गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुदेव महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः ज्ञानमूलं गुरुमूर्तिः पूजामूलं गुरुपादम् मन्त्रमूलं गुरुवाक्यम् मोक्षमूलं गुरुकृपा गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः ॐ श्री गुरुभ्यो नमः ॐ श्री नान परमात्मने नमः
ॐ श्री नान परमात्मने नमः थैंक यू మగ్రిష్మ ఈరోజు పలమూరు రాజేశ్వరి ఆంటీ తెలియని వాళ్ళంటూ ఉండరు భక్తులు ఎవరిలో అంటే అపారమైన భక్తి విశ్వాసం అంటే ఇంక ఎటువంటి విశ్వాసం అంటే ఇంక విశ్వాసం ఉంటే అదే పూజ అదే ధ్యానము అదే ఎవ్రీథింగ్ అంటే ప్రత్యేకం వర్షిప్ అన్ని వర్షిప్స్లోకి గ్రేటెస్ట్ వర్షిప్ ఇస్ టు హ్యావ్ ఫర్మ్ అంటే కంప్లీట్ సంపూర్ణ విశ్వాసం అన్నమాట అటువంటి విశ్వాసం మన రాజేశ్వరి అంటేవి అంటే మామూలుగా మాటల్లో చెప్పుకోవడం ఒక ఎత్తు ప్రాక్టికల్గా అవి జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు అంటే ఇంక అసలు అసాధారణమైన పరీక్షలు కూడా ఫేస్ చేయవలసి వచ్చింది ఆ టైంలో కూడా అంటే అన్నీ బాగున్నప్పుడే కాదు అస్సలు పరిస్థితులు బాగున్న టైంలో లేకపోతే చాలామంది రకరకాలుగా ఇన్ఫ్లుయెన్స్ చేద్దామని చూసిన టైంలో కూడా ఎక్కడ చెదరకుండా అవిశ్వాసం చెదరకుండా కాపాడుకుంటూ వచ్చి నాన్నగారు హార్ట్లో చాలా స్పెషల్ ప్లేస్ సంపాదించుకున్న భక్తుల్లో షీఈస్ వన్ ఆఫ్ దెమ్ ఆవిడ సో ఈరోజు ఎక్కువ ఆవిడ గురించి చెప్పొద్దని చెప్పారు కాబట్టి అంటే 30 ఏళ్ళు పైగా ఆవిడకి నాన్నగారితో చాలా అనుబంధం ఉంది అందరికీ తెలుసు కూడా అండ్ ఎప్పుడు సర్వీస్లో ఉండేవారు ఆవిడ భోజనం వడ్డించడంలో రాజేశ్వరి అంటే ఇద్దరు ముగ్గురు కాన్స్టెంట్గా ఉండేవారు అది ఆశ్రమంలో అయినా రమణ కేంద్రంలో అయినా మనకి జిన్నూరు అరుణాచల ఆశ్రమంలో కూడా సర్వింగ్లో ఎక్కువ కనిపిస్తూ ఉండేవారు అనమాట సో నాన్నగారు వాళ్ళకి చాలా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేవారు ఎందుకంటే మనందరం వెళ్ళిపోయి ఆయన దగ్గరకు వచ్చి ఆయన మాటలు ఎంజాయ్ చేసి ఆయన చుట్టూ తిరుగుతూ ఉంటే వాళ్ళ భక్తులందరికీ నాన్నగారిని పక్కన చూసుకుంటూ భక్తులకి ఎక్కడ లోటు లేకుండా ఫుడ్ విషయంలో వడ్డించడం విషయంలో అందరినీ కడుపు నిండేలా చూసి అంటే ట్రూగా సర్వీస్ చేశారు నాన్నగారికి భక్తులకి కూడా సో దే ఆర్ వెరీ అంటే ట్రూ డివోటీస్ అండ్ ఈరోజు ఆంటీతో మాట్లాడించడం నాకు చాలా సంతోషంగా ఉంది రాజేశ్వరి ఆంటీ స్టార్ట్ చేయండి
మొదలు పెట్టండి
ఆంటీ
ఓం శ్రీనాన్న పరమాత్మనే నమః ఓం అవతార వరిష్టాయ శ్రీనాన్న పరమాత్మనే నమః ఓం ఆప్తాయ నమః నాన్నగారి పాదపద్మములకు నా హృదయపూర్వక నమస్కారములు కన్నమ్మ గారికి కూడా నా హృదయపూర్వక నమస్కారములు భక్తులందరికీ నమస్కారములు ఈ సత్సంగం నడుపుచున్న మీ అందరికీ నా కృతజ్ఞతలమ్మా ఇటువంటి అవకాశం మీరందరూ నాకు ఇస్తారని నిజంగా నేను ఇప్పుడు అనుకోలేదు తల్లి ఇటువంటి అవకాశం ఇచ్చారమ్మా నాకు అందరూ
నాన్నగారు
చిన్నప్పుడు,
ఎందుకంటే మరి బాగా బాగా సన్నిహితంగా ఉన్న భక్తులు మాట్లాడకపోతే న్యాయం కాదు. చెప్పండి ఆంటీ, చెప్పండి.
మాకు వచ్చిరాని ఏదో చెప్తున్నాం తల్లి. మరి
అంటే హృదయం ఇంపార్టెంట్ కదా ఆంటీ. మనం అంటే మనం ఎక్స్ప్రెషన్ కరెక్ట్ గా చేయలేకపోవచ్చు, మాట కరెక్ట్ గా మనం పెట్టలేకపోవచ్చు, కానీ అంటే హృదయం మాట్లాడుతున్నప్పుడు భాషతో సంబంధం లేదు.
చెప్పండి. అమ్మా నా చిన్నప్పటి నుంచి చెప్పనా, నాన్నగారి దగ్గర నుంచి వచ్చినప్పుడు చెప్పనా?
చెప్పండి చెప్పండి. చిన్నప్పటి నుంచి అసలు ఆధ్యాత్మికంగా ఎలా మలుపు తిరిగింది జీవితం చెప్పండి ఆంటీ.
చెప్పనమ్మా.
చెప్పండి.
నాకు చిన్నప్పటి నుంచి గుడికి వెళ్తే దేవుడి పాదాలు గట్టిగా పట్టేసుకోవాలని కోరుకుండేదమ్మా. కానీ గుళ్ళో మరి నన్ను ముట్టుకోనివ్వరు కదా మనల్ని. చాలా బాధ అనిపించేది ఆ పాదాల కోసం. కానీ పూజలు ఉపవాసాలు అవి చేస్తూ ఉండేదాన్ని. చేసేటప్పుడమ్మా అలాగా చిన్నప్పుడు ఎవరైనా కాశీ వెళ్ళి వచ్చారమ్మా, వెళ్ళి దండం పెట్టుకోమ్మా అని అడిగేవారు. అంటే నీ చిన్న పిల్లని కదా, ఎలాగా నీ దగ్గరికి వెళ్ళి ఋషికేశ్ వెళ్ళారా, మహాత్మను చూసారా అండి అని అడిగొచ్చేదాన్ని. అంటే వాళ్ళ నీ ఓరి చిన్నపిల్ల ఏంటి ఇలా అడుగుతుంది ఏంటి అనుకునేవారంటమ్మా. నేను 6th to 7th లో పాలకొల్లో చదువుకునేటప్పుడు మా క్లాస్మేట్ అమ్మాయి మా ఇంటికి జిల్లెలు మూడమ్మ గారు వస్తున్నారు, ఒకసారి రామ్మా అని చెప్పింది. మధ్యాహ్నం ఫోన్ చేసి వెళ్ళాను, వెళ్ళేసరికి ఆవిడ పడుకున్నారమ్మా అని చెప్పింది తను. మళ్ళీ స్కూల్ టైం అయిపోతుందమ్మా, చూడకుండా వెళ్ళిపోయాను. చాలా బాధ అనిపించింది అప్పుడైతే నాకు. చిన్నప్పటి నుంచి నీ కొంచెం రామాయణం చదవటం అయ్యి అలవాటు ఉందమ్మా. అలా అందులో నీ జటాయు, శబరి పాత్ర అవి చాలా ఇష్టంగా ఉండే చిన్నప్పటి నుంచి. నాకు తెలియకుండానే రామకృష్ణుడు, వివేకానందుడు అంటే చాలా ఇష్టం ఏర్పడింది. మరి ఎందుకో తెలియదు నాకు. స్కూల్లో ఒకసారి పాఠంలో చెప్పారమ్మా, ఆ విధంగా వాళ్ళు అలవాటయ్యారు. మా ఇంట్లో అయితే అమ్మ వాళ్ళ ఇంట్లో దేవీ పూజ చేసుకునేవారు. పెళ్ళైన తర్వాత అమ్మ అత్తవారింటికి వెళ్ళేసరికి దేవుడి దగ్గర పైన గోడకి వివేకానందుడు, రామకృష్ణుడు, శారదామాత కలిపి ఉన్న ఫోటో ఒకటి ఉంది. అప్పుడు వాళ్ళని అడిగాను, ఈ ఫోటో మీకు ఎలా వచ్చిందండి అని అడిగితే, ఏమో ఎవరి మధ్య పంచిపెట్టారమ్మా అని చెప్పారు. వాళ్ళకి తెలియదు ఎవరు అన్నది అంతా. అంతకుముందు ఎవరు పెట్టిళ్ళారంటమ్మా. పంచిపెట్టి వెళ్తేనే అప్పుడు అక్కడ ఉండగానే నాకు ఒకసారి కళ్ళు వచ్చిందిరా. ఆ కళ్ళోనమ్మా, ఆ కళ్ళోనమ్మా ఎలా వచ్చిందంటే నాకు ఆ కళలోని ఎవరో ఎవరో తెలీదు, ఒక తాతయ్య ఎక్కడికో తెలీదు, అందరినీ వెళ్ళిపోతున్నాం ఎక్కడికో కొంచెం మంది కలిసి అందరూని. అది ఒక కొండలా ఉందమ్మా, కొండ పక్క నుంచి వెళుతున్నాము. ఒక్కసారి గట్టిగా అరుపులు కేకలు వినపడుతున్నాయి. జరుపులు కేకలేమో అని అందరు పరుగులు పరుగుల మీద వెళ్ళిపోతున్నారు. అంతలో ఒక తాతయ్య అక్కడికి వచ్చారు. వచ్చి, ఏమ్మా ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అందరూని అన్నారు. ఏమో తాతయ్య నాకు ఎవరో తెలియదు, అంతకుముందు తాతయ్య కూడా నాకు తెలియదు అసలు, నేను ఆయన చూడలేదు కూడానమ్మా అనేసరికి ఆ తాతయ్య అందరినీ ఆగండి ఆగండి అని గట్టిగా పిలుస్తున్నారు. అందరూ పరుగు 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 మీద వెళ్ళిపోతాంటే నేను చాలా చిన్న పిల్లలు ఉన్నానమ్మా కళ్ళలోని, నాకు 4-5 సంవత్సరాల కంటే ఉండేటట్లేవు అక్కడ. అలా వెళ్ళిపోతూ ఉండగాని నన్ను ఆ తాతయ్య ఆ దగ్గరికి లాక్కుని, అమ్మా పరిగెట్టుకో, ఇక్కడ మామిడి చెట్టు ఉంది రమ్మని తీసుకెళ్లి పక్కన కూర్చోబెట్టుకున్నారు. కూర్చోబెట్టుకున్న కొమ్మ మీద చిన్న కొమ్మ ఉంటే కొమ్మ మీద కూర్చోబెట్టుకుని ఆయన అక్కడే కూర్చుంటున్నారు. తాతయ్య మీకు మరి అరుపులు కేకలు వినపడుతున్నాయి కదా, భయం వేయట్లేదా తాతయ్య అంటే, లేదమ్మా అవి ఇక్కడికి రాలేవమ్మా, నీకు భయం ఉండదు, నేను ఉన్నాను కదమ్మా ఇక్కడ అన్నారు ఆయన. ఆయన ఎవరో నాకు పూర్తిగా తెలియదమ్మా అప్పుడు. అనేసరికి ఏమో ఎవరో తాతయ్య అనుకున్నాను, కానీ ఇంకంత ఏం అనిపించలేదమ్మా. అంతట్లోకి ఆగారు అమ్మగారి ఇంటికి వెళ్ళానమ్మా. వెళ్ళేసరికి అక్కడ అమ్మగారి ఇంటి దగ్గర భక్తులు ఉన్నారు, నాన్నగారు భక్తులు. నేను ఎప్పుడు నాన్నగారి దగ్గరికి వెళ్ళలేదు. అక్కడ ఆగారు సీతమ్మ గారు అని ఒక మంచి భక్తురాలు ఉన్నారమ్మా, అందరికీ తెలుసు మన పాత భక్తులు అందరికి ఆవిడ.
అవునవును.
ఆవిడ అన్నారు, అంతకుముందు చాలా సార్లు అడిగారమ్మా ఒకసారి జిన్నూరు వెళ్దాం రారా అంటే, ఇంట్లో పంపి అంటే అప్పుడు సరే
ఆంటీ డిస్టర్బెన్స్ వస్తోంది,
కొంచెం కనెక్షన్ వీక్ అయినట్టుంది. హలో, కనెక్షన్ ఆంటీ ఒక్క నిమిషం కనెక్షన్ వీక్ గా ఉంది, మళ్ళీ ఒక్కసారి రిపీట్ చేయరా?
అప్పుడు ఒక్కసారి మాతో పాటు
ఆంటీ వినిపించట్లేదు. ఫోన్ కనెక్షన్ ఏమైనా ట్రై చేద్దామా? ఫోన్ కనెక్షన్ ట్రై చేస్తామా?
ఒకసారి ట్రై
చేస్తా. ట్రై చేయి. ఎత్తట్లేదు నిషా ఫోను. అదేంటి? ఒక్క నిమిషం అమ్మా, ఒక్క నిమిషం. మాధవి, ఆవిడని అన్మ్యూట్ అంటే చేయమా.
చేస్తాను.
చేసా ఆంటీ, మాట్లాడండి.
చెప్పండి, వినపడుతోంది. కంటిన్యూ చేయండి ఆంటీ. ఇందాక చెప్పింది ఒక 2 మినిట్స్ మళ్ళీ రిపీట్ చేయరా?
అదే ఆవిడ మిమ్మల్ని జున్నూరు వెళ్దాం అన్నారు.
చెప్పాలి జిన్మూరి వెళ్దాం రమ్మంటే ఇంట్లో పెంచరు అనుకున్నా అమ్మా. కానీ నాకు ఒక్కసారి వెళ్ళాలని సరే అయితే వెళ్ళి ఉద్యోగం పంపించారమ్మా.
పర్వాలేదు,
కట్ అయిపోతుంది
కనెక్షన్, మధ్య మధ్యలో కట్ అవుతుంది.
కట్ అవుతుందా?
ఇప్పుడు ఇప్పుడు బానే ఉంది. చెప్పండి అండి, చెప్పండి.
ఇలా ఉంటూ ఉండగా సరే అని భక్తులు కొంచెం మంది బంధువులు కలిసి నాన్నగారింటికి వెళ్ళామమ్మా.
ఓకే.
వెళ్తే నీ నాన్నగారు అరుగు మీద కూర్చుని ఉన్నారు. సీతమ్మ గారితో నిన్న వచ్చారమ్మా, మళ్ళీ ఈ రోజు వచ్చేసారా అని అడిగారు నాన్నగారు. వీళ్ళు కూడా రమ్మన్నారు నాన్నగారు, అందుకు వచ్చానన్నారంట ఆవిడ. నాకు అసలే నాన్నగారిని
చూడదని వినపడలేదు. అది కూడా చెప్పరా?
అదే అదే ఫస్ట్ టైం నాన్నగారి దగ్గరికి వెళ్తున్నానమ్మా.
ఓకే ఓకే ఓకే.
వెళ్తుంటే నాకు వాళ్ళు మాటలే వినపట్లేదు, కానీ నాన్నగారిని చూస్తే ఏంటి చూసేనా అనిచిందమ్మా. నాన్నగారు మా వంక దీలంగా చూసి ఏంటి ఇంతలా చూస్తున్నారేంటి అని నేను తల ఉంచి కూర్చున్నానమ్మా. అప్పుడు అమ్మాయి ఎవరు అని ఆవిడని అడిగితే ఈ అమ్మాయికి రామకృష్ణుడు కావాలంట నాన్నగారు అన్నారు ఆవిడ. అప్పుడు నాతో నాన్నగారు అన్నారు, ఏమ్మా రామకృష్ణుడు కావాలా అమ్మా నీకు, ఎందుకమ్మా నీకు రామకృష్ణుడు అన్నారమ్మా నాన్నగారు. ఎప్పుడు నేను నాన్నగారు అనలేదు, రామకృష్ణుడు కాళీమాతతో మాట్లాడుతూ ఉంటారండి, నేను కూడా ఒకసారి కాళీమాతతో మాట్లాడాలని ఉందండి అన్నాను. మాట్లాడతావమ్మా అన్నారు. నాకు అమ్మవారు కల్లో కనిపిస్తుంది, నేను ఏం అడగలేకపోతున్నాను కల్లోని. అమ్మవారిని ఏం అడుగుతానంటేనండి, మంచి వాళ్ళని చాలా బాధలు పెడుతుంది ఆవిడ, చెడ్డ వాళ్ళని మటుకు నడిపిస్తుంది, ఇది నీకు న్యాయమా అమ్మా అని అడుగుతానండి అన్నాను. నాన్నగారి నా వంక అలా చూసి ఎంత చిరునవ్వు నవ్వారు నమ్మప్పుడు. నీకు రామకృష్ణుడు దొరికేస్తాడమ్మా అన్నారు. చూసన్నారు మా నాన్నగారు, అమ్మా బస్తాడు బియ్యంలో ఓక ఏరుకోవడం తేలిక, బస్తాడు ఓకలో బియ్యం ఏరుకోవడం తేలిక అమ్మా అని అడిగారమ్మా. ఇదేంటి ఎటువంటి ప్రశ్న అడుగుతున్నారు ఏంటి అనిపించింది నాకు. అనిపించి బస్తాడు బియ్యంలో ఓక ఏరుకోవటమే తేలిక కదండి అన్నాను. అంటే అలాగా అమ్మా అని ఇంకో ప్రశ్న అడుగుతానన్నారు. బట్టలు శరీరం కప్పుకోవటానికి కట్టుకుంటున్నారా, ఇతరులందరూ మీ బట్టలు బాగున్నాయని మెచ్చుకోవాలని మీరు కట్టుకుంటున్నారా అమ్మా అని అడిగారమ్మా. అర్థం కొత్త,
అదే ఫస్ట్ టైం ప్రశ్నలు
అడుగుతున్నా, అదే ఫస్ట్ టైం. ఇదేంటి ఇటువంటి ప్రశ్నలు అడుగుతున్నారు ఏంటో, నా 46లోనమ్మా ఇది.
46?
86 నువ్వు రోజు ఏం చదువుకుంటావమ్మా అని అడిగితే అప్పుడు నేను అన్నాను దేవి స్తోత్రాలు ఆంజనేయ స్తోత్రాలు చదువుకుంటూ ఉంటానండి అన్నాను. అమ్మా వాటితో పాటు ఈ మాటలు కూడా అనుకోమని అరుణాచల శివ 3 సార్లు అనిపించమ్మా, పెద్దన 3 సార్లు, సాయంకాలం 3 సార్లు అనుకోమ్మా అన్నారు. నాన్నగారే పిలిచి నమస్కారం చేసుకోమంటే నేను కాసేపు చేసుకోలేదమ్మా చెప్పకపోవడమే. అప్పుడు మళ్ళీ పిలిస్తే నమస్కారం చేసుకున్నానమ్మా. చేసుకున్నాక కళ్ళ వెంట నీళ్ళు ఇంకెంత దారలు కారిపోయినాయో నమ్మ ఇంకసలు.
అప్పుడే
అప్పుడే కారణం లేదు ఎందుకు ఇలా నాకు కారిపోతున్నాయి అనుకుంటున్నాక నాకేం తెలియట్లేదు ఇంక శరీరం కూడా. అక్కడ ఆవిడకి అక్షమణమాల భగవాన్ ఫోటో తీసి ఇచ్చారమ్మా. మరలా ఇప్పుడు వస్తావమ్మా అని అడిగారు. అడిగి నిన్ను మర్చిపోనమ్మా అన్నారు. అంటే నేను ఇంకేం మాట్లాడలేదు, ఇంటికి వచ్చేసానమ్మా. ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడు భగవాన్ ఫోటో చూశాక ఇదేంటి ఈ తాతయ్యకి ఈయనకి సంబంధం ఏంటి, ఆ తాతయ్య అక్కడ నాకు పిలిచి ఎత్తుకుని కూర్చోబెట్టుకున్నారే, అయితే ఈయనే భగవాన్ అనిపించిందమ్మా అప్పుడు. అప్పుడు అనిపించిందమ్మా ఏంటి ఆయనకి ఈయన సంబంధం ఏంటి అనిపించిందమ్మా.
ఓ ఆ తాతయ్య ఈ తాతయ్య ఈయనకి ఆయనకి ఎలా సంబంధం అని.
నన్ను అక్కడ ఎత్తుకున్నాయి తాతయ్య కదా, ఈయనేమో గురువు అంటున్నారు ఏంటి ఇంకేంటి సంబంధం ఏంటి అనిపించిందమ్మా అప్పుడు నాకు.
ఓకే.
అప్పుడు సరే రమ్మంటే నాకు కొంచెం కుదరలేదమ్మా చంటి పిల్లలు. తర్వాత ఒక మీటింగ్ దగ్గర ఊళ్ళు పినమంటలో ఉంటే అక్కడికి రమ్మని పక్కింటి ఆవిడ ఈయన అడిగారు. ఈయన ముందు అసలు ఒప్పుకోలేదు, కాదు బాబు నా కూడా తీసుకెళ్లి తీసుకొచ్చేస్తాను అని బలవంతం చేస్తే పంపించారమ్మా. పంపించేసరికి నాన్నగారు ఇంకా నాకు ఆయన చూడగానే శరీరం మర్చిపోయినమ్మా నేను. ఇంకసలు మర్చిపోయాక లాస్ట్ అయిపోయింది, నాన్నగారు నన్ను నవ్వారు పలకరించారు. అప్పుడు నాన్నగారు నాకు మంత్రం ఇవ్వండి అన్నాను. అప్పుడు నేను నాన్నగారు అని పిలిచానమ్మా.
ఓకే
నాకు నీకు ఇదివరకే మంత్రం ఇచ్చిస్తాను కదమ్మా అన్నారు. అదేంటండి, నేను అడగలేదు అప్పుడు మీరు ఇచ్చారు,
ఇప్పుడు నేను అడుగుతున్నాను
మిమ్మల్ని. అంటే ఇదమ్మా ఇలా అడుగుతున్నావు, 4 రోజుల్లో నీ ఒక ఊళ్ళో మీటింగ్ ఉంది, అక్కడ నువ్వు రావాలమ్మా అన్నారు. అంటే ఇంకా ఏమనలేక నేను నాకు రావడానికి వీలుండదని చెప్పేసి వెనక్కి తిరిగిపోయానమ్మా. తిరిగిపోయేసరికి పిలిచి పిలిపించమ్మా, అదేంటమ్మా అలా వెళ్ళిపోతున్నావమ్మా, ఇంకా నేను పూర్తిగా మాట్లాడకుండా వెళ్ళిపోతున్నావు ఏంటమ్మా అన్నారు. అప్పుడు నీకు ఏమన్నామం కావాలమ్మా అన్నారు. ఇప్పుడమ్మా నాకు నిజంగా భక్తి దూరం కూడా తగ్గినట్టుంది ఆయనకి. అట్లా ఏమనిపించిందంటే నాకేది మంచిదో మీరు ఇవ్వాలి, నేను అడిగితే మీరు ఇవ్వటం కాదు నాన్నగారు అన్నాను. అక్కడ అయ్యేసరికి నాన్నగారు అన్నారు నవ్వుతూని, ఇదేంటమ్మా అన్నారు. అదేంటండి మరి, మీరు మిమ్మల్ని ఇప్పుడు నేను గురువుగా పూర్తిగా అంగీకరిస్తున్నాను కాబట్టి నాకు మీరు మరి మాట ఇవ్వాలి నాన్నగారు అన్నానమ్మా. ఏం మాట అమ్మా అన్నారు నాన్నగారు. నాకు చాలా కోపం ఎక్కువ, పడే స్వభావం లేదు. అవి రెండు మీరు తీసేసుకుంటాను అంటేనే మంత్రం ఇవ్వండి అన్నానమ్మా. అనేసరికి నవ్వుకుంటూ, అలాగేనమ్మా అలాగే, నీ పేరులోనే ఉగ్ర రూపం ఉంది కదమ్మా అని, ఉగ్రం ఉంది ఎందుకంటే నీ పేరేంటి అని మళ్ళీ కనకరాజేశ్వరి అంటే నేను ఆ మాట గుర్తుంచుకున్నానమ్మా, కనకరాజేశ్వరి కదా అన్నారమ్మా. అప్పుడు అవి ఉండవమ్మా, పోతే నీకు కోపం అయ్యని ఈ మంత్రం ఇచ్చి నువ్వు మరలా ఎప్పుడు వస్తావమ్మా అన్నారు. ఏంటి ఇప్పుడు వస్తావని అడుగుతున్నారు, నన్ను అసలు పంపరు కదా ఏం చేయను అనుకున్నానమ్మా. మళ్ళీ ఇచ్చారు, వచ్చేసాను ఇంటికి. వచ్చేసాకనమ్మా ఇంకా రోజు భగవాన్ కళ్ళకు వచ్చేసేవారమ్మా. ఉషా ఇంకా అసలు పడుకుంటే చాలు భగవాన్ కళ్ళకు వచ్చేసేవారు, మామూలుగా కాదు శివాలయం నుంచి వచ్చేసేవారమ్మా. వచ్చి ప్రసాదం పట్టుకొచ్చేవారు, వచ్చి కొంచెం పెట్టడం బాగా అలవాటు ఉంది భగవాన్ కళ్ళకి, పెడతా ఉండేవారు అమ్మా. నాకు పెట్టుకో ఉండగాని అప్పుడు ఏం చేస్తానంటే కొద్ది రోజుల్లో పిల్లలకి తేడా చేస్తే నేను పాలకొల్ల హాస్పిటల్కి తీసుకెళ్తున్నానమ్మా. తీసుకెళ్ళి ఇక్కడే కదా ఒకసారి దిగి వెళ్ళిపోదాం, ఇంకెవరికి తెలియదు కదా అని వెళ్ళిపోయానమ్మా. వెళ్ళిపోయేసరికి నాన్నగారు మీద నుంచుని, అమ్మా రామ్మ రామ్మ అని పిలిచి మంచినీళ్ళు రోగబాధ ఇచ్చమ్మా, మంచినీళ్ళు ఇచ్చి ఇద్దమ్మా ఇక్కడ కూర్చుంది కదా అని మంచం మీద కూర్చుని, నాన్నగారు చిన్న మంచం మీద పక్కన కూర్చోమ్మా నువ్వు అని పక్కన కూర్చోబెట్టుకుని, ఇలా మొహం చూస్తే నీకు ఏమన్నా కావాలా అమ్మా అన్నారు. నాకు తెలియకుండానే శాంతి కావాలండి అన్నాను. మొహం కదేలమ్మా చూసి, నీకు దొరుకుతుందమ్మా అన్నారు. అప్పుడు నాన్నగారమ్మా రామాయణంలో మాట్లాడి చెప్పేవారమ్మా, చెప్పి మనసు చూసేవారు మరి అని నాకు తెలియదు అప్పుడు. అలా కాసేపు పెట్టినమ్మా 2 గంటలు అలా మొహం చూస్తూ చూస్తూ వచ్చేసేదాన్ని. మళ్ళీ ఎప్పుడు వస్తావమ్మా అని అడిగేవారు వచ్చేస్తానంటే. గల పిల్లల హాస్పిటల్ వంకెట్టినమ్మా అలా వెళ్ళిపోతా ఉండేదాన్ని. అమ్మా ఇక్కడ మీటింగ్ చెప్తున్నా, ఆదివారం మీటింగ్ చెప్తున్నానమ్మా, నువ్వు రాకమ్మా, నేను ఆ మాటలని నీకు చెప్తానమ్మా అని ఇవ్వరమ్మా.
ఇంకా ఆదివారం రాకపోయినా తర్వాత మళ్ళీ మీకు చెబుతాను అనేవారా?
చెప్పేవారమ్మా, అందులో తీసి ఆ రామకృష్ణుడి గురించి చెప్పేవారమ్మా. అందులో నీ నాకు రామకృష్ణుడి గురించి చెప్తాంటే నీ ఎందుకు కళ్ళంట నీళ్ళు వచ్చేస్తూ ఉండే అమ్మా. అప్పుడు రామకృష్ణుడు తండ్రి చట్టోపాధ్యాయ చాలా చాలా పరమ పవిత్రుడు కదమ్మా. ఆ మాట చెప్పినప్పుడు నాన్నగారిని నిజంగా చూడాలమ్మా, అసలు నిజంగానే చాలా అసలు. అప్పుడు ఒకసారి నాన్నగారు అన్నారమ్మా, దక్షిణేశ్వరం నుంచి కామార్పూర్కి వెళ్తున్నారు రామకృష్ణుడు. అప్పుడు ఆయన కడుపులో నొప్పి వచ్చిందమ్మా, నొప్పి వస్తే మధ్యలో హాస్పిటల్ ఉంది, ఆ డాక్టర్ గారు రామకృష్ణుడు తెలుస్తుంటమ్మా. కానీ రామకృష్ణుడు వెళ్ళేసరికి ఆ సమయంలో డాక్టర్ గారు కూడా లేరంట, లేకపోయేసరికి కాంపౌండ్ ఉన్నారంట. ఇలా నొప్పి వస్తుంది అంటే నల్ల మందు మాత్ర ఇవ్వండి అంటే ఇచ్చారంట. ఆయన పాపం రామకృష్ణుడు ఆ మాత్ర ఇస్తున్నారంటమ్మా, తగ్గిందంట. అయితే స్వామి రేపటికి మాత్ర పట్టుకెళ్ళండి అని, చిన్న కంది బద్ద కంటే చిన్నదంటమ్మా అది మాత్ర పట్టుకుని వెళ్తుంది. ఇచ్చేసరికి కాంపౌండ్ ఇవ్వగానే ఆయన అంగవస్త్రం కట్టుకునేవారు కదమ్మా రామకృష్ణుడు, దాన్ని చిట్ట పెట్టారంటమ్మా, మడత పెడుతున్నారంట, కళ్ళు రెండు కనిపించలేదంటమ్మా. ఇదేంటి నా కళ్ళు కనిపించడం లేదమ్మా, నేనేం తప్పు చేశానమ్మా, అమ్మా నేనేం తప్పు చేశానమ్మా అనుకున్నారంటమ్మా. అని ప్రార్థించగానే నల్ల మందు గుర్తొచ్చిందంట తప్పు చేసినట్టు. డాక్టర్ తీసుకోవడం తప్పు అనిపించి ఆ మాత్ర తీసి మళ్ళీ కాంపౌండ్ కి ఇచ్చేస్తారంట అమ్మాయి. కనిపించినాయండి అమ్మాయికి. పరమ పవిత్రుడు అంట మా రామకృష్ణుడు.
అంటే ఇంక ఇలా తలపెట్టుకునేసరికి అమ్మ అమ్మవారు అలా జ్ఞాపకం చే అదే అది స్ఫురణ తీసుకురావడం మళ్ళీ ఇచ్చేయడం వెంటనే. అంటే ఇన్స్టెంట్ గా శరీరం మీద తెలిసిపోయేది అనమాట.
బాగానంటమ్మా ఇంక అసలు వెంటనేనంటమ్మా.
అదే చెప్తారు కదంటే అదే అంటే బంగారం ముట్టుకున్నా ఇది ఇది డబ్బు ముట్టుకున్నా కూడా చరిత్రలో ఎక్కడా లేదు రామకృష్ణుడికి ఒళ్ళంత మంటలు వచ్చేసేవి అసలు చరిత్రలో మనం వినం ఇలాంటివి అన్నారు కదా.
అవునమ్మా.
ఓ ఇది తెలియదు ఆంటీ చెప్పండి.
అప్పుడు అన్నారు మీ ఇంటికి వస్తానమ్మా అన్నారు. ఇదేంటి నా పరిస్థితి ఇలా ఉంటే నాన్నగారు ఇలా అంటున్నారు. మా ఇంట్లో చాలా మంది ఫ్యామిలీ అమ్మా జాయింట్ ఫ్యామిలీ ఎక్కువ మంది ఉంటారు బాగానే. ఇంకా నేను ఎప్పుడు రమ్మని అనలేదు అసలు నాన్నగారిని. అలా ఉంటూ ఉండగానమ్మా అలా చిన్న చిన్న మీటింగ్లకు వెళ్ళటం ఎప్పుడైనా నాన్నగారిని దర్శనం చేసుకోవటం అలా అలవాటు అయిందమ్మా స్లోగానే. నాన్నగారు అప్పుడు నాకు ఏం చేస్తారంటే కూర్చోబెట్టుకుని నాకు ఆ మాటలు చెప్తూ మూఢనమ్మకాల నుంచి బయటకు తీసుకొచ్చేసారమ్మా. ఎలాగంటే అప్పుడు పెద్ద బాబుకి కొంచెం ఇలా గాలి వాలుతుందని ఏదో అనుకునేవారు కదమ్మా అప్పుడు పెద్దోళ్ళు. అలా ఉంటూ ఉండగానే అక్కడ పాస్టర్స్ వచ్చి ప్రేయర్ చేసేవారు. చేస్తే నాకు అయ్యేందుకు తెలియకుండా వాళ్ళు జీసస్ కూడా కనిపించినట్టు అనిపించేవారమ్మా.
అదే అదే
తెల్లగాట్టు అలాగా మళ్ళీ పాస్టర్ అలవాటు అవుతున్నారు. ఇంట్లో వాళ్ళు ఊరుకోరు కదమ్మా.
అవును అవును.
సార్లు అయిపోయాక ఇంకా మళ్ళీ వాళ్ళని రావద్దన్నామమ్మా. అంతట్లోకి నాన్న కొద్ది రోజులు అలా వెళ్తూ ఇక్కడికి వెళ్తా ఉండగాని నాన్నగారు పలమూరు శివాలయంలోని ఎవరు పెద్దవాళ్ళు సీతమ్మ గారు ఇక్కడ పలమూరే మాకు బంధువులు ఆయన మీటింగ్ ఏర్పాటు చేస్తారు శివాలయంలో. నేను మీటింగ్ టైంకి వెళ్ళమ్మా ఇనేసేసి వెంటనే ఇంటికి వెళ్ళిపోయాను. వెళ్ళిపోతే నాన్నగారి దగ్గరికి రెండు రోజులకి వెళ్తే ఏమ్మా మీ ఇంటికి రావాలని నేను అనుకున్నానమ్మా నాకు అసలు నువ్వు కనపడకుండా అలా వెళ్ళిపోయావేంటమ్మా ఇంటికి సడన్ గాని అన్నారమ్మా. ఏం చెప్పను ఇంట్లో చాలా మంది ఉంటారు కదా మరి మనకి మాట్లాడలేదమ్మా. తర్వాత ఆ టైం కొన్ని రోజులు అలా వెళ్తూ ఉండగానమ్మా నాన్నగారు మీటింగ్లకి అలాగే పిల్లలు చిన్నపిల్లలైన పాపం బాగా సహకరించేవారమ్మా నాకు పిల్లలు. అలా చిన్న వెళ్తూ ఉండగానమ్మా ఒకసారి ఆ టైంలో నాన్నగారి దగ్గరికి ఎవరో భక్తురాలు వచ్చి అమ్మ ఒకసారి నాన్నగారు మాత్రించరా అని అడిగితే కూడా తీసుకెళ్ళానమ్మా. నాన్నగారు అన్నారమ్మా మీకు ఎలా ఉంది మీ పంటలు బాగున్నాయా అని అడుగుతారు కదా అందరినీ.
అవును అవును.
అడిగేసరికి సడన్ గా గుర్తొచ్చింది నాన్నగారు ఈ మధ్య కొంచెం పంట దెబ్బతింటాను నాన్నగారు అన్నాను. ఇంకేం ఎలాగమ్మా మరి ఇల్లు ఎలా ఉందంటే ఇప్పుడు మనం మా పెద్ద ఇల్లు అండి అది కూడా అమ్మేసుకున్నారండి ఉమ్మడి ఫ్యామిలీ కదా అన్నాను. మరి పరిస్థితి ఏంటమ్మా అంటే మేము ఇంకో ఊరు వెళ్ళిపోదాం అనుకుంటున్నాం నాన్నగారు ఏ హైదరాబాద్ వెళ్ళిపోదాం అనుకుంటున్నాం పిల్లలు తీసుకుని అన్నానమ్మా. వెంటనే నాన్నగారమ్మా అలా మొహం చూసి దగ్గరికంటే జరిగిపోయి మీరెక్కడికి వెళ్ళొద్దు మీరెక్కడికి వెళ్ళొద్దు అన్నారమ్మా. నాన్నగారి దగ్గర ఎంత చనువు అంటేనమ్మా ఇప్పుడు వెళ్ళిన ఎవరు ఉండేవారు కాదు ప్లస్ ఇద్దరు ముగ్గురు కూర్చున్న అరుగు మీద వెనక్క జరగండి వెనక జరగండి అద్దామ్మా నా పక్కనే కూర్చోని ఇవ్వరమ్మా
అని అలా చెప్పేవారు. ఇప్పుడు అవును
అలా అలవాటు చేసేసారమ్మా మరి పక్కన.
అవును అవును.
ఇప్పుడు ఇంకా ఎక్కడికి వెళ్ళొద్దమ్మా మీరు అంటే ఇదేంటి మరి నాన్నగారు ఎక్కడికి వెళ్ళకపోతే ఎలాగా అన్నాను. అప్పుడు అన్నారు అమ్మా ప్రారంభంలో ఒక తాటాకింట్లో ఉండాలమ్మా అక్కడ పూర్తిగా మీ ప్రారంభం ఖర్చు అయిపోవాలమ్మా అన్నారు.
అవునా డైరెక్ట్ గా
డైరెక్ట్ గానే అన్నారు అమ్మా మాట. అనేసరికి లేదండి నాన్నగారు ఈయన అలా ఒప్పుకునే మనిషి కాదు అసలు టాటాకింట్లో ఉండరు నాన్నగారు ఈయన మరి మీరు ఇలా చెప్తున్నారు కదా అన్నాను. నేను అంత సీరియస్ గా తీసుకోలేదు నాన్నగారు మాట ఇంటికి వచ్చేసానమ్మా. వచ్చేసాక మళ్ళీ నాన్నగారి దగ్గరికి వెళ్తాను మౌనంగా చూసేవారమ్మా ఇదివరకటి అంత ప్రేమగా చూడలేదు అనిపించింది నాకు. కానీ పరిస్థితులు మటుకు నొక్కేశారమ్మా మూడు నెలల్లో మొత్తం టాటాకింట్లో పంపించేస్తారమ్మా నాన్నగారు. పంపించాక అప్పుడు నాన్నగారి మాట వెంటనే గుర్తొచ్చిందమ్మా ఇది మీరు చేసిన పనే కదా అనిపించిందమ్మా. అమ్మా వినపడుతుందా?
వినపడుతుంది ఆంటీ అమ్మా వినపడుతుంది.
నాన్నగారు మా గురించి అప్పటికే మా ఇంట్లో కొంచెం సత్సంగం అది కొంచెం అలవాటు ఉందమ్మా నాకు. పెద్ద పెద్ద వాళ్ళు గుర్తి నేనేవాళ్ళం. ఆ టైంలో ఇంక మొన్నటి నుంచి సత్సంగం పెట్టేస్తున్నాం మా పాటలను ఇంట్లో, చాలా బాగా వచ్చినవారమ్మా. అప్పుడు నా అలా కొంచెం రోజులు అయ్యేసరికి అరుణాచలం వెళ్ళాలని కోరిక వచ్చిందమ్మా. కోరిక వచ్చి అందరూ అన్నారు ఇదేంటి చిన్నపిల్లల్ని వదిలిపెట్టి ఎలా వెళ్ళిపోతావు, కుదరదు నీకు అన్నారమ్మా. నాన్నగారు ఎవరిని రావద్దంటారు అని చెప్పారు. ఏంటి రావద్దంటే ఏంటి అని నాకు చాలా బాధ అనిపించి, ఆవేళ జిన్నూరు మీటింగ్ అమ్మ, గబగబా లోపలికి వెళ్తాంటే ఎవరు గుమ్మంకాడు ఉంటే అడ్డం తేని చెయ్యని నేను ఆవేళ భోజనం పట్టుదలమంటున్నాను నాన్నగారు ఎందుకు వద్దంటారు చూస్తానని వెళ్ళి రూమ్ లో పిలవగానే నాన్నగారు అరుణాచలం రావద్దంటే అయ్యో నువ్వు వస్తున్నావమ్మా ఈ పట్టు మా కూడాని అన్నారమ్మా. నేను ఒకసారి ఆలోచించాను వద్దంటారా అనుకుని, మేము వెళ్తున్నామమ్మా ఇంక 15 రోజులు టికెట్లు తీసుకున్నాము, నువ్వు తప్పకుండా వెంటనే టికెట్లు తీయించేసుకోమ్మా, నువ్వే కాదమ్మా నీ కూడా ఎంత మంది వచ్చినా తీసుకురావచ్చమ్మా అని చెప్పారమ్మా. ఆ రోజు ఆంధ్రాశ్రమం కట్టారమ్మా అప్పటికి, అక్కడికి అక్కడే అమ్మా అందరూని. ఇంకా నాన్నగారు ఏ పూట కూడా పిలిచి దగ్గర కూర్చోబెట్టుకుని మాట్లాడుతూ ఉండేవారమ్మా అక్కడ. అక్కడ ఈ భక్తులతో అంత పెద్ద అటాచ్మెంట్ లేదమ్మా.
అవును ఎక్కువ నాన్నగారితోనే ఎక్కువ. అవును
ఉండేసరికి అప్పుడు నాన్నగారు అన్ని అవి చూసావమ్మా అవి చూసావమ్మా అని చిన్న మినీ లారీ కట్టించి అన్ని చూపించమని ఇవ్వరమ్మా. అందరం కలిసి అలా వెళ్ళి అన్ని మొత్తం అన్ని చూపించారు అరుణాచలం అంతా నాన్నగారమ్మ. అప్పుడు నాన్నగారు రాలేదు, భక్తులు పంపించారమ్మా. నాన్నగారు ఒక రోజు సాత్నూరు డామ్ వెళ్ళారమ్మా, వెళ్ళేటప్పుడు కూడా డామ్ కూడా తీసుకెళ్లారమ్మా. తీసుకెళ్లి ఆ డామ్ కాడ నీళ్లు ఊరేటప్పుడు నాన్నగారు చేసి కొబ్బరికాయలు కొట్టించారు వాళ్ళు. కొబ్బరికాయలు కొడితే నాన్నగారు నీళ్ళలో దిగుతా మమ్మల్ని కూడా పిలిచారమ్మా. నేను భక్తురాలు వెళ్ళాం, హైదరాబాద్ భక్తులు ఏమోనమ్మా 10 మందో ఎంత మందో ఉన్నారు, ఎక్కువ మంది రాలేదమ్మా అంత దూరం.
అవునవును
దగ్గరికి వెళ్తే మీరు కూడా దిగండి అమ్మా నీళ్ళలోకి రమ్మా అని నన్ను అలా పక్కన నుంచో పెట్టుకుని అప్పుడు చెప్పారమ్మా నీళ్ళు దండం పెట్టుకుంటూ నాన్నగారు. అమ్మా నాకు ఇటువంటి మంచి పనులు అంటే చాలా ఇష్టం అమ్మా, నాకు దేవాలయాల కంటే ఇటువంటి ఇష్టం అమ్మా, ఎందుకంటే ఈ నీళ్ళ వలన అన్ని జీవరాశులకి ఆహారం దొరుకుతుందమ్మా, పంటలు పండుతాయమ్మా.
బాగుంది
అందుచేత నాకు ఇలా మంచి పనులు అంటే నాకు చాలా ఇష్టం అమ్మా, ఇటువంటి పనులే ఇష్టం అమ్మా అన్నారు అక్కడ అని చెప్పి మమ్మల్ని మళ్ళీ పంపించేశారమ్మా. అప్పుడే భగవాన్ ఫ్యామిలీ సుందరం గారింటికి కూడా పంపించారమ్మా చూసిరమ్మని ఫస్ట్ పట్టి. మొత్తం అక్కడ ఇన్ని చూసి వచ్చామమ్మా. వచ్చిన తర్వాత అమ్మా నాకు తెలియకుండానే భగవాన్ అనుభూతులు విపరీతంగా వచ్చేసాయి అమ్మా ఉష. చాలా ఇంకా అసలు సమాధి అదే సమాధి స్థితి కాదు కానీ రకరకాల అనుభూతులు వచ్చాయమ్మా. నా శరీరం అలా పడుకుంటే మెలకుగా ఉండలోని అలా పడుకుంటే ఏదో అలా పైకి తేలిపోయినట్టు, ఎక్కడికో ఈ జీవిని అలా తీసుకెళ్లిపోయేవరం ఎన్ని లోకాలని ఇవన్నీ ఇవన్నీ చూపించినట్టు రోజుకో రకం అనుభూతి వచ్చేస్తా ఉంటే ఏంటి అనుకున్నాను. కానీ నేను ఎప్పుడు నాన్నగారికి చెప్పడం అలవాట్లేదమ్మా నాకు. ఎవరో బంధువులు ఎవడు వచ్చారు దూరం నుంచి, వచ్చి కూర్చున్న తర్వాత ఏదో ఆ మాట ఈ మాట చెప్తే నాన్నగారి దగ్గరికి వెళ్తున్నానండి, నాకు చాలా బాగుంటుంది ఇక్కడ, కష్టాలు తెలియట్లేదు, ఇంకా మనం ఆ ఇంట్లోకి వెళ్ళాక బంధువులు కూడా తగ్గిపోతారు కదమ్మా.
అవును అవును
సహజమే కదమ్మా, ఇంకా నాన్నగారే నాకు సర్వస్వం అయిపోయారు. టైంలో నమ్మ ఆవిడతో నీ ఇలా కలుగుతున్నాయని చెప్పానమ్మా. చెప్తే ఆవిడేం చేస్తారంటే వెళ్ళిపోయి ఇంకా కొంతమందిని తీసుకొచ్చేస్తారమ్మా. తీసుకొచ్చి ఇలా అనుభూతులు కలుగుతున్నాయంట, నీకు ఇక్కడ కంటే నాన్నగారు ఏం పట్టించుకోరు, మా ఉరుగారు అయితే నీకు చాలా బాగా చేసి పెడతారని, ఏమేం కావాలి మీకు చూస్తే ఇప్పుడు ఇల్లు లేదు, పిల్లలు ఎదుగుతున్నారు కదా మీకు అన్ని రకాల చదువులు చెప్పిస్తారు, మా గురువు గారు చాలా మంచి ఆయన, మీరు అక్కడికి వచ్చేయమని చాలా పట్టారమ్మా చెప్తే. నేను ఇంకా అసలు ఆవిడ మాటలు కొట్టిపారేసి ఇదేంటి అసలు మీరు ఎప్పుడు ఇలా మాట్లాడకండి, ఇటువంటి మాటలు మాట్లాడితే మా ఇంటికి రావద్దని కూడా చాలా బాధగా అన్నానమ్మా. మళ్ళీ మా నాకు టెక్కలకొని అన్ని నీ మళ్ళీ నెలకమ్మా ఇంకో గురువు భక్తులు వచ్చారమ్మా 2 కార్లు వేసుకుని వచ్చి, ఏంటమ్మా ఇందులో సత్సంగం మీకు తాటాగింట్లోని, ఇదేంటమ్మా అయ్యో మా గురువు గారు మమ్మల్ని మంత్రాలు ఇచ్చేయమంటున్నారమ్మా, మీకు కూడా శక్తిని ఇచ్చేస్తారమ్మా మంత్రాలు ఇచ్చే శక్తి, మీరు కూడా వచ్చి అమ్మా మీకు కూడా గొప్పగా చూస్తారమ్మా అని ఇంక ఇలా మొదలు పెట్టారమ్మా
వాళ్ళు.
ఒక్కరికంట ఓపిక్గా చెప్పమ్మా, నాకు ఇంకా చాలా బాధ అనిపించింది, ఇంక నేనేం మాట్లాడలేదు వాళ్ళు వెళ్ళిపోయారమ్మా. మళ్ళీ నెలకి నిరంకార భక్తులు ఎవరంటే మా వాళ్ళు వచ్చారమ్మా. ఇంక చూడమ్మా ఇంక ఇయ్యే టెస్ట్లు నాకు అక్కడ.
అదే అదే
అలా అందరూ ధనవంతులే. మీకు ఏం కావాలి, మీకు అయ్యే టైంలో ఇల్లు లేదు కదా పాపం, ఇల్లు ఇస్తాము, లేకపోతే మీకు అయ్యి కట్టిస్తాం, ఈ కట్టిస్తాం, సిటీకి వచ్చిద్దరు కానీ ఇంక ఏ మాటలం వచ్చిన వాళ్ళు అందరూని అంటూ ఉండగానే ఇంకా నేను రాను అని చెప్తే ఒక రోజు నేను అన్నారు బాగోదు అంటు మూడు సార్లు వచ్చారు తెలుసున్నోళ్ళు కదా ఒక్కసారి చేసుకురా అంత బాధపడుతున్నారు వాళ్ళు అన్నారు. ఇదేంటి ఈ నొప్పి వేసుకున్నారని నాకు బాధ అనిపించమ్మా బయలుదేరదాం అనమంటున్నారు, ఏంటి నేను ఎక్కడికి బయలుదేరుతానని ఒక్కసారి హృదయంలోంచమ్మా భగవాన్ అలా వచ్చేసారు మనకు లోపల నుంచి కనిపించినట్టు. సరే సీరియస్ గా నా మనసు ఎప్పుడో అమ్ముడు అయిపోయింది, శరీరానికి ఒక్కడే ఉంటాడు డ్రైవర్లు ఇద్దరు ఉంటారు ఎప్పుడు కూడాని, నా శరీరానికి భగవాన్ డ్రైవర్ అయిపోయి నేను ఇంకెక్కడికి రాలేనండి, మీరు ఏమనుకున్నా సరే పర్లేదని కఠినంగా చెప్తున్నాను. అప్పుడు తగ్గారు. సరే వెంటనే అక్కడ మీటింగ్ ఉందంటే ఆ మీటింగ్ కాడికి వెళ్ళానమ్మా, వెళ్తే నేను భీమవరం పార్వతానికి పక్కన కూర్చున్నాను. అక్కడ నాకు అంత పెద్ద పరిస్థితి లేదు కానీ ఏంటమ్మా ఎలా ఉన్నారమ్మా రాజశ్రీ అని అడిగితే అమ్మా అని మాట్లాడుతూ ఇలా చెప్పానమ్మా, ఇటువంటి అంటే అయ్యో అర్జెంట్ గా నాన్నగారితో మాట్లాడాలి మీరు అన్నారు. ఏమనలేదు, ఇంకా నాలుగు అడుగులు వేసేసరికి నాన్నగారు అని పేరు పెట్టిన అర్ధకట్ల కుమారక్క అమ్మ రాజశ్రీ ఎలా ఉన్నారని ఆవిడ పలకరించారు. ఆవిడ పరిచయం ఉంది బాగా నాకు, అంటే ఇలాంటివంటి ప్రమాదంలో ఉన్నారు మీరు ఇప్పుడు సిద్ధుల్లాంటి అసలు మీరు అటు జోలికి వెళ్ళొద్దు, మీరు నాన్నగారికి అర్జెంట్ గా చెప్తారా లేదా అని గొడవ చేశారు. ఇటువంటి ఏం చెప్తాం పెద్ద గురువు గారికి అన్నట్టుగా ఆగితే వెంటనే మీ వారు మీటింగ్ వచ్చింది, మీటింగ్ అయ్యాక దగ్గరికి వెళ్ళి నుంచుంటాం కదమ్మా.
అవును అవును.
అంటే నేను అప్పుడు అన్నాను అమ్మా ఏంటి నాన్నగారు ఏం చెప్పమంటారు మీకు ఇక్కడ, మీ దగ్గర నాకు ఒక్క అరగంట కూర్చోవాలనుంది నాన్నగారు అన్నానమ్మా. ఏంటమ్మా ఏమైనా మాట్లాడతావా అన్నారు. అసలు మాట్లాడేది ఏమి లేదు నాన్నగారు, ఒకసారి ఎందుకో నాకు మీ దగ్గర కూర్చోవాలనుంది అంటే ముఖం చూసి చూసమ్మా అన్నారు. అమ్మా వెంటనే నాలుగు రోజులు ఉండి మీటింగ్ ఉందమ్మా, నువ్వు తప్పనిసరిగా ఉండి రా అన్నారు. ఎలాగో అలాగ ఇంట్లో ఒప్పించమ్మా ఉండి వెళ్ళాను. అంటే నేను భీమవరం చిన్నూరు ఆ చుట్టుపక్కల ఎక్కువ, ఒక్కొక్కసారి ఇప్పుడు నైవేవరం వెళ్ళేదాను కానీ కమ్మున అంత తొందరగా వెళ్ళేదాను కాదమ్మా. ఉండి వెళ్ళేసరికి లోపలికి వెళ్ళానని తెలిసి ఎలా అడ్రస్ కూడా ఇచ్చారు, ఇంటి ముందు ముగ్గేస్తారు పడుక్కిని జోళ్ళు ఉంటాయి భక్తులు అని కూడా చెప్పారమ్మా. వెళ్ళేసరికి కొంచెం నేను ఎలాగానే కసి అడిగారంట నాన్నగారు నన్ను వచ్చానా అని, రాలేదు అంటే ఎల్లగానే పిలిపించారమ్మా. పిలిపించి ఏంటమ్మా ఏంటమ్మా అలా ఉన్నావు చెప్పమ్మా చెప్పమ్మా అన్నారంటే నాన్నగారు కొంచెం ఇటువంటివి జరుగుతున్నాయి నాన్నగారు అన్నాను. ఫస్ట్ 5 నిమిషాలు నాన్నగారు ఏం మాట్లాడకుండా నా కళ్ళలోకి చూసారమ్మా. చూస్తే అప్పుడు అన్నారమ్మా నువ్వు ఇటువంటి పరిస్థితుల్లో ఉండి కూడా నువ్వు లొంగలేదు అంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉందమ్మా, విశ్వాసానికి మట్టుకు నేను చాలా సంతోషిస్తున్నానమ్మా అన్నారమ్మా. అని సరే అమ్మా కానీ ఎప్పుడైనా సరే నువ్వు జిన్నూరు వస్తూ ఉండమని చెప్పాను కదా నీకు, మీటింగ్లకి అక్కర్లేదమ్మా, నీకు ఎప్పుడు వీలైతే అప్పుడు జిన్నూరు వచ్చేయమ్మా, లోపలు ఎప్పుడు తెరిచే ఉంటాయమ్మా నీ కోసం అన్నారు ఉషా రోజు.
బ్యూటిఫుల్
అన్నారమ్మా. అన్న తర్వాత సరే ఇంకొంచెం ఈ తగ్గినాయి అనుకున్నావమ్మా, అంతట్లోకి నాన్నగారు పలమూరు వచ్చేసారమ్మా, వచ్చేసరికి తాటగించి కాడ అంతా ఇసుకీ మట్టి ఉందమ్మా వాకలంతాని అన్నారు. నాన్నగారు పేదల ఇంటికేమి రారు, నీకేం తెలియదేమో రోడ్డు మీద అందరూ ఆయన గురించి అలాగే చెప్పుకుంటారు, నీకు ఆ విషయం తెలియదు ఇంకా పిచ్చదాని అని తిట్టివరమ్మా. ఓన్లేండి రాకపోయినా వస్తానన్నారు కదా పర్వాలేదు అని ఇదన్నమ్మా. అనేసరికి సరిగ్గా నాన్నగారు వచ్చేసరికమ్మా ఏం చేయను ఏమి ఏం పరవటానికి లేదని గమ్ము నీ నాకున్న చీరలు పరిగెత్తికి ఆ చీరలు పడుక్కి పరిచేసానమ్మా నాన్నగారి కోసం.
ఓ అది బట్ట అంటుకోకుండా.
మట్టి అంటుకోకుండా ఆలోచనే ఉంది కానీ ఇంకే ఆలోచన లేదమ్మా. అప్పుడు వచ్చేసారమ్మా ఇప్పుడు అలా ఇడిసి అలా వచ్చి చీర మీద నుంచి మీ అమ్మ బృందావనం వచ్చానమ్మా అన్నారమ్మా. అనేసరికి ఇంక అసలు అలా చూస్తూ ఉంటేనే నా చేతిలో పువ్వులు ఉన్నాయమ్మా, ఆ పువ్వులు భగవాన్ నాన్నగారు వేస్తారేమో అని నేను చూస్తున్నానమ్మా పువ్వుల్ని. ఏమ్మా నా కాళ్ళ మీద వేద్దామని పట్టుకున్నావా అన్నారు సడన్ గా. మీరేంటి గురువుగారి పాదాల మీద వేయించుకుంటారా అని నేను తల ఊపేసరికి అయ్యమ్మా అలా నుంచిన పేరమ్మా ఉషా. అలా ఒక అడుగు మీద వేస్తేనే మళ్ళీ ఇంకో అడుగు వేసి ఇవ్వరమ్మా. అలా నడుచుకుంటూ వచ్చారమ్మా, వచ్చి ఇంట్లోకి వచ్చి చూసారండి, దీపారాధన చేశారమ్మా. ఈయన ఇంక ఉన్నారు కదా అక్కడ, నయ్యం చేపట్టు చేసుకున్నారమ్మా. బాగున్నారా, ఏంటి ఎలా ఉన్నారు అన్ని అడిగల్లా కుర్చీలో కూర్చుంటే. అంతకు ముందు నాకు ఒకసారి జిన్నూరు మీటింగ్కి వెళ్తేనేమో నాన్నగారు వెనకాల పెద్ద ఆరా కింద ఉంటుంది కదా మహాత్ములకి,
అవును
అది కనిపించిందమ్మా అప్పుడు ఫస్ట్ నాకు జిన్నూరులో. మళ్ళీ ఇంట్లోకి వచ్చాక కూడా అలా కనిపించిందమ్మా. కనిపించినప్పుడు నేను ఈయన పొలం వెళ్ళిపోతారేమో పళ్ళంతో, అది పళ్ళని చెంబు దూరంగా పెట్టుకున్నాను, ఒకవేళ వీలైతే కొంచెం పాదాలు కడుగుదామా గురువుకని. నాన్నగారు ముంగని చూసామ్మా, అదేంటి అక్కడ చెంబు పళ్ళు ఉంది ఏంటని అడిగారమ్మా. అడిగితే ఇంక నేనేం మాట్లాడలేదు, నా కాలు కడుగుదాం అనుకుంటున్నారా ఇలా పట్టురమ్మా అన్నారమ్మా. అనేసరికి రెండు పట్టుకొచ్చామమ్మా, పట్టుకొచ్చి నాన్నగారి చేతికి ఇచ్చేసి పాదాలు శుభ్రంగా
ఆయన చెప్పి చేయించేసుకున్నారా అండి.
చేయించేసుకున్నారండి. చేయించేసుకున్నాక తర్వాత అప్పుడు బయటకు వచ్చేసారు. బయటకు వచ్చి నా భగవానికి ఏం పెట్టావమ్మా నువ్వు అన్నారు బయటకు వచ్చినాయి. అవే నాన్నగారు మర్చిపోయిన పాలకోవ పెట్టాను నాన్నగారు అక్కడ అన్నాను. అయ్యో పాలకోవ పెట్టావమ్మా నాకు పెట్టవా అన్నారు. పెట్టవా అంటే అప్పుడు అయ్యో పెడతాను నాన్నగారు అని గమ్మున వెళ్ళి ఆ బాక్స్ తో పట్టుకొస్తే కవర్ లో వేసిమ్మన్నారమ్మా. కసి నా కవర్ లో కట్టి మిగిలిన భక్తులు పంచిపెట్టమని, నాకు చాలా సంతోషంగా ఉందమ్మా అని కారు దగ్గరికి వెళ్ళి కారు ఎక్కేటప్పుడు నాకు సడన్ గా గుర్తొచ్చిందమ్మా, అయ్యో నాన్నగారు మన ఇంటికి వచ్చారు మనం బట్టలు తీయించలేకపోయాం అనిపించిందమ్మా. పట్టుకెళ్ళి అమ్మని అక్కడ పెట్టి నాన్నగారు ఒకసారి మీకు బట్టలు తీయించలేకపోయాను నాన్నగారు అని చేతిలో పెట్టానమ్మా. నాన్నగారు అలా నా మొహంగా చూసమ్మా, డబ్బులు గుండెలకు హత్తుకుని అమ్మా ఈ నీ దగ్గర నుంచమ్మా నేను పలానా పక్క ఇంటికాడ భోజనం చెప్పారు కదా అక్కడికి వెళ్తున్నాను నువ్వు అక్కడికి రామ్మా అన్నారమ్మా. అంటే నీదేంటి నాన్నగారు ఇలా ఇస్తున్నారు మీరు తిరిగి ఉడుతా, శ్రీరాముడికి సహాయం చేసింది కదా నాన్నగారు, ఆ ఉడత చేసిన ఇసుక రేణువుల్లో నేను ఒక ఇసుక రేణువు నాన్నగారు అన్నానమ్మా. నాన్నగారు అలా చూసి 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 మళ్ళీ చెప్పమ్మా అన్నారు. అలా మూడు సార్లు చెప్పించుకున్నాక నువ్వు ఆ ఇంటికి రా ఒకసారి అన్నారమ్మా. ఇంకా సరే అని అక్కడ అందరు భక్తులను వదిలేసి నేను పరిగెట్టుకుంటూ నాన్నగారు భోజనం దగ్గరికి వెళ్ళేసరికి నాన్నగారు ఇంకా భోజనానికి వెళ్లకుండా బయటకు నుంచున్నారు. రామ్మా రామ్మా అన్నారు. ఇన్నాక నాన్నగారు మీరు ఏమనుకోవద్దు నాన్నగారు, ఈయన కూడా ఇచ్చారు బట్టలకి, మీరు ఉంచుకో నాన్నగారు మా కోసం అన్నానమ్మా. నాన్నగారు అయితే రసీదు రాసిస్తాను పొలమూరు అని అన్నారమ్మా. ఇప్పుడు నాకు నోటంతా ఈశ్వరుడు అనిపిస్తుంది, నాన్నగారు మీది చిన్నూరు మాది పొలమూరనా
అని అడిగారు.
నన్ను దూరం చేసేస్తున్నారా నాన్నగారు, ఏంటి భూదేవికి హద్దులు లేవు కదా, హద్దు పెడుతున్నారా నాన్నగారు అన్నానమ్మా. మళ్ళీ చెప్పమ్మా అన్నారు. మళ్ళీ చెప్తే ఇంత నవ్వు నవ్వుకునమ్మా తీసుకుని, అమ్మా ఎంత మంచి మాట అన్నావమ్మా, ఇంకెప్పుడు నేను ఈ మాట అన్నమ్మా అన్నారమ్మా. అన్నాక సరే నాన్నగారు భోజనం చేసినప్పుడు కూడా అక్కడ కూర్చోమన్నారమ్మా, చేసి కారెక్కుతూ దగ్గరికి పిలిచి ఈవేళ నువ్వు అన్న మాటలు ఉన్నాయో చూసావమ్మా, నిజంగా నాకు ఎంత ఆనందం వచ్చినాయోనమ్మా మాటలు విన్నా కానీ, మటుకు ఎప్పటికప్పుడు జిన్నూరు వస్తా ఉండమ్మా అన్నారమ్మా. మాకు కొమ్మరిలో బంధువులు ఉన్నారమ్మా, బంధువులు ఉంటే ఆ బంధువులు వచ్చినప్పుడు ఒకసారి నేను అడిగాను నాన్నగారు చిన్నప్పుడు ఎలా ఉండేవారు అని అడిగాను. అంటే అన్నారు అయ్యోవే ఆయన మంచి ఆయనే, మేము గురువు అనుకోలేదు, మేము చిన్ని కృష్ణుల్లా ఉండేవారు పాకేటప్పుడు ఎప్పుడుని, చూస్తే చాలా ఆనందం అనిపించేదమ్మా. పాడేసి వస్తువులు అంటే దూరంగా పట్టికల చెరుగట్టుకు పడేసి వచ్చేవారమ్మా అని చెప్పారు. అందులో చిన్నప్పటి నుంచే డిసిప్లిన్ ఉందన్నమాట మా నాన్నగారికి. అనేసరికి మా ఇంటికి నల్ల సుబ్బరాజు గారిని ఎక్కువ పంపించేవారమ్మా ఉషా నాన్నగారు బాగాని, వచ్చేవారు నాకైతే తెలియదు, ఒక్కొక్కసారి ఊరినే వచ్చానమ్మా అనేవారు, ఒక్కొక్కసారి ఎక్కడికో ఊరు వెళ్తా వచ్చానమ్మా అనేవారమ్మా. ఆయన వచ్చినప్పుడు తాతయ్య ఎంత బాగా చెప్పేవారు అంటేనమ్మా, నీకు తెలుసు కదమ్మా నలసుబ్రాజు గారు.
తెలుసు అంటే తెలుసు తెలుసు. అప్పుడు నాన్నగారు బాడీ వదిలేసాక కూడా మీరు అదే ఆయన దగ్గర మాట్లాడి చాలా చెప్తారు, నాన్నగారి దగ్గర చాలా అనుబంధం ఉంది అంటే చాలా సేపు అన్ని ఆయనతో డీటెయిల్స్ అన్ని కూడా తీసుకున్నాం అనమాట. అంటే చాలా చాలా సన్నిహితమైన అనుబంధం కదా, చెప్పండి అంటే.
మొదటి నుంచేనంటమ్మా, ఆయన మంచి చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు కదమ్మా వాళ్ళిద్దరూని. పొలం వెళ్ళడం రావడం కలిసి వెళ్ళి కలిసి వస్తూ ఉండేవారంటమ్మా చిన్నప్పుడు. నాన్నగారు చిన్నప్పుడు అంటమ్మా స్కూల్లో ఎవరికైనా పాలక పగిలిపోయింది అనుకో, అప్పుడు నాన్నగారు పాలకెళ్ళి వాళ్ళకి ఇచ్చేసేవారంటమ్మా. ఆ చదువు రాని పిల్లలు ఎవరినైనా టీచర్ తిడతా అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ పిల్లలకి చదువు చెప్పొచ్చేవారంటమ్మా నాన్నగారు.
అవును అవును చెప్పారు. అవును
నాన్నగారికి సంఘసేవ అంటే చాలా ఇష్టంగా ఉండేవారంటమ్మా అప్పుడు. అందులో నాన్నగారిని చాలా ఇబ్బందులు పెట్టారంటమ్మా అక్కడ జనం.
అవునండి.
అప్పుడు ఒకసారి నాన్నగారు సుబ్రాజు గారు ఒకసారి ఆగండి అని నాన్నగారు ఇంటికాడి నుంచి పొలం వెళ్ళి రూట్ ఉంది కదమ్మా మధ్యలోని, నాన్నగారు ఇల్లు దాటాక మనం ఆ మలుపు సందు తిరుగుతాం కదమ్మా.
అవును అవును.
ఆ టర్నింగ్ కాడ నుంచి సుబ్రాజు గారు అని నుంచున్నారంట. ఏంటి నాన్నగారు ఇలా నిలబడిపోయారు వెంకటరామరాజు గారు అని నుంచున్నారంటమ్మా. నిండిపోతేని నా కప్పు నిండిపోయి కారిపోతుందండి, ఎవ్వరూ రావటం లేదండి, ఇది ఎలా పంచిపెట్టమంటారండి అన్నారంటమ్మా. ఇంకా ఆయన ఏం చెప్పలేక నుంచున్నారంటమ్మా అలాగా. అప్పుడు కాసేపటికి నాన్నగారు అన్నారంటమ్మా, ఏమండి ఎక్కడైనా చిన్న పందిరి లాంటిది వేస్తే నామం ఇస్తామని మనం చెప్పడం మొదలెడితే ఏమైనా నామం కోసం భక్తులు వస్తారంటారా అన్నారంటమ్మా.
అంటే అంత హృదయం అంటే పొంగిపోతుంది అది ఇచ్చేయాలని ఉందన్నమాట.
అలా అంతకంతకుని భక్తులు వస్తారు కదా అని అడిగితే బాబు ఆయన ఏమనలేక సరేనండి నాన్న సరేనండి వెంకటరామరాజు గారు అన్నారంటమ్మా. వెంటనే మళ్ళీ నాన్నగారు అన్నారంట, అందరికీ సరిపడే ఉందండి, ఎంత మంది వచ్చినా కూడా ఇంకా మిగిలే ఉంటుంది కానీ ఏమి తరగదండి అన్నారంటమ్మా. ఎప్పుడు ఆయన మాట నాకు చెప్తూ ఉండేవారమ్మా అలానే. అసలు నాకు చాలా ఆనందం అనిపించింది అమ్మా అలాగా.
చాలా బ్యూటిఫుల్.
ఇప్పుడు నాన్నగారు ఇంట్లో ఉంటమ్మా ఒక పనిచేసే మనిషి ఉందంటమ్మా, ఆవిడ పేరు రత్నమ్మ అంటమ్మా. ఎవరు లేకుండా ఎవ్వరు లేరంట వెనకాల పాపం. నాన్నగారిని ఆవిడ మా బాబే మా బాబే అని ఇదంటమ్మా చూసేసరికి. నాన్నగారిని చూసి చాలా సంబడిపోయేది అంటమ్మా ఆవిడ. ఆవిడ అంతకంతకు పాపం ఇంకా పని చేయలేక పెద్దది అయిపోయితే మానేసింది అంటమ్మా. నాన్నగారంటమ్మా ఆవిడకి ఏమేం కావాలో సమస్తం ఇలా సుబ్రాజు గారు అంటారు ప్రమాయించి ఇవ్వరంటమ్మా. నేనే మంచి ఆవిడ బాగోగులు చూస్తూ ఉండేవారంట
సుబ్రాజు.
అదే ఇంకా భక్తుల పేట చూపించేవారంటమ్మా నాన్నగారు. అప్పుడు చివరికి ఆవిడ వంట కూడా చేసుకోలేకుండా అయిపోయిందంటమ్మా. అయిపోయిన భోజనం కూడా నాన్నగారు బాక్స్ కట్టించి పంపించేవారంటమ్మా భక్తుల చేత. అప్పుడు చివరికి కాలంలో దానికి కొంచెం మైండ్ బాగా తేడా వచ్చిందంటమ్మా. అటు ఇటు తిరుగుతూ ఉండగానే తనకి ఎవరో లేరు కదా పక్క వాళ్ళు అయ్యి కొంచెం తిట్టేవారంటమ్మా బాబుని.
అయ్యో
తిడతా ఉంటేని ఆవిడకి ఇంకా స్నానం చేయించి ఊళ్ళలేక ఇంకా బాగా వాసన వచ్చేస్తుందంటమ్మా విపరీతంగానే. అప్పుడు ఒకరోజు మరి ఎందుకు అలా ఇంట్లో కూర్చునంటమ్మా మా పెద్ద బాబుని చూడాలని ఉంది అని ఇంకా మొదలు పెట్టిందంటమ్మా గొడవ. విషయం ఎలా తెలిసిందో మొత్తం మీద నాన్నగారు చెప్పారంటమ్మా ఎవరు పెద్దబాబు అని కలవరిస్తోందంటమ్మా. అప్పుడు నాన్నగారు అంట నల్లసుబ్రాజు గారిని తీసుకుని అంటే కూడా వెళ్ళారంట. వెళ్తే ఆవిడ దగ్గర కూర్చోడానికి చాలా వాసన వచ్చేస్తుంది అని సుబ్రాజు గారు లోపలికి వెళ్ళి అని బయటకు సడన్ గా బయటకు వచ్చేసారంటమ్మ. ఇంకా నాన్నగారు మట్టుకు వెళ్ళి అక్కడ కూర్చున్నారంటమ్మా. వాడి దగ్గర అలా కూర్చునంటమ్మా, అమ్మా నీ తగ్గిపోతుంది పెద్దబాబు అని పిలిచిందంటమ్మా నాన్నగారు వెళ్ళగానే. ఆవిడ అలా అప్పుడు తగ్గిపోతుందమ్మా నువ్వు బాగుంటావు అని చెప్పంటమ్మా. ఒక అరగంట కూర్చుని నాన్నగారు ఇద్దరు కలిసి బయటకు వచ్చేసారంటమ్మా ఇంటికి. వెంటనే అది 4-3 రోజుల్లోనంటమ్మా నాన్నగారు రాగానే ఇంకా దానికి మైండ్ శుభ్రం సెట్ అయిపోయిందంటమ్మా. ఎంత ప్రశాంతంగానే మా బాబే మా బాబే అంటూ ప్రాణం వదిలిందంటమ్మా
ఆవిడ. అంటే ఆ కొడుకు మీద థాట్ అంతా పోయి ఈ మానసిక ఆరోగ్యం చేకూరడమే కాకుండా నాన్నగారి స్మరణలో వెళ్ళిపోయారు.
దానికి అసలు పిల్లలు లేరు, నాన్నగారిని బాబు అనుకునేదంటమ్మా.
ఓ ఆహా, అందుకే ఇంకా నాన్నగారిని తలపెట్టారు అయితే.
కూర్చున్నారు మా దగ్గర నాన్నగారు. నాన్నగారు వ్యవసాయం చేశారమ్మా కొన్ని రోజులంట. సుబ్బరాజు గారు నాన్నగారు కలిసి వెళ్ళివరంట పొలం అప్పుడు కూడా. నాన్నగారు అలవాటు లేక చీకటికెళ్ళి చూసేసరికి కూలీలకి మరి పనిచేసేటప్పుడు చెమటలు పడతాయి కదమ్మా, చెమటలు పట్టేస్తున్నాయి పైకి వచ్చేయమని పిలిచేవారంటమ్మా
అంటే చెమటలు పట్టడం కూడా చూడలేక
కొబ్బరి బొండాలు తీయించేసుకు తాగమని ఇవ్వరంటమ్మని. తాగేసేయండి అమ్మా వస్తానని పాలకొల్లు వెళ్ళంటమ్మా టిఫిన్లు పట్టుకొచ్చేసి ఇవ్వరంట వాళ్ళకి. పట్టుకొచ్చేసాక ఆ ఎండలోకి వెళ్ళదంటే వాళ్ళు అంతకంటే ఇంకొద్ది రోజుల కంటే వాళ్ళు చాలా ముదిరిపోయారంట కూలోళ్ళు కూడా. నాన్నగారు వెళ్ళటం చూసి చేలో ఉంగుని ఇవ్వరంటమ్మా.
అంటే గారం ఎంత గారం చేశారో అందరిని.
మరి అందుకే ఎకరం పొలం అమ్ముకున్నానమ్మా, వ్యవసాయం చేసి రెండు ఎకరాలు అనుకున్నాను దగ్గర.
అసలు ఇంకా అసలు అంటే ఇంకా అంటే ఇంకా మధురం అనమాట హృదయం.
అప్పుడు సుబ్బరాజు గారు అన్నారంటమ్మా అతి మంచితనం కూడా పనికిరాదని అన్నారమ్మ నా దగ్గర. నాన్నగారు అన్నారంట అతి మంచితనాన్ని అందరూ ఉపయోగించుకుని వాడుకుంటుంది సమాజం.
అవునా? అవునండి.
అని పాప నాన్నగారు ఇదయ్యి ఇవ్వరంట కానీ మళ్ళీ దయ్యా జాలి అలా చూపించేసేవారంటమ్మా.
అవును అలా అనేవారు కానీ ఆయన ఎప్పుడు ఎక్స్ట్రీమ్స్ చూపించేవారు.
చూపించేవారంటమ్మా. నాన్నగారుని సుబ్బరాజు గారు కలిసి చాలా సంవత్సరాలు అరుణాచలం వెళ్ళేవారంటమ్మా. వెళ్తూ ఉండగాని మిగిలిన యాత్ర అన్ని కూడా నాన్నగారు ఇద్దరు కలిసి చేసేవారంటమ్మ. మలయాళ స్వామి దగ్గరికి పాండిచ్చేరి అన్ని తిరిగేవారంటమ్మా. అందరి మహాత్ములు చూసేవారంటమ్మా. ఆ స్వాములు ఎవరైనా వస్తే సుబ్బరాజు గారింటికి పంపించేవారంటమ్మా నాన్నగారు ఉండమని. ప్రదక్షిణం చేసింటమ్మా నడిచి నడిచి వచ్చేసరికి ఒక్కొక్కసారి రూమ్ లేకపోతే ఆ రమణాశ్రమం ఎదురున్న చెట్లు ఉన్నాయి కదమ్మా, ఆ చెట్ల కింద పడుకునేవారంటమ్మా నాన్నగారు. కొంచెం పాపం ఫస్ట్ లో ప్రొడక్షన్ చేసి వచ్చేసరికి రూమ్ దగ్గరికి వెళ్ళడానికి కూడా కొంచెం సహకారం
నైట్ ఇబ్బంది అయ్యి చెట్టు కింద కూడా ఇవ్వాల్సి వచ్చిందా?
నాన్నగారు నాతోటి ఈ మాట కూడా అన్నారమ్మా ఉషా నాన్నగారు ఆశ్రమం కట్టిన కొత్తలోనే. ఏమన్నారంటే మేము చెట్ల కింద పడుకున్నామమ్మా, మీరు అటువంటి ఇలా రాలేరని మీకు ఆశ్రమాలు కడితే కూడా ఇంకా ఇక్కడ బాధలుగా ఉన్నాయమ్మా అన్నారు. నాన్నగారు సార్ నాతో అన్నారమ్మా మాట.
ఎందుకంటే భక్తులు వేల మంది అయిపోయారు కదా అంటి, అంటే ఇంకా ఎంత ఎంత ప్లేస్ చేసినా ఇంకా ఇంకా భక్తులు ఎక్కువ అయిపోతానే
వచ్చారన్నమాట.
కానీ అంటే ఇంకెవ్వరికి అందరికి సౌకర్యం ఇచ్చేయాలని ఆయన అనుకున్నారు ఎప్పుడు. అంటే ఆయన ఎంత అసౌకర్యం గోత్రం అవుతూ ఉన్నా ఆయన పడ్డ తిప్పలు భక్తులు అసలు 1% కూడా పడకూడదు అనే ఉద్దేశమే ఆయన లైఫ్ పొడుగునా అంటి. అంటే పొంగిపోయే కప్పులో ఉన్న జ్ఞానం పంచిపెట్టేయాలనే కాదు, భౌతికంగా కూడా అసలు ఎట్టి ఎట్టి అంటే అసలు ఎటువంటి ఇన్కన్వీనియన్స్ ఫీల్ అవ్వకుండా భక్తులు సుఖంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, శారీరకంగా మానసికంగా ఎమోషనల్ గా కూడా ఎప్పుడు ఇబ్బంది పడకూడదు. అంటే అన్ని ఇహము పరము ఉండాలని అంత అంటే అంత హృదయపూర్వకంగా కోరుకోవడం కాదంటే ఆయన ప్రతి మాటలో యాక్షన్ లో చూపించారు అది. అసలు అసాధారణం అంటే అది అసలు అసాధారణం.
నాన్నగారు ఎక్కువ అరుణాచలం అంటమ్మా మౌనం కొంచెం సమాధి స్థితిలో ఉన్నట్టు ఉంటా ఉండేవారంట
ఎక్కువ. అంటే నాకు గుర్తు కొత్తలో చాలా గంభీరమైన సైలెన్స్ లో ఉండేవారు. పోస్ట్ ఆఫీస్ మీటింగ్లు కూడా కదా అంట కదా అండి, ఒక గంట సైలెన్స్ అంట ఎప్పుడు ఫస్ట్. తర్వాతే మాటలు మాత్రం, అప్పుడు మాటలు మాత్రం ఎక్స్ప్రెస్ కింద ఉండేవి, సైలెన్స్ ఉంటే కంప్లీట్ గంభీరమైన సైలెన్స్ అన్నమాట.
ఇప్పుడు ఒకసారి నేను ఇంటికి వెళ్తే అన్నారమ్మా, మీ పెద్దబాబు 10th అయిన తర్వాత మీ పిన్నమావం గారు మంత్రి కదా, అంచేత పోస్ట్ అడగండి అమ్మా వేస్తారు. అప్పుడు పోస్ట్ వేసేస్తే కనుక ఆడు ప్రైవేట్ గా కట్టుకుంటాడమ్మా, ఇంటర్ డిగ్రీ అయ్యి ఎలా చదివింది గానమ్మా అన్నారమ్మా. అంటే నేను అలా నాన్నగారు చూసి, నాన్నగారు మీ దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకా నాకు రెండో ధ్యాస కనిపించట్లేదు నాన్నగారు, జానెడు పొట్ట కోసం వెళ్ళి ఆలకాళ్ళు ఆలకాళ్ళు పట్టుకుని ఎందుకు నాన్నగారి ప్రయాసం అంతని. అది 10th చదువుకుంటే ఎక్కడ చేసుకున్నా పొట్టకు సరిపోతుంది నాన్నగారు, ఆఖరికి 2000 వచ్చినా 3000 వచ్చినా 4000 వచ్చినా అన్నానమ్మా. అనే ఒకటికి అలా మొహంకు చూసి, ఏంటమ్మా అంత వైరాగ్యంతో మాట్లాడుతున్నావు నువ్వు అన్నారమ్మా. అవును నాన్నగారు, జ్ఞానం గురించి రావాలి కానీ మీ దగ్గరికి ఇలా పొట్ట గురించి ఆలోచనతో మటుకు ఎప్పుడు రాకూడదు నాన్నగారు అన్నానమ్మా.
అద్భుతం
నాన్నగారమ్మా, అలా మొహంక చూసమ్మా నీకు కాదమ్మా పిల్లలకమ్మా అన్నారు.
అందుకే అంటే గురువు గారికి హృదయంలో అంత స్థానం పొందాము అంటే అక్కడ ఎంత లోతు భక్తుల్లో ఎంత వైభవం ఉంటే ఆయన అంత అలా స్పందిస్తారంటే, అంటే బాహ్యంగా ఇంత ఇంపార్టెన్స్ ఇస్తారు అని కనిపిస్తారు పైకి, ఆయన ఆ భక్తులకు ఇంపార్టెన్స్ ఇవ్వడంలో ఎంత లోతు ఉంటుందో అంటే ఎదుటోళ్ళ దృష్టికి అది కనపడదండి.
అవునమ్మా అవునమ్మా,
అందుకే అందుకే భగవంతుడికి మనకి మధ్యలో అంటారు ఎప్పుడు కూడా.
అవునమ్మా, ఆ బంధం మనకే తెలుస్తుంది కదమ్మా.
అవును అద్భుతం అండి.
నేను అలా అనేసి, నాన్నగారు మీ పాదాలు నేను జ్ఞానం కోసం పట్టుకున్నాను కానీ పొట్ట కోసం కాదు నాన్నగారు, అవసరం లేదిలే మంత్రులు అడగవలసిన పని వద్దు నాన్నగారు అని వెనక్కి తిరిగిపోయానమ్మా. వచ్చేస్తా అంటే నాన్నగారు రెండు కళ్ళు చెమ్మగిలిని అమ్మా ఆ కళ్ళు నీళ్ళతోటి,
అబ్బా
అంటే రెండు కళ్ళలోంచి ఒక్కొక్క నీటి చుక్క బయటకు కనపడిందమ్మా.
అంటే అంత పావర్టీలో కూడా పేదరికం తీయమని అడగలేదు మీ, అంటే జ్ఞానం కోసం వస్తున్నాను అదేం అక్కర్లేదు అన్నారు
అనిపించారమ్మా నిజంగా. అలాగా
అందుకే కదా
నా లోపల తండ్రి అలా అనిపించారమ్మా, రెండు చుక్కులు అలా టపటపా కారణమ్మా, నేను ఇంకా నిల్చోలేదు అప్పుడు అలా ఎలాడివాళ్ళం కదా కూడా.
అవును అవును అవును,
వచ్చేసాను తర్వాత కనిపించిన భక్తులు ఎవరు అన్నారమ్మా, మీరు నాన్నగారి ఇంట్లోంచి బయటకు వచ్చిన తర్వాత మిమ్మల్ని చూసాము, తర్వాత నాన్నగారు ఎంతసేపు అలా మౌనంలో కూర్చున్నారు కళ్ళు మూసుకుని, అసలు చాలాసేపు అలా ఉండిపోయారమ్మా అన్నారమ్మా. అదే నిజంగా నాన్నగారే చేయగలరమ్మా అటువంటి పనులు.
అవునండి అవును, అంటే మన హృదయ సౌందర్యాన్ని పెంచి అది మళ్ళీ ఆయన ఆనందిస్తూ ఉంటారు, ఆయన ఎమోషనల్ అవుతా ఉంటారు, ఇంకా ఆయనకి మనకి మధ్యలో ఇంకా మాధుర్యం వర్ణించలేదండి, అది ఇంకా ఏ భక్తులకి ఆళ్ళకే అది ఇంకా అనుభూతికి అది.
అవునమ్మా, అలా నేను 2-3 సార్లు అరుణాచలం వెళ్ళానమ్మా, అక్కడ ఉండగానే నాన్నగారు అదే ఆంధ్రాశ్రమంలో ఉండగానే నాన్నగారితో వెళ్ళానమ్మా. వెళ్ళినప్పుడు కొంచెం ఇంట్లో కూడా పరిస్థితులు కొంచెం అలా ఉంటున్నాయి, ఎందుకు ఇంకొంచెం చిరాగుపడుతున్నంత అంటే నాకు అనిపించింది భగవాన్ ఏంటి ఇలా ఉంది, నీ దగ్గరికి రావాలనేమో నాకు చాలా కోరికగా ఉంటుంది, ఓ పక్కన చూస్తేనే వచ్చా ఎందుకు ఈ బతుకు అనిపిస్తుంది, ఏంటి భగవాన్ నేనేం అడుగుతున్నాను రోజు నేను ఇక్కడ సత్సంగంలో దంచి కొట్టేస్తున్నాను నీ మాటలో, భగవాన్ ఇంతోడు అంత గొప్పోడు అంత మంచోడు అని చెప్పేస్తున్నాను నీ గురించి, నేను అరుణాచలం తీసుకెళ్ళమని అడుగుతా అంటే నీ మధ్యన ఎందుకు నాకు చాలా చూడాలనిపిస్తుంది తీసుకెళ్ళట్లేదు నన్ను, నేను ఒంటరికి వెళ్ళలేను తీరాన్ని, ఏం చేయను భగవాను అయినా నువ్వు చాలా కఠినాత్ముడు అయిపోయావు ఈ మధ్యన అని అప్పుడు అన్నానమాట. ఏమన్నానంటేనమ్మా, ఈవేళ సత్సంగంలో అందరికి నువ్వు చాలా అని మంచోడు కదని చెప్పేసి విఐపి సెక్షన్ లో చేరిపోయాడు భగవాన్ అని చెప్తానమ్మా అన్నానమ్మా.
అంటే మీ కోపం అలాగే ట్రాన్స్ఫర్మేషన్ అయ్యింది అనమాట ఆయన మీద.
అసలు ఎప్పుడు రాలేదు ఎందుకు అలా బాధ అనిపించింది
అంటే ఆయన మీద కసి వచ్చింది అనమాట, అది చాలా పొలైట్ గా చెప్పారు ఆయనకి.
అప్పుడు నేను మా పిల్లలకు ఉండి నేను అన్నాను, ఈ భగవాన్ మనం ఏమి అడుగుతున్నాం, అసలు ఏమి అడగట్లేదు, కనీసం అరుణాచలం చూడ చూసి వచ్చాక నేను చచ్చిపోయినా పర్లేదు, నాకు ఇంక దేని మీద లేదమ్మా, అరుణాచలం వెళ్ళాలని ఉంది అని అనిపించేసరికి కరెక్ట్ గా అమ్మా 20 నిమిషాల్లో ఒక బాబు వచ్చాడు అమ్మా సైకిల్ వేసుకుని, మాకు తెలుసున్నోళ్ళు బాబు
ఓకే
వచ్చి, ఆంటీ మా ఇంటికి ఎవరో వచ్చారు ఒకసారి ఇంటికి రమ్మంటున్నారు మిమ్మల్ని అంటే, నేను ఎక్కడికి రానమ్మా ఇప్పుడు అన్నాను. మళ్ళీ వెళ్ళి మళ్ళీ వచ్చి, కాదు మీతో ఏదో మాట చెప్పాలంట, చాలా అర్జెంట్ అంట, వాళ్ళని ఒక్కసారి రమ్మంటున్నారు మిమ్మల్ని, మా అమ్మ పిలుస్తున్నారు అంటే, మా పిల్లలు ఒకసారి ఇల్లమ్మా అన్నారు. అంకుల్కి పొలం క్యారేజీ పంపించేస్తానమ్మా, పంపించేస్తే గబగబా మళ్ళీ సత్సంగం టైం అయిపోతుంది, మళ్ళీ 1 గంట అయిపోతుంది, గబగబా వెళ్ళేసరికి అమ్మ ఆవిడెవరో నాకు తెలియదమ్మా అక్కడికి వచ్చిన ఆవిడే, నన్ను చూసి అమ్మా మీరే కదా రాజేశ్వరి అంటేనే, నేను అరుణాచలం వెళ్దామని టికెట్ తీసుకున్నానమ్మా, మాకు చాలా అర్జెంట్ ఇబ్బంది వచ్చిందమ్మా, అందుచేత టికెట్ మీకు ఇమ్మని అనిపించిందమ్మా, మీకు పట్టుకొచ్చానన్నారు, ఆవిడెవరో నాకు తెలియదు అనేసరికి ఇదేంటండి సడన్ గా ఒకసారి ఫ్లోర్ కు తిట్టుకున్నాను కదా నేను,
అదే అదే అంటే తిట్టినంతసేపు పట్టలేదు టికెట్ చేతికి వచ్చింది అన్నమాట,
వచ్చేసింది, కానీ ఎలా వెళ్ళిన ఒక్కదాని భయం కదమ్మా.
అవును,
ఇంకా ఆలోచన లేసరికి పాపం నేను పిలిపించిన వాళ్ళు ఆవిడ అన్నారు, ఏమండి వాళ్ళ మా అక్కలు మేము వెళ్తున్నాము, మీకు తెలియదు కదా విషయం, మా కూడా వచ్చేయండి అన్నారు.
ఓకే,
ఆ వచ్చిన ఆవిడ అన్నారు, నుంచున్నావిడ నుంచున్నట్టు మీరు వెళ్ళాలి అన్నారు అమ్మ కొత్త ఆవిడ.
సో ఇంకా అంటే అడగడం పాపం
అయిపోయింది అయిపోయింది
అప్పటికప్పుడు బయలుదేరిపోవాల్సి వచ్చిందా టికెట్ తీసుకుని,
ఆవిడ దగ్గర ఆవిడ టికెట్ తీసేసుకున్నాను కదమ్మా ఇంకా మరి,
అదే 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 నించున్నట్టు పంపించారు అరుణాచలం.
ఇంటికి వచ్చేసరికి అమ్మా అందరూ అన్నారు ఇరుగు పొరుగుని అరుణాచలం వెళ్ళిపోతానంటే అదేంటి మీకు ఏమైనా కొంచెం మైండ్ తేడా వచ్చిందేమో, ఆయన పొలం వెళ్ళారు పిల్లలు చిన్న పిల్లలు మీరు అరుణాచలం వెళ్ళిపోవడం ఏంటి, మీరు ఈ జాస్ ఏంటి చాలా తప్పు ఇది, తర్వాత ఎప్పుడు ఎదురు కానీ మీరు
కష్టం కదా,
అప్పుడు పిల్లలు అన్నారమ్మా ఇప్పుడు భగవాన్ తిట్టుకున్నావు కదా మరి ఆయన రమ్మన్నప్పుడు వెళ్ళకపోతే నీదే తప్పు అవుతుందమ్మా,
అంతే కదా మరి ఆయన తిట్టేస్తే మరి కుదురుతుందా టికెట్ చిన్న
అప్పుడు ఇంకా చిన్నపిల్లలే కానీ వాళ్ళు నోటమిట మాట అనిపించాడు అమ్మా
ఈశ్వరుడు, లేకపోతే మళ్ళీ వెళ్ళలేరు కదా ఆంటీ మరి ఇక్కడ బాధ్యత పిల్లలు చిన్నపిల్లలు మరి ఇంకా ఇల్లు బాధ్యత ఉంటుంది కదా,
నాన్నగారు కూడా అనేసరికి అమ్మ వెంటనే సరే ఏదో టవు గాక గవగబా నాలుగు జాతర బట్టలు పెట్టుకుని డబ్బులు పెట్టుకుని వాళ్ళు కూడా
వెళ్ళిపోయానమ్మా,
ఈ మత్తులో ఉన్నాను ఇంకా నాకు అసలు ఇల్లు చేసి మర్చిపోయినమ్మా అరుణాచలం వెళ్ళిపోయినమ్మా, వెళ్ళిపోయేసరికి ఈయన మొన్నడు సాయంకాలం గుళ్ళో పూజారి గారంటమ్మా వచ్చి మా అమ్మాయి ఎలా ఉన్నారు అని అడిగారంటమ్మా, ఇంకా మీ అమ్మాయి ఏంటండి మీ అమ్మాయి అరుణాచలం వెళ్ళిపోయింది చెప్పకుండానే, ఇంకా అది ఇంటికి రాదండి అన్నారంటమ్మా.
అయ్యో
అదేంటి బాబు అంత మాట అనుకో, నిజంగా ఈశ్వరుడే నీకు నాకు టికెట్ పంపిన మనం వెళ్ళాం కదా, అది అదృష్టవంతులకు కానీ దొరకదమ్మా నువ్వు ఈ మాట అనకమ్మా అని ఊరుకున్నారంట. కరెక్ట్గా నేను అక్కడ 19 రోజులు ఉన్నానమ్మా, దేవి నవరాత్రులు అన్ని అక్కడే ఉన్నానమ్మా, ఆంధ్రాశ్రమంలో నాన్నగారు ఫోన్ చేసమ్మా రాజేశ్వరి నీకు అక్కడ రూమ్ లో ఇబ్బంది అయితే నా రూమ్ తీసుకుని ఉండమ్మా అని ఫోన్ చేశారమ్మా,
ఫోన్ చేసి చెప్పారా నుంచి చెప్పారు,
నేను నాన్నగారు కాదు చెప్పలేదమ్మా,
ఓకే ఓకే
చాలా వెళ్ళిపోయాం కదా అప్పటికప్పుడు అరగంటలో
అక్కడికి వెళ్ళాక చేశారా
రూమ్ కి అక్కడ చేస్తారు ఆశ్రమానికి చేస్తారు నాన్నగారు, చేసేసరికి ఇదేంటి నాన్నగారికి ఎలా తెలిసింది అంటే ఏమో ఇళ్ళ మధ్యలో కల్పించుకున్నారేమో ఆశ్రమంలో అనుకున్నానమ్మా, చెప్పకుండా వచ్చేసాను కదా అనుకుంటాం కదమ్మా లోపల మరి,
అవును అవును అవును
ఇంటికి వచ్చేస్తున్నానమ్మా భీమవరం వచ్చి బస్సు ఎక్కుతంటే అప్పుడు ఇల్లు గుర్తొచ్చిందమ్మా ఉషా, వచ్చి సరే వచ్చేస్తాను సరిగ్గా మళ్ళీ అదే పూజారి గారు అంకుల్ని అడిగారంట మా అమ్మాయి వచ్చేస్తుందా బాబు అంటే, ఇదేంటండి మీ అమ్మాయి రాదన్నాను కదా అంటే, నా మీద ఒట్టు ఈశ్వరుడు మీద ఒట్టు నా కూతురు ఒక్క మాట అంటే ఊరుకోని నేను చేతిలో చేయించుకున్నారంటమ్మా,
జస్ట్ మీరు ఇంటికి వచ్చే ముందు
ఈశ్వరుడి మీద ఒట్టు వేయించుకున్నారంటమ్మాయన, అలా జరిగిందమ్మా
అసలు టూ మచ్ అండి, అంటే నేను హాస్టల్ నుంచి అలా పరిగెత్తి వెళ్తే పిచ్చి అనుకునేవారు కానీ ఇలాగా అంటే ఇన్ని ప్రతికూలమైన పరిస్థితుల్లో మీరు భగవాన్ తలపెట్టుకుని వెళ్ళాలనుకోవడం ఆ క్షణంలో టికెట్ రావడం అటువంటి పరిస్థితుల్లో వెళ్ళి మళ్ళీ ధ్యాస లేకుండా మళ్ళీ తిరిగి వచ్చాక ఆయనే మళ్ళీ క్లియర్ చేసి ఇంట్లోకి రానిచ్చేలా చేయడం అదే అంటే విశ్వసిస్తే అంతే, నమ్మితే సొమ్ము, నమ్మకపోతే దుమ్ము అనడానికి ఇంకా డైరెక్ట్ ఉదాహరణ లాంటివి.
అవునమ్మా, అవును తల్లి. ఇంటికి వచ్చి నవ్వుతున్నారు, నవ్వుతూ నీ అంత అదృష్టం ఎవరికి ఉందే, ఎవరు వెళ్తారు ఇలా నువ్వు కాబట్టి వెళ్ళిపోయేవన్నారు సడన్ గా అన్నాక. కొద్ది రోజులకమ్మా నాకు తేడా చేసిందమ్మా ఉష, తేడా చేసేసరికి డాక్టర్ గారికి చూపించుకుంటే పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్తే కిడ్నీస్ కొంచెం తేడాగా ఉన్నట్టున్నాయమ్మా అని టాబ్లెట్స్ ఇస్తే 2 రోజులకి మొత్తం ఉళ్ళంతా ఉబ్బిపోయిందమ్మా. అందులో మానేసి ఇంకో డాక్టర్ రాసిస్తే ఆయనకి చూపించుకున్న, ఆయన కూడా మందులు ఇస్తే ఒక రోజుకి మళ్ళీ తేడా బాగా ఎక్కువైపోయిందమ్మా. ఎక్కువైపోయింది ఏంటి ఇలాగా అనుకున్నామమ్మా. అనుకుంటే ఇంకో తణుకులో పెద్ద డాక్టర్ ఉన్నారని రాసిచ్చారమ్మా వాళ్ళ స్లిప్. రాసిస్తేని పాప మేము ఉన్న ఇంటికి గల ఆవిడ, ఆవిడ ఏం చేశారంటే నాకు తణుకులు అందరూ తెలుసు తీసుకెళ్తానని కూడా తీసుకెళ్లారమ్మా. తీసుకెళ్ళి అక్కడ ఆవిడ అన్నారు నాకు చెవటం అమ్మ ఆశ్రమం బాగా అలవాటు, అమ్మ కూడా మన ఇంటికి వచ్చింది, మేము ఉన్న పాక దగ్గరికి కూడా అమ్మ వచ్చిందంట అమ్మా. చెవటం అమ్మగారు వచ్చారంట.
ఓకే,
సుధీంద్ర బాబు గారు అని తణుకులో ఒక యోగి అంట అమ్మ, ఆయన తణుకులో ఉన్నారంట. తర్వాత అలవాటు అంటే ఆవిడ ఏం చేస్తారంటే అక్కడ ఒక మౌనస్వామి ఉన్నారు, మన వేల్పూర్ ఆశ్రమం కాదమ్మా అది చెవటాన్ని, వెంటనే ఆటో అక్కడ తీసుకెళ్లి తీసుకెళ్ళి ఆయన దగ్గర బాగోట్లేదండి పాపకి, మీరు మౌనంలో ఉన్నాయి మధ్య మాట్లాడుతున్నారని తెలిసింది, పాపకి చాలా ఇలా ఒళ్ళంత ఇలా తేడాగా ఉంటుంది అని ఆవిడ చెప్పారమ్మా. చెప్తే ఆయన మందులు రాసి 2 రోజుల్లో తగ్గచ్చు, లేకపోతే కనుక మళ్ళీ వెంటనే రమ్మని చెప్పారమ్మా. ఆయన మందులు ఇచ్చారు, ఇచ్చాక 4 రోజులు మరీ ఎక్కువైపోయిందమ్మా. ఇంకా పోట్లు అదే కనుక కాళ్ళు మొత్తం తేడా వచ్చేసాక మళ్ళీ పాపం వెంటనే మళ్ళీ ఆటో చేసి తీసుకెళ్లారు. తీసుకెళ్ళాక చెప్తే అయ్యో అలాగా ఇంకా మందులు ఏమీ లేవమ్మా అని, నన్ను పుస్తకాల షెల్ఫ్ ఉందమ్మా ఆయన దగ్గర, చేలు మధ్యలో ఉంటారమ్మా సమాజంలోకి రారాయన, మొత్తం ఒళ్ళంత జడలు కట్టుకుంటుందమ్మా స్వామికి ఇస్తారంట. వెళ్ళి కళ్ళు మూసుకుని అమ్మా బుక్ తీయమంటే కళ్ళు మూసుకుని తీస్తే వివేక చూడమని వచ్చిందమ్మా. తీసాక మళ్ళీ కళ్ళు మూసుకుని పేపర్ తీయమన్నారమ్మా
ఆయన.
సరికి సర్వం గురువే అని వచ్చిందమ్మా అందులో. ఆయన నా మొహంక చూసి మీ గురువు తప్ప మిమ్మల్ని ఎవరు
రక్షించలేరన్నారమ్మా.
సరే వచ్చేసామమ్మా, ఇంకా మందులు పని చేయలేదు. వచ్చేసాక ఇంకా నాకు చెప్పాలని అనిపించలేదు అమ్మా నాన్నగారికి, అలా ఉంటూ ఉండగాని మాకు తెలుసున్న డాక్టర్ అమ్మగారు ఉన్నారు, ఆవిడ నిన్ను టెస్టులు చేసేస్తామ్మా హైదరాబాద్ తీసుకెళ్తాను, అవసరమైతే ఆపరేషన్ అంటున్నారు కదా చేయించేస్తానమ్మా అన్నారు. తెచ్చుకోమంటారు అంటే 4 లక్షలు సరిపోవన్నారమ్మా. అనేసరికి సరే ఇంకెందుకు ఇలా అయితే మనం ప్రాణం పోయినా పర్లేదు, మళ్ళీ పుట్టి వెంటనే నాన్నగారి దగ్గరికి వచ్చేయచ్చు అనిపించిందమ్మా మనసులోని.
అయ్యో
ఆవిడేమన్నారు, ఆవిడ ఇంకో గురువు దగ్గరికి వెళ్తూ ఉంటారంట. నాకు నిజంగా అప్పుడు వెంటనేనమ్మా మధ్యాహ్నం 3 నాన్నగారు మొన్నాళ్ళు వచ్చేస్తున్నారు, మొన్నటి రాత్రిగా 3వ రోజు ఎలుగు వచ్చేసరికి వాళ్ళు వచ్చేస్తున్నారని తీసుకెళ్ళిపోవడం రెడీ అయిపోవాలి నేను. అనేసరికి నాన్నగారు నేను బరువు అయిపోయినా నన్ను నమ్మేశారా అని వచ్చిందమ్మా తాట లోపల.
అదేలేండి అంటే ఇంకా కష్టం అనిపిస్తుంది కదా ఆ టైంలో,
ఎందుకంటే అవతరులు నన్ను ఇంకక్కడ లాగేస్తారు అందులోకి.
అవును అవును, అంటే చావు బతుకుల్లోకి వచ్చేసింది కదా పరిస్థితి
వచ్చింది.
వాళ్ళేమో తీసుకెళ్లి చేయించేస్తాం అంటున్నారు పక్కన,
ఏం చేయను అని ఆ తాట వచ్చిందమ్మా 10 నిమిషాల కల్లానే మన ఇంటికి, మన భీమవరం భక్తురాలు కృష్ణలీలని ఆవిడ కారు వేసుకుని పలమూరు వస్తా ఉంటానంట, లోపల నుంచి రాజేశ్వరిని తీసుకురామని వచ్చిందంట మా ఆన్సర్ లోపల నుంచి. వెంటనే ఆవిడ కారు వేసుకొచ్చి జిన్నూరు వెళ్దాం రండి రాజేశ్వరి అంటే సరే నేను కూర్చున్న దాన్ని వెంటనే అక్కడ ఇమీడియట్లీ వెళ్ళి కారు ఎక్కిస్తాను, ఇంకేం చెప్పలేదు
అంత బాగా.
పక్క ఆవిడగా ఎక్కడికమ్మంటే హాస్పిటల్ అని చెప్పేసాను, కారు ఎక్కితే జిన్నూరు తీసుకొచ్చాక నాన్నగారు ఆయన కూర్చోమన్నారు, నన్ను కూర్చోమన్నారు. కూర్చున్నాక నా మొహం చూసి వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఏమ్మా రాజేశ్వరి ఎలా ఉన్నావమ్మా అన్నారమ్మా. అసలు నేను నా శరీర జాస్ పూర్తిగా మర్చిపోయాను మా నాన్నగారిని చూడగానే, అది ఒకటి అలవాటు కదా మరి.
అవునవును, ఇంకేమున్నా మర్చిపోయి ఇంకా తన్మయత్వంలో ఉంటాం. అవును
అది కళ్ళు ఎంత తిట్టుకుని అడ్డం వచ్చేమో అని తెలియదు అది.
అవును అవును,
అది ఎలా నాన్నగారు చూస్తా ఉంటే మర్చిపోయాను, మర్చిపోతే నాన్నగారు బాత్రూమ్ కాడికి వెళ్ళి లోపలికి వెళ్ళి మళ్ళీ వచ్చి మళ్ళీ నా మొహం చూసి ఏమ్మా ఏంటమ్మా అలా ఉన్నావు అన్నారు. ఏం లేదు నాన్నగారు అన్నాను. మళ్ళీ మొహం చూసి ఏమ్మా నీ తండ్రిని కాదా అన్నారు అమ్మ ఉష. చెప్పుకో మనం ఏదైనా నీకు ఇదివరకే చెప్పాను కదమ్మా నేను నీ తండ్రిని అన్నారు మమ్మల్ని సోఫాలో పెట్టిన తర్వాత వచ్చేసిందమ్మ హృదయం శిరసులోకి నాన్నగారు ఇలాగ వాళ్ళు వస్తున్నారు రేపు రాత్రికి కానీ ఎల్లుండి కానీ నన్ను తీసుకెళ్తారంట నాన్నగారు అన్నానమ్మా. నాన్నగారు పెద్ద పెద్ద కళ్ళు చేసమ్మా చూసి ఇదేంటమ్మా నాకు నువ్వు ఎందుకు చెప్పలేదు ఇన్ని రోజుల నుంచి అన్నారమ్మా. ఏమో నాన్నగారు నాకు ఏమనిపించలేదు నాన్నగారు అన్నాను. అంటే వెంటనే నీ ఆ భక్తురాలను చూసమ్మా ఏ అమ్మా నీకు తెలుసా విషయం అని అడిగారమ్మా. అంటే నాకు తెలియదు నాన్నగారు ఇప్పుడే వింటున్నాను మీ దగ్గర అన్నారు ఆవిడ. ఇప్పుడు వెంటనే నాన్నగారమ్మా అలా అమ్మా ఈ రోజు నుంచి రాజేశ్వరికి ఏ తేడా చేసినా నువ్వు నాకు కవర్ చేయి. దాని దగ్గర ఫోన్ లేదు నేను కవర్ చేయడానికి. అందుచేత దానికి భీమవరం డాక్టర్లు ఉన్నారు హైదరాబాద్ డాక్టర్లు ఉన్నారు మనకి పూర్తి బాధ్యత నాదేనమ్మా అన్నారు. ఇక్కడ అమ్మేశారా అన్నాను కదా.
అవును 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 అవును
వెంటనే
అదే అంటీ. అంటే 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 అదే అంటే ఇంక విశ్వాసం ఉంటే ఇంకేమీ అక్కర్లేదు అనడానికి అసలు డైరెక్ట్ ఎగ్జాంపుల్స్ అంటే ఈ సంఘటనలు
చాలారా.
అంటే అంటే మనకున్న విశ్వాసాన్ని ఇంకా 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 అంటే ఏ లెవెల్కి పెంచుతారంటే అది 100% అయ్యే వరకు పెంచుతారనమాట.
అవునమ్మా.
అంటే ఇంకా ఆ 100% అయిపోయింది అనుకోండి ఇంకా మనకి ఆయన తప్ప ఇంక ధ్యాస మరలడము ఉండదు ఇంక మంచి చెడు ఉండదు కష్టం సుఖం ఉండదు అన్నిట్లోనూ ఇంకా సమానంగా ఉండగలుగుతాం కదా అంటే.
అవునమ్మా.
అంటే అదే అది కంప్లీట్ చేయడానికి గురువు అసలు ఎలా కాపాడతాడంటి.
అవునమ్మా అని వచ్చేస్తానమ్మా మళ్ళీ నువ్వు ఇంకా అర్ధ దగ్గర ఆయన వచ్చేస్తా అంటే ఈ బూది పట్లం చేతిలోకి ఇచ్చారమ్మా అరుణాచలేశ్వరుడిది మళ్ళీ ఇచ్చారు. రేపు నరసాపురం మీటింగ్ ఉందమ్మా అన్నారు. రమ్మని అనలేదు వద్దని అనలేదు. అన్నాక సరే ఇంటికి వచ్చేసి మొన్నటి పొద్దున్నే వంట చేసేసమ్మా ఇంక వెళ్ళిపోయానమ్మా మీటింగ్కి వచ్చేసాను. మీటింగ్కి వెళ్ళిపోయాక నాన్నగారు భక్తులు ఇంట్లో ఉంటారు కదమ్మా.
అవును.
ఆయన ప్లానింగ్ ఎలా ఉందంటే వెంటనే ఆ భక్తులు ఎవరో ఒకరు నన్ను ఒకసారి నాన్నగారి దగ్గర తీసుకెళ్ళరమ్మా అని అడిగారు. అక్కడ ఊపికి వచ్చేసింది నాకు నీరసంగా ఉన్నా నాన్న కూడా తీసుకెళ్తే నాన్నగారు దూరాన్ని చూసి దగ్గరికి పిలిచారమ్మా. దగ్గరికి వెళ్ళి కూర్చునేసరికి ఇలా మొహలం మొహటి చూసమ్మా ఉషా నాన్నగారు ఏమన్నారంటే రాత్రి ఎలా ఉందమ్మా నీకు అని అడిగారమ్మా. అంటే ఆ రాత్రి నాకు నాన్నగారు ఆపరేషన్ చేసేసారు ఉషా.
ఓ
వచ్చినాడు రాత్రి ఆ రాత్రి నాన్నగారే డాక్టర్ గానమ్మా. నువ్వు ఆపరేషన్లు అయిపోయినాయమ్మా కుట్లేయటం అన్ని చూపించారు. నాకు చాలా ఇది అనిపించిందమ్మా కళ్ళలో అదే కొంచెం స్వప్నంలో.
అదే 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 అర్థమైందండి.
ఇప్పుడు ఇక్కడ భక్తుల మొహం చూస్తున్నారు రాత్రి ఎలా ఉందమ్మా అంటే అది గురువుకి మనకి సంబంధం కదమ్మా.
అవును అవును.
తలు పెను బాగానే ఉంది నాన్నగారు అన్నాను అంతే. ఆవిడకి అంత పక్క వాళ్ళు ఏంటి ఏంటి అని అడిగితే అది ఎలా చెప్పగలం మనం ఇప్పుడు ఈ రోజు కూడా ఎవరికి చెప్పలేదు.
అవునవును అవును. ఊరికే మన మధ్యలో మనం ఎప్పుడో గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటే నాతో అన్నారు కానీ ఎప్పుడు మీరు ఎక్కడ ఎక్స్ప్రెస్ చేయలేదు ఇది. అవును
చెప్పకూడదు అది ఎందుకంటే గురువుకి నాకు ఉన్న సంబంధం.
అవును అవును ఆంటీ అవును అవును.
ఇంకా ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఇంకా నాకు నాన్నగారు తప్ప అప్పుడు ఇంకా నాన్నగారమ్మా అంతకు ముందు హామీ ఇచ్చారు కదమ్మా నేనున్నాను నీకని కొంచెం తప్పుకునమ్మా. అప్పుడు నాన్నగారు దత్తాత్రేయుడి రూపంలో వచ్చారమ్మా నాకు. పెద్ద బైపాస్ రోడ్డు చాలా రోడ్లు కనిపిస్తున్నాయి చిన్న చిన్నవి అమ్మా. నేను ఆ రోడ్డు మీద నుంచి స్వప్నంలో చూస్తా ఉంటే ఒక మర్రి చెట్టు కింద నుంచి అమ్మా ఒక చిన్న గుళ్ళోంచి దత్తాత్రేయుడి రూపంలో నాన్నగారు వచ్చారమ్మా. వచ్చి పిలిచి నీది బైపాస్ రోడ్డేనమ్మా నీ ఇంకా ఆగటం అనేది ఎక్కడ ఉండదు అని చేతి నిండా పొంగలు పెట్టారమ్మా ఉషా. చాలా పెట్టేసరికి అనేసరికి అమ్మా చాలా ఆనందం అని వచ్చేసింది ఉషా కళ్ళలో కూడాని. ఇంకమ్మా సరే అన్నాక అంతే ఇంకా నాన్నగారికి పూర్తిగా ఇంకా అంతకంతకందుకు ఆయన దగ్గరికి లాగేసుకుంటున్నారమ్మా నన్ను.
అదే అదే అంటే ఇంకా ఉన్న విశ్వాసాన్ని ఇంకా అలా సంపూర్ణం చేసుకుంటూ వచ్చారనమాట.
ఇంకా భగవాన్ అంతకందుకు కొంచెం కళ్ళలోకి రావడం కూడా తగ్గారమ్మా. వారు అనేసరికి అలా అరుణాచలం వెళ్ళి వస్తూ ఉంటే నాన్నగారు ఆశ్రమం కట్టారమ్మా. కట్టిన తర్వాత అప్పుడు నేను ఇంకా ఆ టైం తర్వాత వెంటనే కట్టిన వెంటనే మళ్ళీ భక్తులు వెళ్తున్నావు అని నాన్నగారు చెప్తే నేను రానన్నాను ఆ టైంలో ఎందుకుని. పొలం పనులు చాలా ఎక్కువగా ఉన్నాయంట, మనుషులు టిఫిన్లు కాఫీలు పంపిస్తూ ఉండాలి అమ్మ బాగా ఎక్కువ. ఎన్ని పెట్టేసుకుని వెళ్ళిపోయేదాన్ని కానీ పట్టేందుకు నాకు వెళ్ళాలని అనిపించలేదు. ఇంట్లో కూడా చదువులు కదా నాకు ఇప్పుడు కుదరదు అని చెప్పాను. చెప్పి ఒక 20 మందికో 25 మందికో టిక్కెట్లు తీయించాము అరుణాచలం. తీయించాకని నేను మామూలుగా ఏదో సందర్భంలో జయాంటి తోటి అన్నాను 25 మంది వస్తున్నారు కొత్త వాళ్ళు, కొంచెం మధ్యలో ఎక్కడన్నా ఎవరైనా ఏదన్నా అడిగితే కొంచెం సలహా చెప్పండి అమ్మా అన్నాను. మా నాన్నగారిని చెప్పేశారని జయ చెప్పేసరికి నాన్నగారు వెంటనే నాకు కబుర్లు అమ్మా ఫోన్ లేదు అది ఎంత కాదు పట్టు అని వెంటనేనమ్మా దగ్గులూరు ఎక్కడికో నాన్నగారు వస్తున్నారని తెలిసి వెళ్ళానమ్మా. వెళ్ళేసరికి ఈ శివాలయం నాన్నగారు వచ్చి పిలిచి ఎందుకు రావట్లేదు అన్నారమ్మా. కుదరదు దేనికి కుదరదు నువ్వు వస్తున్నావు అంతే అన్నారమ్మా అని నేను ఎక్కడ దిగితే అక్కడ దిగి కానీ వచ్చాయి అన్నారు. ఇంకేం అనలేదమ్మా నువ్వు నేను ఎక్కడ దిగితే నువ్వు అక్కడ దిగి కానీ వచ్చాయి అన్నారమ్మా. ఏంటి ఇంకో ఆశ్రమానికి నేను చెప్పేశాను అని ఎందుకు అక్కడికి వెళ్ళాకాల అనుకోవచ్చు అని ఇంకా తప్పదంటే నాన్నగారు అన్నారు టిక్కెట్ దొరకలేదా నీకు అన్నారమ్మ. మళ్ళీ నేను లేదు నాన్నగారు నేను ఇప్పుడు రాలేను అని ఖచ్చితంగా చెప్పేశానమ్మా. చెప్పి వచ్చేసరికి భక్తురాలు రావటం లేదు ఆ టిక్కెట్ మీద నన్ను వెళ్ళమన్నారమ్మా.
అంటే ఊరికే మీరు రావట్లేదు అంతమంది వస్తున్నారని కబురు ఊరికే జైకి చెప్పారు, అదేమో ఆయనకి చెప్పగానే వెంటనే ఇంక నువ్వు కూడా వస్తున్నావని ఎవరి టికెట్ మీకు అప్పచెప్పేశారు. అయితే
ఇంకా వీళ్ళు కొత్త వాళ్ళు కదమ్మా మీరు రావాలి తప్పదు అయితే వెళ్ళడం మానేస్తాం అని గొడవ చేస్తారు. రాగానే నాన్నగారు ఆశ్రమంలో కింద రూములు ఇచ్చారమ్మా. అసలు ఏ పూట నాన్నగారమ్మా నన్ను ఎంత ప్రేమగా అంటే పిలిచి అన్నం తిన్నావా అమ్మా అడిగారమ్మా రూమ్ కడుక్కోడని. ప్రేమగా చూసేటప్పుడమ్మా అక్కడ ఎలా అంటే నాన్నగారితో ఇంకా మనకి ఏ విధంగా చెప్పగలం అసలు బంధాన్ని అమ్మా.
అవును 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 అంటే ఇంకా అతి సన్నిహితం
ఇంకా అతి సన్నిహితం అమ్మా. అప్పుడు అలా నాన్నగారికి వచ్చినప్పుడు తర్వాత నాన్నగారు ఇంటికి వచ్చారమ్మా, వచ్చి పొలం వచ్చారమ్మా. మళ్ళీ వచ్చినప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత ఈయన కనిపిస్తారు ఇంట్లోకి వచ్చమ్మా రా మేము వెళ్ళినప్పుడల్లా రాజేశ్వరిని పంపిస్తూ ఉండండి అమ్మా నేను చేయటం చెప్తారు షా.
అరుణాచలం వెళ్ళినప్పుడు పంపండి అంకుల్ తో చెప్పారు.
దానికి ఇంకేం తేడా ఉండదు తగ్గిపోతుంది. మీరు తప్పనిసరిగా మేము వెళ్ళినప్పుడల్లా మాకు కూడా పంపించండి అని. అసలు ఏ గురు అడుగుతారమ్మా ఉషాలాగా.
అది అది కాదు అసలు మీరు హాస్పిటల్కి వెళ్ళక్కర్లేకుండా.
అవునమ్మా అవును.
ఏ ఊరు ప్రయాణం చేయక్కర్లేకుండా హాస్పిటల్కి వెళ్ళక్కర్లేకుండా అరుణాచలం మీకు కుదరకపోయినా మిమ్మల్ని తీసుకెళ్లి మళ్ళీ ఇంకెప్పుడు కూడా మీ ఎప్పుడు వెళ్ళినా కూడా మిమ్మల్ని కూడా పంపమని అంకుల్కి
పురమాయించేయడం.
ఇంకింత అంటే సరెండర్ అంటే శరణు పొందిన భక్తుడికి అంతా తానవుతాడన్నది మీ జీవితం ఉదాహరణ అండి.
అప్పుడు నాకు కొంచెం బాగున్నప్పుడు కూడానమ్మా ఇంకా పుష్కరాలు అమ్మా. అప్పుడు ఆ టైంలో అమ్మా ఏమనిపించింది అంటే విషయం బంధువులు అందరూ డబ్బులు అన్ని ఖర్చు పెట్టేస్తానని చాలా గొడవ చేశారమ్మా.
అదేనండి
నా శరీరం చనిపోయినప్పుడు వీళ్ళందరూ వస్తారు బోల్ ఖర్చు అయిపోతుంది దహనానికి 12 రోజులని డబ్బులు ఎంత అవుతాయో ఇప్పుడు లెక్క కట్టినకి ఇచ్చేయండి. నా శవాన్ని కట్టలో పడేసినా పర్లేదు ఎక్కడికి ఇచ్చేటేసినా పర్లేదు అసలు ఎవరికి తెలియనివ్వకండి.
11 రోజుల ఖర్చులు నేను వాడుకుంటానని చెప్పారా.
వాడుకుంటాను అనేసరికి అన్న మొన్నడే నాన్నగారు వచ్చేసారు మా పొలమూరు గొడవ పెట్టినానంటే మొన్న నాన్నగారు వచ్చేసి మేము వెళ్ళినప్పుడల్లా పంపించమన్నారమ్మా. అంటే ఇంకా హామీ ఎంత బాగా ఇచ్చారంటే నిజంగా నాన్నగారు చాలా చాలా విశ్వాసాలు అంత హామీ.
అందుకే పేదల దేవుడు అన్నారంటే ఆయన మీతో అంటే ఆ సందర్భం ఒకసారి చెప్పరామ్మా.
అది బయట నాకు కొంచెం అమ్మా ఎలాగంటే అది కొంచెం చెప్తాను గురించి చెప్పనమ్మా ముక్కా.
అంటే ఏంటో చప్పుళ్ళు అవుతున్నాయి మీ ఇంట్లోనేనా?
కాదమ్మా ఎక్కడో భక్తులు అయి ఉంటుంది తల్లి ఇక్కడ ఎవ్వరూ లేరు.
మాధవి చూడమ్మా ఒక్కసారి మ్యూట్ లో ఉన్నారు కదా అందరూ చెప్పండి ఆంటీ.
అప్పుడు పుష్కరాలు వచ్చినాయమ్మా ముక్కామంలోని. మామూలుగా నేను నాన్నగారు స్నానం చేస్తారని ఐడియా ఏమి లేదమ్మా. ఇక్కడ చుట్టుపక్కల చుట్టాలు ఉన్నారు బాబు తిడతారేమో అని జడుస్తూ ఉంటే కొంచెం పెద్దోళ్ళు ఇద్దరు నా కూడా వస్తాం పర్లేదు అంటే ధైర్యం వచ్చేసింది. అమ్మ ఇంక తిట్టినా కొట్టినా అన్నిటికి మనం రెడీ అయిపోయాం కదా. అది ఇంకా వెళ్ళిపోయామమ్మ, వెళ్ళిపోయి పెరవలంత దగ్గర నుంచి ఉండి నాన్నగారు పెద్ద అబ్బాయి కోళ్ళు వచ్చింది అని బట్టలు తెచ్చుకోవట్లేదు ఏంటమ్మా రాజేశ్వరి అన్నారమ్మా. నాన్నగారు స్నానం చేస్తారని తెలీదు అన్నయ్య మాకు పర్వాలేదులేండి అని అలా నెత్తుకుంటూ నెత్తుకుంటూ ముక్కాము వెళ్ళిపోయామమ్మా. అందరు కూడా నీ స్నానానికి వచ్చేస్తా అంటే నీ ఆ రాత్రి వరద వచ్చేసమ్మా మొత్తం ములిగిపోయిందమ్మా రోడ్డు అంతని పొద్దుట నీరంతా వెనక్కి వెళ్ళిపోయిందంట. నదికి ఊరికి దూరం ఉంటుంది కదమ్మా దూరం.
అవును
అంతా బాడైపోయింది. బాడైపోతే సర్లే నాన్నగారు వెనకాల జనం ఉంటారని మేము ముందుకు ఒక అడిగి వెళ్ళిపోయాం. వెళ్ళిపోయి రేవు దగ్గర నుంచి నాన్నగారు రాగానే దండం పెట్టుకుందాం అమ్మా. నాన్నగారు పుష్కరుడు ప్రవేశించే టైం అమ్మా కరెక్ట్ గా అది.
ఓకే
నాన్నగారు అంతానికి పూజ చేస్తారమ్మా నదికి ఆ రేవుకి. పైనుంచి అంటమ్మా పెద్ద వెలుగు కనిపించింది అని చాలా మందికి, ఎందుకంటే పుష్కరుడు ప్రవేశించటం అంటమ్మా అది.
ఓ ఓహో
నేను చూడలేదు అది, నాన్నగారు పక్కన ఉన్నాను కదా.
అదే
నాన్నగారి దిగ్గు కానీ ఎవరిని గమ్మున దిగనే అవ్వలేదు అక్కడ పాపం వాళ్ళందరూని. స్వామీజీ కూడా ఉన్నారు ముక్కాముల
స్వామీజీ.
నేను అక్కడ లోపలి ఉండిపోయిన కత్తేరా నదిలో మరి.
అవును
అని అడిగి నాన్నగారు స్నానం చేస్తా అంటే ఎలా చేయాలో కూడా నాన్నగారు మొదట చూపించారమ్మా. నదిలో స్నానం చేసేటప్పుడు ఎలా చేయాలో చూపించారు నాన్నగారు. చేయగానే నాన్నగారు కూడా పైకి వచ్చేస్తానమ్మా. వచ్చేస్తే నాన్నగారు చూసి నా వంక పాపం జోడు జారిపోతానమ్మా నాన్నగారిది. తీసి ఇదిగో అమ్మా అని ఇచ్చారు నాకు. ఇస్తే ఇస్తానంటే వెంటనే నా చెంగు పౌడర్ చెంగు పెద్ద తీసేసమ్మా జోడు దాన్ని గట్టిగా కట్టేసి పొట్ట కట్టేసుకున్నానమ్మా నాన్నగారు జోడు కట్టేసుకుని. నాన్నగారిని పట్టుకుందామని నాలుగు అడుగులు వేస్తాను చాలా జారిపోతుందమ్మా. నాన్నగారు వెంటనే నా చెయ్యి అయిన పట్టుకున్నారమ్మా ఉషా.
ఓకే
పట్టుకుని 2-3 కిలోమీటర్లు ఉంటుందమ్మా. అంత దూరం కూడా పట్టుకుని తీసుకెళ్లారమ్మా. తీసుకెళ్లి ఆశ్రమం లోపలికి వెళ్ళిపోయిన తర్వాత కూడా మరి నేను ఉన్నాను కాబట్టి నన్ను కూడా లోపలికి రానిచ్చారు అక్కడ.
అదేలేండి
ఎవరో భక్తులు ఉన్నారు ఎవరెవరు ఉన్నారమ్మా అక్కడ. నాకు అంత పెద్దగా ఎవరిని చూసేట అంత టైం లేదు అక్కడ.
అదేలేండి
నాన్నగారు దేవుడికి కొట్టేసిన తర్వాత వాళ్ళు అన్నదానానికి మొదలు పెడతారంట ఆశ్రమంలో. ఆ అన్నం మీద నాన్నగారు చేయించారమ్మా. చేయించి కూరలు అన్నిటి మీద అలా చేయించాక నా వంక తిరిగి నాన్నగారు అమ్మా నువ్వు ఇక్కడ భోజనం చెయ్యమ్మా ఇప్పుడు అన్నారు. నాన్నగారు నేను పొద్దున్న తినేసి వచ్చాను మళ్ళీ తినమంటారేంటి అన్నాను. ఎందుకంటే అప్పుడు ఆ స్వార్థం తెలియదు అమ్మా కపటం.
అది అలా గురుగత్ అలా అనేయకూడదని కూడా తెలియదు. ఇంకా చెప్పేయడమే
చెప్పేయటం అలవాటు అయిపోయిందమ్మా. అప్పుడు మళ్ళీ వెనక్కి తిరిగి చూసి లేదమ్మా నువ్వు తినమ్మా అంటే వెనకాల భక్తులు ఊరికే అలా చెప్పకూడదు అని. నాన్నగారు పైకి వెళ్తే నేను పైన ఉంటానమ్మా నువ్వు భోంచేసి బయట కూర్చోమ్మా అన్నారు. సరే కొంచెం భోజనం చేసేసి బయట కూర్చుంటే మళ్ళీ నాన్నగారు అమ్మ రామాన్ని పెట్టి కౌరి పంపించారమ్మా రమ్మని. ఎందుకని మళ్ళీ పైకి వెళ్ళానమ్మా తడిబట్టతో వెళ్ళేసరికి భోంచేసావా అమ్మా అని అడిగారమ్మా మళ్ళీ నాన్నగారు. చేశాను నాన్నగారు అంటే నేను మీటింగ్ టైంకి వచ్చేస్తానమ్మా కింద కూర్చోమ్మా అన్నారు. కూర్చున్న తర్వాత మీటింగ్ అయిపోయింది ఇంటికి ఎలా వెళ్ళానో తెలియదమ్మా ఉషా. నిజంగా 5-6 రోజులు ఉన్నమ్మా ఇంకా మనసు పనిచేయలేదురా అసలు.
అంటే ఇంకా బాడీ మైండ్ ఇంకా కాన్షియస్ లేరు
అంటే శరీరం తిరిగేది అంతే.
అదే 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 అర్థమైంది అంటే ఒక ట్రాన్స్ లో ఉంచారు
పెట్టేసి తర్వాత కొంచెం మత్తు వెళ్ళిన తర్వాత ఇంటికి వెళ్తే అప్పుడు అన్నారు నువ్వు ఈ 12 రోజులు పుష్కరాలు అయిన తర్వాత నువ్వు ఇంకెక్కడ నదికి వెళ్ళొద్దమ్మా అన్నారు.
ఓ
ఆ రాజమండ్రి వెళ్తున్నారని అంటే అస్సలు నాకు ఈ పట్టు నేను తప్పకేదో వెళ్తాను చేస్తానో లేదో తెలియదు కానీ నువ్వు మటుకు 12 రోజులు చెయ్యొద్దు ఇంకెక్కడ నీకు అది సరిపోతుందమ్మా అన్నారమ్మా. ఎందుకో మరి అసలు అంత వైభవం అమ్మా నాన్నగారిది. అయిపోయిన తర్వాత మళ్ళీ నాన్నగారు చెప్పి అసలు చాలా గొప్ప ఇదమ్మా.
అవునండి.
రెండోసారి ఎప్పుడు ఇచ్చారంటే నాన్నగారు సంక్రాంతికి హైదరాబాద్ వచ్చారమ్మా. ఉషా వచ్చినప్పుడు స్టేషన్ పంపించడం అలవాటు కదా, ఇప్పుడు నాన్నగారు కూడా వెళ్ళిపోవడం ఇంకా అలవాటు. స్టేషన్ వెళ్ళి కూర్చున్న తర్వాత నాకు చాలా కోపంగా ఉంది ఎందుకంటే నాన్నగారు పండగ కొండకుండా వెళ్ళిపోతున్నారని బాధ. ప్రతి పండగకి పొద్దుట వెళ్ళిపోవడం నాకు అలవాటు నాన్నగారు.
అదే అవును
అప్పుడు వచ్చిన రాబోయిన పొద్దున వెళ్ళిపోవాలి నాన్నగారు దర్శనం అవ్వాలి కన్నమ్మగారు ప్రసాదం
పెట్టాలి అప్పుడే.
కన్నమ్ గారు కూడా నమ్మ ఇంట్లో కన్న కూతురు కంటే ఎక్కువ చూసేవారమ్మా.
చూసుకున్నారు. అవును అవును.
చాలా అసలు పెంకిళ్ళు ఉండగా నాన్నగారు కన్నమ్మ ఏది మాట్లాడుకున్నా మధ్యలో అలా ఉంటాను ఉండేదాన్ని అమ్మ అక్కడక్కడ.
ఇంకేదో వాళ్ళిద్దరు బిడ్డలాగా చూసుకున్నారు మిమ్మల్ని ఇద్దరు కూడా. అవును మీ విషయంలో అంటే కొంతమంది అరుదు భక్తులకి అలాగా ఇద్దరు అనుకుని కూడా మరీ చూసుకునేవారు.
చాలానమ్మా చాలా.
ఎన్నో ఎన్నో ఇచ్చారు కూడా కదా. అంటే
పిల్లలకి తలపాగా కూడా రెడీ చేసి ఉంచారు చిన్నపిల్లలు. ఇప్పుడే నాన్నగారు కన్నమ్మ గారు తలపాగా అమ్మా ఇది జాగ్రత్త పెట్టు అని ఒక పెట్టిలో పెట్టి విసనకర్ర అమ్మా నాన్నగారు గురువాయూరు వెళ్ళినప్పుడు ఇచ్చారంట విసనకర్ర. అక్కడ చాలా బాగుందమ్మా అది.
అలా అప్పుడప్పుడు మీకు ఫోటోలని ఆ చిన్న చిన్న విగ్రహాలని ఇలా వస్తువులని ఎప్పుడు ఇస్తానే లోపలికి పిలిచి మరి గిఫ్ట్ ఇస్తూ
ఉండేవాళ్ళు. నాన్నగారు హైదరాబాద్ వెళ్ళేటప్పుడమ్మా రూమ్ లో కూర్చున్నారు. చలిగా ఉంటుంది కదా బయట కూర్చుంటే నేను కూడా వెళ్తే రమ్మని కూర్చోబెట్టుకున్నారమ్మా అక్కడ. అలా మొహం చూసి 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 అన్నారు అమ్మా నువ్వు చాలా డబ్బులన్నీ నా కోసం ఖర్చు పెట్టేస్తున్నావేంటమ్మా అన్నారు. నేను ఏం మాట్లాడలేదు అలా చూస్తూ ఉంటేనమ్మా. నాన్నగారు అప్పుడు ఆ రోజు భక్తులందరికీ చాలా మంది ఉన్నారు గుర్తుండే ఉంటుంది. ట్రైన్ అంటే ఇంగ్లీష్ పేరు, తెలుగులో పేరేంటో అడిగారమ్మా అందరినీ అక్కడ రైలు బండి అని ఇలా అని చెప్పాక నాన్నగారు చెప్పారు ధూమ శకటం అంటమ్మా దాని పేరు.
ఓహో ట్రైన్ పేరు ధూమ శకటమా?
మనకు అది తెలియదు మరి.
నేను ఇదే ఫస్ట్ టైం వెండం. ధూమ శకటమా?
ధూమ శకటం అంటమ్మా దాని.
ఎందుకు చెప్పారు ఊరికే అన్నారా?
అంటే నేను తిరిగేస్తున్నాను కదా రైలుకి ఖర్చు పెట్టేస్తున్నావు ఇలాగలాగంటూ.
దాన్ని ఏమంటారు తెలుగులో అని చెప్పారా?
చెప్పారమ్మా. అయిపోయిన తర్వాత నాకు అలా నాన్నగారు అదే లోంగ చూస్తుంటేనమ్మా నాకు ఆ రోజు నిజంగా పరమేశ్వరుడు కనిపించాడమ్మా నాన్నగారులో. అలా విభూతి రేఖలతో అసలు చాలా ఇది అనిపించిందమ్మా. అలా చూసాక నాన్నగారు ట్రైన్ ఎక్కేసాక నా వంక చూసి జాగ్రత్తగా వెళ్ళు ఇంటికి అన్నారమ్మా. ఆయనకు తెలిసింది ఆ విషయం. భక్తులు మా ఇంటికి తీసుకెళ్తానంటే వద్దు దాన్ని ఇంటికి వెళ్ళిపోయి ఉండి అన్నారమ్మా. అని పరస పుచ్చుకుని ఇందులో ఎంత పెట్టావు అన్నారమ్మా ట్రైన్ వచ్చిస్తుంది ఎదురా అంటే తెలియదు నాన్నగారు. నువ్వు తీసి నాన్నగారు పర్స జిప్ తీసి చూసి నువ్వు ఎంత పెట్టుకున్నావో నీకు తెలియదా అన్నారు నాన్నగారు. ఇప్పుడు అంత ఆలోచన రాదు నాన్నగారు. ఏమో ఆయన మీద ఏదో నాకు డబ్బులు ఇవ్వండి ఇలాగా అలాగా అని అడిగి తెచ్చేసుకుంటాను నాన్నగారు. ఇచ్చినా ఎవరిచ్చినా కానీ ఇంకా నాకు సర్వం మీరే కదా నాన్నగారు అని అన్నానమ్మా. ఇప్పుడు అన్నమాట ఇలా డబ్బులు లెక్క పెట్టుకోకుండా ఉండటం అమ్మ చాలా మంచి బుద్ధి అన్నారమ్మా ఉషా అక్కడ. ఎందుకని మీరు ఎందుకన్నారో నాకు ఆ విషయం తెలియదమ్మా.
అంటే డబ్బు మీద ధ్యాస లేకపోవడం కదంటి.
అదమ్మా
అంటే అంటే అశ్రద్ధగా ఏమి ఉండరు. ఎంత ఉంది ఎలా ఖర్చు పెట్టినారని తెలియదు కానీ అశ్రద్ధ ఏం కాదు. అక్కడ ఏమి మనీని మీరు అగౌరవించడం కాదు కానీ దాని ధ్యాస ఉండదు కదా.
ఏమో ఎందుకన్నారో అన్నారమ్మా. ఇంటికి వెళ్ళిపోయినా నాలుగైదు రోజులు అదే పరిస్థితి ఇచ్చారమ్మా అక్కడ. మళ్ళీ అసలు ఆలోచన లేదమ్మా అక్కడ. ఇంకా అయిపోయిన తర్వాత మళ్ళీ నాన్నగారు వచ్చారమ్మా. మళ్ళీ మూడోసారి నాన్నగారు అటువంటి పరిస్థితి ఎప్పుడు ఇచ్చారో చెప్తున్నానమ్మా. కాశీ వెళ్ళారమ్మా అప్పుడు నేను రాలేదు. ఇంట్లో ఓపెనింగ్కి వెళ్ళారమ్మా నాన్నగారు. కాశీ ఓపెనింగ్కి వెళ్తా ఉంటే అందరూ చాలా రష్గా ఉంటుంది రాకూడదు అని చెప్పారు భక్తులు. ఇంకా నిజమేనేమో అనుకున్నాను కానీ నిజంగా వెళ్ళి రోజు నచ్చితే నాకు చాలా బాధ అనిపించింది. అది కష్టంలో లేదేమో స్టేషన్కి వెళ్ళానమ్మా ఎక్కిందామని ఎక్కితే నాన్నగారి విగ్రహాలు ఎదురుకుండా కూర్చుంటే మొహం చూస్తున్నారు. అమ్మా రాజేశ్వరి కాశీ ఇల్లు వస్తానమ్మా అన్నారు. నాకు కళ్ళు నీళ్ళు ఒకటే కారటం ఆగింది అక్కడ. ఇద్దరికి ఏది నీ దగ్గర పళ్ళు ఇలాగే అన్నారు. పచ్చి జామకాయలు పట్టుకెళ్ళానమ్మా ఉషాకు. ఆవిడ చిట్టికాయలు అయ్యి పెద్ద కాయలు పట్టుకెళ్తే నాకు కోపాన్ని ఎలా చూస్తున్నాను కానీ ఇవ్వలేదు ఇలాగ ఇయ్యమ్మా అని చేతులు చాపి పిచ్చుకున్నారమ్మా. పిచ్చుకుంటే జోరగా అనిపించినాయో ఏంటో ఇద్దరు ముగ్గురు భక్తులకు ఇచ్చిన తర్వాత ఒక కాయ చేతిలో పెట్టుకున్నారు. పెట్టుకుని అమ్మా రాజేశ్వరుడిని అక్కడ ఓపెనింగ్కి వెళ్ళట్లేదమ్మా ఓపెనింగ్కి వెళ్తున్నానమ్మా పుణ్యం కోసం వెళ్ళట్లేదమ్మా అన్నారమ్మా.
అంటే మళ్ళీ మీరు బాధపడకుండా
అనేసరికి భక్తులు ఎవరు సీతాఫలపళ్ళు పట్టుకొచ్చారమ్మా. ఇంటికి పట్టుకెళ్తామంటే నాకు వద్దండి అన్నానమ్మా నేను ఇంటో నిజంగా. ఇప్పుడు నాకు వద్దు నాన్నగారు అన్నానమ్మా పళ్ళు.
అంటే పక్కన దుఃఖం కదా వెళ్ళట్లేదని. ఇంకా పండు ఏం పుచ్చుకుంటాను అనుకున్నారేమో.
ఇంకా చూసారు తర్వాత ఇంకేదో పళ్ళు ఇవ్వనమ్మా అన్నారు. నాకేం వద్దు నాన్నగారు అన్నాను. ఎంత బాధ వచ్చేస్తుందో మాట కళ్ళ నీళ్ళు కారిపోతున్నాయి.
అదే అదే
అనేసరికి అమ్మ అలా మొహంగా చూసి, అమ్మ నేను అక్కడ తులసీదాసు గురించే కొంచెం చెబుతానమ్మా రామాయణంలో అట్లమ్మ, నేను ఎక్కువ ఏమీ ఉండదమ్మా అక్కడ, నేను వచ్చేస్తాను ఆ రోజులుండి అక్కడ.
అంటే అక్కడ నువ్వేం మిస్ అవ్వమని చెప్పడం
ఏమో, నాకు ఈ ప్రాణం పోతే మళ్ళీ నాన్నగారికి ఏంటో నా బాధ.
ఏ రోజు ఆ రోజు ఇంత లివ్ చేసేద్దామని ఇప్పుడు.
అవునమ్మా టైం వచ్చేసింది, ముఖం చూస్తా చూస్తానమ్మా, చేతిలో పండు ముగ్గిపోయిందమ్మా ఉషా.
ఓ
మెరైకెళ్ళమ్మా అది. ఓ అలా చూసే ఇది ఇంటికి పట్టుకెళ్ళి ప్రసాదం తినండి అమ్మా మీరందరూ అన్నారమ్మా.
ఓ
అన్నారు, బ్యాగులో అందిచ్చానమ్మా ట్రైన్ ఎక్కితే వెళ్ళేటప్పుడు అమ్మా, మళ్ళీ వెళ్ళినప్పుడు నేను తప్పనిసరిగా తీసుకెళ్తానమ్మా అన్నారు. అన్నాక నాన్నగారు వెళ్ళిపోయారమ్మా. నిజంగా అప్పుడు కూడా మళ్ళీ నాకు 5-6 రోజులు కూడా అదే పరిస్థితి వచ్చిందమ్మ ఇంట్లో. దుఃఖంలో ఉండిపోతాను అనుకున్నారేమో లేకపోతే.
అదేలేండి,
అప్పుడు నాన్నగారు వచ్చాక తెలిసి ఇంటికి వెళ్ళానమ్మా. వెళ్తే అని మాట్లాడారు, ప్రసాదం ఇచ్చేసారమ్మా. ఇచ్చేసి నేను 4 అడుగులు వేసి శ్రీకృష్ణ నగర్ ఉంది కదమ్మా బోర్డు దాటతానమ్మా, వెనక్కి పిలిచారమ్మా. పిలిస్తే ఇంకా భక్తులు మమ్మల్ని ఏమని పాపం పెద్దోళ్ళు వెళ్ళ వెనక రాకపోతే మీరు వెళ్ళిపోండి, రాజేశ్వరే వస్తుంది ఇలాగా రామ్మ అన్నారు. చినుకులు పడుతున్నాయమ్మా వర్షం. ఇంక తిరిగి వచ్చి నుంచుంటే ఇంట్లోకి వెళ్ళిపోయమ్మా, సూరదాసు కృష్ణుడు అన్న ఫోటో పట్టుకొచ్చారమ్మా. అది నాకు తెలియదు, నాకు కవర్ వేసింది, నాన్నగారు తుండు మూతేశారు దాని మీద ఇచ్చేటప్పుడు నాకు. ఎవరికి చూపించకు ఇక్కడ పట్టుకెళ్ళి టేబుల్ ఉంది కదా మీ ఇంట్లో, అది పెట్టమ్మా రోజు దీన్ని చూసుకో, ఇటువంటి భక్తి రావాలమ్మా భక్తులకి
అన్నారమ్మా.
అనేవాడికి ప్రసాదం చేతిలో పెట్టారు, కాశీ ప్రసాదం. అన్ని పట్టుకు వస్తాను, ఇది అక్కడ నలసుబ్రాజు గారు రామన్నాడు, అది ఏంటో చూడటాని వెనకాల పరిగెత్తుకొస్తా ఉంటే నాన్నగారు అలాగే చూసారమ్మా వాళ్ళ వంక. ఇంటికి తెచ్చేసుకుని ఇంటికి పెట్టుకున్నానమ్మా. 3వ రోజు నాకు టైం ఉందో లేదో మరి ఇటువంటి అన్ని చెప్తున్నాను రా తల్లి.
ఉంది ఉంది చెప్పండి అది పర్వాలేదు.
పర్లేదమ్మా. అప్పుడు వెంటనే ఏంటమ్మా ఇచ్చినప్పుడు ఏమని చెప్పారంటే, ఎల్లుండి కొమ్మరి మీటింగ్ అమ్మా కార్తీక పౌర్ణమి ఆ రోజు, రామ్మా అని చెప్పారమ్మా ఆ రోజు. ఇంటికి వచ్చేసానమ్మా 3వ రోజు పొద్దుటే మధ్యాహ్నం వెళ్దాము అని ఆలోచనలో ఉన్నానమ్మా. ఇక్కడ నుంచో కూతురాలు వచ్చారమ్మా చాలా దూరం నుంచా, నెక్స్ట్ ఇంక వచ్చి అన్నారు జిన్నూరు వెళ్ళలేదా అమ్మా అన్నారు. లేదండి ఈ రోజు మధ్యాహ్నం ప్రవచనం ఉందండి కొమ్మర్లో అన్నాను. జనమా అయ్యో మొన్న అయితే మా గురువు గారి దగ్గరికి వెళ్ళామమ్మా, మా గురువు గారు భక్తులు చెప్పేశారమ్మాకు ఏమనంటే, మా గురువు గ్రహణం పట్టకు మా మీద పడకుండానమ్మా, మమ్మల్ని మొన్నే చూసేసారమ్మా, చూసేసి ఇప్పుడు జపం చేసుకోమన్నారమ్మా ఈ టైంలోని అన్నారు. అంటే నేను వెంటనే నాకు లోపల నుంచి అమ్మా నేను ఆవిడ గట్టిగా అన్నాను, మా గురువు గారు జన్మ జన్మల నుంచి పట్టిన గ్రహణాన్నండి మధ్యాహ్నం ప్రవచనంలో తుడిచేస్తారంటండి అన్నానమ్మా. ఎవడు ఏం మాట్లాడలేకపోయారమ్మా. కొంచెం కోపం వచ్చినట్టు ఏం కాదు, మీ గురుగారి దగ్గర సరుకు లేదు కానీ మీరు మా దగ్గర ఇలా చెప్తున్నారు, నిజంగా మీకు కనుక టాలెంట్ ఉంటే ఒక 25-20 నిమిషాల్లో గ్రహణం విడిచేస్తుంది సూర్యగ్రహణం, మీ నాన్నగారిని దర్శనం చేసుకుంటే మీరు అన్నమాట కరెక్ట్ అన్నారమ్మా. అంతే మాట అని అంటూ వెంటనే పరసపట్టుకుని వెళ్ళిపోయినమ్మా. ఒక్క ఆటో వెళ్తుంది లాస్ట్ ఆటో ఏదో గమ్మున అది ఇంకెక్కేసి ఎంతమంది ఉన్నారని చూడలేదమ్మా.
అదేలేండి
పౌరుషం నాకు,
అదే అదే
ఆవిడ దగ్గర అన్నాను అంత దర్శనం నాకు ఎక్కడవుతుందమ్మా. పట్టుదలనమాట అమ్మా.
అదేసి
వెళ్ళిపోయానమ్మా. వెళ్ళి కరెక్ట్ గా బ్రాహ్మణ చెరువు ఉంది కాడ దిగి ఉషా నుంచున్నాను. రోడ్లు అన్ని నిర్మానుష్యంగా ఉన్నాయమ్మా. అక్కడ కరెక్ట్ గా నాన్నగారు కారు వచ్చిన దగ్గర ఆగిందిరా. నాన్నగారు కారు సరిగ్గా నిజంగా ఉన్నారమ్మా, నాన్నగారు కన్నమ్మగారు పార్వతీ పరమేశ్వరు నాన్నగారు విభూతి బొట్టు పెట్టుకున్నారమ్మా, పైన చిన్న కుంకుమ బొట్టు, పార్వతీదేవిలా ఉన్నారు, తడితడిగా ఉన్నాయి ఇద్దరికి శరీరాలు ఇంకా తలలో. అని నాన్నగారు డోర్ తీసి అమ్మా అని మొహం చూసారు. నేను ఒక్కసారి ఇలా వస్తారనుకోలేదు రోషా.
అదే అంటే అసలు లీస్ట్ ఎక్స్పెక్టెడ్ కదా అంటే, ఏదో ఆవిడతో ఏదో అన్నారు బయలుదేరొచ్చాం.
అంతే ఇంకా అసలు ఊహించుకున్న సంఘటన అమ్మా అది చాలా.
అదే
వెంటనే నాన్నగారి దగ్గరికి పిలిచి అన్నారమ్మా, అమ్మ కొమ్మర్లో భోజనాలు చేద్దామమ్మా, నువ్వు ఇక్కడ మెటాడోర్ ఏదైనా ఎక్కి, అప్పుడు ఆటోలు తక్కువ, మెటాడోర్ ఎక్కేసి వచ్చేయమ్మా, వచ్చేసి అక్కడ సిటీ బస్ ఎక్కమ్మా, నువ్వు అక్కడికి వచ్చేయమ్మా, మనం అందరు భోజనాలు చేద్దాం అన్నారమ్మ ఉష. ఇంకా నిజంగా నాకు ఏంటి కళ్ళంట ఆనంద బాష్పాలు రాలిపోయినాయి ఉష.
అంతే కదా మరి,
ఎందుకలడందు లేడని సందేహం వలదా అని ప్రజలు నోటంతో.
అంటే ఇంకా అంటే అనుకుంటే సాక్షాత్కరించడే, అదే ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు కదా,
ఇప్పటికప్పుడు అలా కాసేసి
అవునండి. అవును అవును, మనకి అంటే చాలా మంది డివోటీస్ కి లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్సెస్ అంటి, అండ్ మనందరినీ అంటే చాలా కనెక్టెడ్ గా కూడా ఉంచారు ఆయన, ఇలాగ క్లోజ్ గా హోలీ కంపెనీ ఆయనతోని భక్తులతోని బృందావనంలోనే జీవించామంటి మనం.
నిజంగారా చాలా
బృందావనమే
నిజంగా. నాకు అక్కడ భోజనం ఎందుకో అక్కడ భగవాన్ కూరలు కోసేవారు కదమ్మా అరుణాచలాన్ని.
అవును,
నాన్నగారు మళ్ళీ ప్రాణం పోసారు అని అనిపించమ్మా, తెల్లవారుజాము ప్రదక్షిణకి వెళ్దాము అనుకుని బయలుదేరుతంటే పాపం అక్కడ కూరలు పోయి, అప్పుడు ఎవరో వంటాడు గుండుగోలు ఆవిడ ఎవరో ఉన్నమ్మా, ఫస్ట్ స్టార్టింగ్ లో ఎవరో ఉన్నారు మొత్తమే నాకు సరిగ్గా తెలియదు.
ఓకే,
అమ్మ ఎవరు లేరా అంటే అమ్మ ఎవరు లేరు అంటే ఒక పాకం చూసి తిరిగి పెడతానమ్మా అని తిరిగేసాను ఫస్ట్. ప్రదక్షిణకి వెళ్ళి వచ్చేసానమ్మా, వచ్చేసిన తర్వాత అలా రెండు రోజులు అక్కడ అలా ఉండి గిరొంగ చూస్తున్నానమ్మా, గిరొంగ చూస్తుంటే ఎవరో మగవారు ముగ్గురు అటు ఇటు తిరుగుతూ అమ్మ భోజనం పెడతారా వంట అయిందా అని అడుగుతున్నారు. అని తెలియదండి అలా వెళ్ళి అడగండి అన్నాను. అనేసరికి పాపం వాళ్ళు మళ్ళీ వచ్చి అమ్మా కొంచెం ఆకలి వేస్తుందమ్మా అన్నారమ్మా పాపం. అన్నటికి నాకు ముంకడికి వెళ్ళి అమ్మా ఇలా అంటున్నారమ్మంటే అయ్యో పెట్టండి అమ్మా వంట అయిపోయింది నాన్నగారు భోజనం చేస్తారు కదమ్మా అన్నారు పాపం ఆవిడే. అని ఇప్పుడు అన్నం అయ్యి పట్టుకొచ్చి బయట పెట్టేసి వాళ్ళు వడ్డీని చేసుకోమన్నారు, నేను పక్కకు తప్పుకున్నాను అమ్మా, తప్పుని గిరిని చూస్తే అంటే వాళ్ళకి పాపం చేత కావట్లేదు అమ్మా పెట్టుకోవడం, మగవాళ్ళు కదమ్మా
అదేలేండి
చూడొస్తున్నారు పాపం అలా అని అమ్మా కొంచెం అన్నం పెట్టగా అమ్మా అన్నారు.
ఓకే,
కరుణాచలేశ్వరుడు అడిగినట్టు అనిపించింది ఉష.
అదే
అలా పెట్టినప్పుడు అమ్మా అలా ఒకళ్ళు 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 పెడుతుంటే నాన్నగారు అలా కొంచెం అలా అలవాటు చేశారమ్మా నాకు అంతే.
అలా బిగించేశారా అలా ఆ సెక్షన్ అలా మొదలైందా? ఓకే,
అలా అంతే ఇంకా ఆయనదయ్యానమ్మా అంతా కూడాని.
అదే అదే అదే,
అప్పుడు ఒకసారి భగవాన్ జయంతో ఏదో మొత్తం మీద అవుతూ ఉంటేనమ్మా, నేను భగవాన్ జయంతి దగ్గరికి వెళ్ళిపోయి నుంచుంటే అక్కడ అభిషేకాలు అవుతూ ఉంటాయి కదమ్మా రొద్దున్న.
అవును,
ఏదో పూజలు చేస్తూ ఉంటాయి పాపం మన భక్తులు ఎవరో తెలంగాణ మొత్తం హైదరాబాద్ భక్తులు ఎవరో వచ్చమ్మా దూరానికి చెయ్యటి పిలిచి అర్జెంట్ అని చెప్పి అమ్మమ్మ బాగా ఆకలేస్తామ్మా అన్నం పెట్టవా అక్కడికి వచ్చాను అడిగారా, రానందంరా ఫస్ట్ మొహంగా చూస్తే నిజంగా నాకే ఆకలేసినట్టు అనిపించింది అసలు.
అదే అదే అంటే ఒకటే అంటే ఇక్కడ భక్తులందరికీ అర్థం కావాల్సింది ఏంటి అంటే నాన్నగారితో మనకి ఎక్స్ట్రీమ్ తాదాప్యం వచ్చినప్పుడు ఏమవుతుందంటే సృష్టిలో కూడా ఆయనే కనిపిస్తారంటి, అందరిలోనే ఆయనే కనిపిస్తారు, సృష్టిలో ఆయన కనిపిస్తారు. ఎప్పుడు మనకి అపారమైన విశ్వాసం చదరని విశ్వాసం ఆయన పట్ల కుదిరి ఆయన తప్ప ఏమీ అక్కర్లేదు అన్న స్టేజ్కి వెళ్ళినప్పుడు ఆయన తప్ప భిన్నంగా ఏమి కనపడని స్థాయికి భక్తుడిని తీసుకెళ్తారండి. అంటే అది అది మళ్ళీ మనకి తెలిస్తే మనకి రకరకాలుగా మళ్ళీ మనసు వికారాలు వస్తాయి. అందుకే అంటే సహజంగా అంటే నాన్నగారు సహజంగా నీ అస్తిత్వం పోతోందని నీకు తెలియకుండా రెండో కంటికి పక్కవాడికి తెలియకుండా నిన్ను అనుగ్రహించి నీ అహంకారంలోంచి నిన్ను విడుదల చేయడం అంటే ఇంకొక నాన్నగారికే చెల్లిందేమో అనిపిస్తుంది. అంటే అంత ప్రేమ ఆఫ్ కోర్స్ అంటే ఎవరు గురువుల గ్రేట్ అనుకోండి, అంటే మహాత్ములు బోల్డ్ మంది వచ్చారు మనం, అయితే మనకి నాన్నగారు చేసినట్టు మనకి సృష్టిలో ఇంకా అసలు నాన్నగారులో ఇంకా ఐ మీన్ లేదు, అవసరం లేదు మనకి, అవసరం లేదు. ఎందుకంటే కంప్లీట్ గా మనకి విందు భోజనం పెట్టి అంటే పోనీ భక్తి అనే ఆకలి కంప్లీట్ గా కూడా లేకపోయినా కూడా భక్తి అనే ఆకలిని క్రియేట్ చేసి విందు భోజనం పెట్టి మనకి తేనుపులు వచ్చేలాగా చేసి ఎక్కడ శ్రమ అంటే మీ మొహం మీద పౌడర్ చెరక్కుండా మీకు వచ్చేయాలనేది నాది నా అత్యాశ.
అవునమ్మా,
అది అంటే కంప్లీట్ గా నెరవేర్చేద్దామని చూసారంటే.
అవునమ్మా అవునమ్మా,
అందుకే ఇంత ఇప్పుడు ఈ రోజు ఇంత ఫియర్లెస్ గా, ఇంత ధైర్యంగా, ఇంత హ్యాపీగా మనం ఉండగలుగుతున్నాం అంటే పరిస్థితులు, అంటే ప్రారంభం ప్రారంభమే, పరిస్థితులు పరిస్థితులే, అయినా కూడా దానికి అది మనకు అంటకుండా మనం ఉండగలుగుతున్నాం అంటే తామరాకు మీద నీటి పట్టు కింద ఉండేలాగా చేశారు అంటే రెండో కంటికి తెలియకుండా,
తెలియదమ్మా అసలు ఎవరికి తెలియదు కదా,
తెలియకుండా చేశారు అంటే అసలు ఎంత వర్క్ చేశారంటే ఇంటర్నల్ గా కళ్ళకు కనపడకుండా అంటే ఇంకా లో దృష్టికి తప్ప అందదు అది
అందదమ్మా అందు తల్లి. అప్పుడు మళ్ళీ ఆ పొద్దుట అలా అయ్యాకనమ్మా సాయంకాలం అక్కడ భగవాన్ సినిమా ఏదో వేస్తున్నారని భక్తులు అందరూ వెళ్ళిపోయారమ్మా అక్కడికి భోజనాలు మనకి అక్కడే అని నేను కూడా వెళ్ళిపోయానమ్మా. వెళ్ళిపోయిన తర్వాత ఎందుకో ఒకసారి ఆశ్రమం కాడ ఎవరో ఏదో మర్చిపోయామంటే ఇంకొకరిని తీసుకుని వచ్చేసానమ్మా. వస్తా అంటే నాకు మెట్లు ఎక్కుతా అంటేనేమో మూలిగి అనిపించిందమ్మా. అక్కడ ఎవరా అని చూస్తేని చూడమ్మ నాన్నగారు రూమ్ ఎదురుకుండా ఎదరికి మూలకంటే ఒక సన్న సందు కింద రూములు ఉంటాయి కదమ్మా.
అవునవును.
అక్కడ ఒక ఆవిడ విపరీతంగా మూలుగుతున్నారమ్మా. దగ్గరికి వెళ్ళి ఏంటమ్మా అని అడిగితే పాపం ఆవిడ ఏడ్చేసి ఆటో గుద్దేసిందమ్మా అన్నారమ్మా.
అయ్యయ్యో
ఏంటమ్మా అంటే నడుము పక్కన తగిలిందమ్మా ఈ సట్ట అమ్మా అన్నారు. అనేసరికి నిజంగా నాకు కళ్ళనీళ్ళు టపటపా కారిపోయినాయి పాపం. గబగబా అని టాబ్లెట్స్ నా దగ్గర రెండు మూడు ఉంటాయి వేసమ్మా ఆవిడకి. పాపం అంకుల్ ఉన్నారు కింద పిలిచి కొంచెం టాబ్లెట్స్ అడిగమ్మా, కొంచెం మజ్జిగ అడిగి పాపం ఆవిడకి మందు రాస్తా అంటే అమ్మ మీరు అక్కడ సినిమా చూస్తారంటే నేను అన్నాను మిమ్మల్ని వదిలిపెట్టి నేను అక్కడికి వెళ్ళి సినిమా చూడగలనా అమ్మా, నాకు అక్కడ సినిమా కనపడదు మీరే కనపడతారమ్మా ఈ బాధ అన్నానమ్మా.
అవునా అంటీ? అవును అవును.
అనేసరికి అమ్మ ఆవిడ నిజంగా రెండు చేతులు పాముతో ఉంటేనమ్మా కూడా అని ఆవిడ కూడా 5-6-10 మంది భక్తులు వచ్చారంట. మా ఊరేంటో కూడా మనకు తెలియదు, ఆవిడ ఎవరో నాకు తెలియదు. వాళ్ళు మేము సినిమాకి వెళ్ళిపోవాలి వెళ్ళిపోయారంటమ్మా ఈవిడ ఇక్కడ పడుకోమని.
అయ్యయ్యో అయ్యయ్యో.
నేను అప్పుడు అన్నాను అమ్మా నాకు అసలు అలా ఏం చూడాలని లేదమ్మా అక్కడ, మీ బాధే నాకు చెవుల్లోని కళల్లోని ఏం పడుతుందమ్మా, ఎక్కడికి వెళ్ళను మీ దగ్గరే ఉంటాను, వాళ్ళు వచ్చిందాకా నేను ఉంటానమ్మా అని పాపం అలా నేను రాసమ్మా. పాపం అంకులు ఇచ్చారమ్మా కొన్ని రాసి ఆవిడ కొంచెం మజ్జిగ పెట్టమ్మా, కొంచెం అలా జాగ్రత్తగా కుంటుకుంటూ కొంచెం బాత్రూమ్ తీసుకెళ్ళమ్మా పాపం మళ్ళీ పడుకోబెట్టాక వాళ్ళు ఎప్పుడో వచ్చారమ్మా. అది భగవాన్ ఇచ్చింది కదమ్మా మనకి.
అవునండి అవును. అది అసలు అక్కడ అది కాదండి, అసలు ఇంకా సినిమా ఎందుకు అసలు నాన్నగారు మొన్న మీటింగ్ లో అదే ఏదో వింటా ఉంటే అంటున్నారనమాట, నేను ఇప్పుడు మీటింగ్ చదువుతున్నాను ఇక్కడ భోజనానికి పిలుస్తారు నన్ను, అంటే అదే బుద్ధుడు ఎక్కడ భేదం లేకుండా ఎవరు పిలిచినా వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్ళిపోయేవాడు. మా పరిస్థితి ఎలా ఉందంటే ఇప్పుడు అంటే ఎవరు పిలిచినా కాదనకుండా వెళ్ళిపోతారు కదా నాన్నగారు కూడా. నూనె ఎక్కువైనా కారం ఎక్కువైనా నాకు నాకు విడిగా ఆరోగ్యం మంచిదే కానీ ఈ ఫుడ్ వల్ల నాకు తేడా చేస్తోంది, భక్తులైనా పోనీ ఈ మీటింగ్ వదులుకుని నాన్నగారికి మనం శ్రద్ధగా ఉండుదామా అని ఒక్కళ్ళకి కూడా అనిపించట్లేదు. అంటే అంటే గురువు గారి హెల్త్ ధ్యాస కూడా భక్తులకి లేదు. అంటే ఎవరైతే మనకి ఆత్మజ్ఞానం బోధించి ఎవరైతే మనకు జ్ఞానాన్ని ఇస్తున్నారో, ఎవరైతే మనల్ని ప్రేమించి అంటే సృష్టి ఎరుగని ప్రేమ మన పట్ల చూపిస్తూ ఉన్నా కూడా మన స్వార్థంతో మనం వెళ్ళి ఆయన చెప్పేది వినాలి, ఆయన సమక్షం మిస్ అవ్వకూడదనే తప్ప అరే నాన్నగారికి మనం వండేది జాగ్రత్తగా వండుదామని కానీ ఆయనకి కారాలు ఉప్పులు ఈ నూనెలు ఎక్కువ వేయకూడదని కానీ చెప్పేవారంట అప్పుడప్పుడు. కొంచెం నాకు ఇది పడట్లేదమ్మా, కొంచెం ఎవరింట్లో అయితే చేస్తున్నారో వాళ్ళకి ఒక్క మాట చెప్పండి అంటే ఈ మీటింగ్ ధ్యాసలో ఇక్కడికి పరిగెత్తేయడంలో వాళ్ళకి చెప్పడం ఈ భక్తులు మర్చిపోయి
అవును పాపం
చెప్పక తేడా చేసిన రోజులు కూడా ఉండి లాస్ట్ మీటింగ్ నేను జ్వరం ఫుడ్ తేడా చేసి జ్వరంతో చెప్పానని చెప్తున్నారు అనమాట. అప్పుడు అనిపించింది అంటే కనీసం ఆయన ఫుడ్ జాగ్రత్తగా తినాలని కూడా అనుకోని భక్తులు యాక్చువల్ గా నిజం చెప్పాలంటే మనం అంటే అటువంటి వాళ్ళని కూడా ఆయన అంత ప్రేమించవలసిన అవసరం అసలు ఒక్క భగవంతుడికి తప్ప జీవుడికి. అంటే జీవుడు ఊహించలేడంటే ఇలాంటివి అంటే ఒక జీవ లక్షణాలకి అందదు అసలు ఆ ప్రేమ.
అవునమ్మా.
అలా ఇంకా అంటే ఎవరి అసలు సృష్టిలో ఎవరికి ఏది జరిగినా అది భగవంతుడికి అని ఫీల్ అవ్వమని ఆయన చెబితే భగవంతుడిని కూడా మనం ఫీల్ అవ్వని కఠిన హృదయాలంటే అంటే అంత అంత అంటే అంత బండగా కూడా ఉండే అంటే చాలా మంది ఉండేవాళ్ళం అంటే అది అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే నాకు ఇక్కడ ఎస్ఆర్ నగర్ లో కూడా గుర్తు అంటే నాన్నగారి దగ్గర మీద పడిపోదాం అనుకోవడమే తప్ప ఎవరన్నా పడిపోయినా ఎవరన్నా తొక్కేస్తూ ఉన్నా కూడా ఆ మనిషిని ఇంకా మనిషిలా చూడడం ఉండదు. ఇంకా ఆ ధ్యాస అక్కడ అది భక్తి అని అనుకున్నారు, అది బండతనం. అంటే ఈ మాట మనం అంత ఎక్స్ప్రెస్ చేయకూడదు కానీ నాకు కష్టం అనిపించేది, ఎందుకంటే ఉన్నది ఉన్నట్టుగా మనం చెప్పుకోవాలి కాబట్టి. అంటే అంటే సూక్ష్మమైన భగవంతుడు స్థూల బుద్ధికి అందడానికి, అంటే ఆయన అపారమైన దయ చూపించారు, మనల్ని అక్కడికి తీసుకెళ్తారు, అన్డౌటెడ్ గా అందరికి జ్ఞానం వచ్చి తీరుతుంది. కానీ మన లోపల మనం చూసుకోవాలి. నాన్నగారు అంటూ ఉంటారు, అసలు నువ్వు ఎక్కడున్నావో నువ్వు చూసుకుంటూ ఉండు ఏకాంతంలో. అంటే నువ్వు సాధన పరంగా ఎక్కడ దాకా వచ్చావు, ఇంకా నీకు బలహీనతలు ఎన్నున్నాయి, అంటే అంతటా నువ్వు భగవంతుడిని చూడగలుగుతున్నావా లేదా, వేరు బుద్ధి నీకు ఇంకా ఉందా లేదా, మలినాన్ని నీలో ఉన్న మలినాన్ని నువ్వు కడుగుకోవడానికి నువ్వు ఏం ప్రయత్నం చేస్తున్నావు, నీ ఆహార నియమం, ఆహారం, నిద్ర, నీ పని విషయంలో నువ్వు ఎలా ఉంటున్నావు, ఇవన్నీ మీరు గమనించుకుంటూ ఉండవలసిందే. మాట విషయంలో ఎలా మాట్లాడుతున్నావు ఎదుటి వాళ్ళని, అంటే ఇబ్బంది పెట్టేలా మాటలు వస్తున్నాయా, అంటే శ్రేయస్సు కోరి మాట్లాడుతున్నావా, అంటే అన్ని వాక్కు తపస్సు ఉందా లేదా, ఇవన్నీ అంటే ఎప్పటికప్పుడు మీరు చూసుకుంటూ ఉండాలి మిమ్మల్ని మీరు. దయ అనేది ఎప్పుడూ ఉంది, ఆయన అనుగ్రహం ఎప్పుడూ నిండా ప్రవహిస్తూనే ఉంది. అయితే మనం ఎక్కడున్నాం అనేది మాత్రం మనం చూసుకుంటూ, అంటే భగవాన్ని ఒక ఆయన అదే అడుగుతాడు, భగవాను లోపల హృదయంలో భగవంతుడు ఉన్నాడని నువ్వు చెబుతున్నావు బానే ఉంది, మరి ఉంటే మాకెందుకు తెలియట్లేదు అని. అంటేని కేవలం నీ బుద్ధిలో ఉన్న దోషాలు నీకు తెలియట్లేదు లోపల ఉన్న వస్తువు. ఆ దోషాలు పోతే ఉన్నది ఆయన అయిన సంగతి నీకు డైరెక్ట్ గా అనుభవంలోకి వస్తుంది. అంటే వీడు గట్టికారి, నాన్నగారు అన్నారు, వీడు గట్టికారి, వీడేమడిగాడంటే అప్పుడు అంత అంత శక్తి లేకుండా ఉన్నాడా లోపల ఉన్న ఈశ్వరుడు, అంటే ఉన్నాడని నువ్వు చెబుతున్నావు కానీ నాకు ఎరుకు పట్టలేదు, బలహీనతల వల్ల కనపట్టలేదు అంటున్నావు నువ్వు, లేకపోతే నీ బుద్ధిలో ఉన్న దోషం వల్ల కనపట్టలేదు అంటున్నావు కదా, మరి దోషం తీసే శక్తి ఆయనకు లేదా, అంటే లోపల జీవలక్షణాలు నాకు ఉన్నాయి సరే, నాకు సరిపడ భక్తి లేదు, నాకు జీవలక్షణాలు ఉన్నాయి, అంటే భగవంతుడు అంత శక్తిహీనుడా?
అవునమ్మా,
ఆయన ఉన్నాడు ఉంటే మరి ఆయన శక్తివంతుడు కూడా కదా, ఓ భగవంతుడు అంటే శక్తివంతుడు కదా, మరి ఆయన ఈ బలహీనతలు తీసేయగలదు కదా, ఎందుకు తీయడం లేదు, తీసి నాకు ఆ లోపల ఉన్న దేవుడిని ఎరుకుపరచచ్చు కదా అని అడుగుతాడంట.
అని
గట్టి గట్టి ప్లేటర్స్ కన్నా గట్టికారులా ఉన్నాడు భగవాన్నే, భగవాన్ మీదే దెబ్బలాట పెట్టుకుని ఛార్జ్ చేసేస్తున్నాడు వాడు అని నాన్నగారు మాట్లాడుతూ అన్నప్పుడు అన్నారనమాట. అప్పుడు భగవాన్ అన్నారంట, కరెక్టే, శక్తిహీనుడు కాదు భగవంతుడు, లోపల అత్యంత శక్తివంతుడు ఆయనే, అయితే ఒకటి నువ్వు విశ్వసించాలి కదా ఆయన్ని అన్నారంట. అంటే మీ విశ్వాసానికి గుర్తు, అంటే ఈ మాటలు నాకు గుర్తొచ్చినాయి, భగవాన్ భగవాన్ గురించి చెప్పింది, విశ్వాసం ఉంటే డెఫినెట్ గా నీ బలహీనతలు లోపల ఉన్న శక్తితో ఆయన తుడిచేస్తాడు, నీ రాగద్వేషాలు, నీ ఇష్టాయిష్టాలు, నీ మమకారాలు, అన్ని నీ వాసనలు అన్ని తుడిచిపెట్టేస్తాడు, తుడిచిపెట్టి నీకు వస్తువు అనుభవంలోకి వచ్చి చేస్తాడు. అంటే అదేంటి మళ్ళీ విశ్వాసం అంటావు, నేను శక్తిహీనుణ్ణి నాకు విశ్వాసం సరిపోదు, ఆ విశ్వాసం కూడా నువ్వే కలగజేయాలి అంటే సరే, ఆ విశ్వాసం కూడా ఈశ్వరుడే కలగజేస్తాడు, కానీ ఆయన ఆయన ఉన్నాడని నువ్వు అసలు నమ్మాలి కదా అన్నారంట. అసలు అమేజింగ్ అంటే ఆయన ఉన్నాడు, నీకు నమ్మకం కలగాలి కదా, నీకు సృష్టి పట్ల నమ్మకం ఉంటుంది, మనుషుల పట్ల నమ్మకం ఉంటుంది, అసలు 80% లోకంలో పిచ్చోళ్ళు వాళ్ళ మాటలు నువ్వు నెత్తి మీద వేసుకుని తిరుగుతున్నావు, వాళ్ళ మాటలు నీకు నిజమని అనిపిస్తున్నాయి, భగవంతుడి మాట నిజమని నీకు విశ్వాసం కలగట్లేదు, అసలు ఉన్నాడని నువ్వు విశ్వసిస్తే, ఉన్నాడు అనేది నువ్వు ముందు నమ్మితే ఆ విశ్వాసం కూడా ఈశ్వరుడే నీకు కలగజేస్తాడు అన్నారంట.
నిజంగా కదమ్మా,
అంటే ఇంకప్పుడు అప్పుడు కొంచెం తగ్గాడంట, ఈ దూసుకెళ్ళిపోయేవాడు కొంచెం తగ్గాడంట, తగ్గి అప్పుడు దాకా విమాన ప్రయాణం చేస్తాడంట పైన ఎయిర్ లో, రౌండ్ పైన ఎంతసేపు కొడతావు నువ్వు దిగాలి కదా, దిగాడప్పుడు దిగన్నాడంట, అవును భగవాను భూమి మీదకి ఇంక దిగాలి కదండి, ఎవరైనా ఎంతసేపు ఆకాశంలో ఉంటారు, దిగాడు. దిగిన తర్వాత అన్నాడంట, నిజమే స్వామి నువ్వు చెప్పినట్టు నాకు లోకంలో ఏ వాంచా పోలేదు, ఏ బలహీనత పోలేదు, దేని పట్ల ఇష్టం పోలేదు, అన్ని అన్ని ఆకర్షణలు ఉన్నాయి, ఇంకా నా వల్ల ఏదీ కాదు, నువ్వే చూసుకో తండ్రి, నువ్వే నాకు కలగజేయి అంటే అప్పుడు ఇంకా దూసుకెళ్ళాడంట భగవాన్. భూమి మీదకి దిగే వరకు ఆగి అప్పుడు భగవాన్ తీసుకెళ్లారంట. నమ్మకం అంటే ఎటువంటి నమ్మకం నీకు ఉండాలి అంటే, నీకు మంచి వచ్చినా చెడొచ్చినా అది ఈశ్వరుడని నువ్వు నమ్మాలి, నీకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా దాన్ని సమానంగా నువ్వు స్వీకరించాలి. జీవితంలో ఏది జరుగుతూ ఉన్నా ఈశ్వరుడికి తెలియకుండా ఇది రావట్లేదు, ఆయనకి తెలియకుండా మనకి ఏది రావడం లేదు, ఆయన ఇస్తే గానీ మనకి ఏది రావట్లేదు, మనకి మంచి కానిది ఏది మన జీవితంలో ఆయన పంపడు అనే నమ్మకం నీకు కలగాలి. నీకున్న విశ్వాసం, నీకున్న నమ్మకం 1%, నీకు ఉండవలసిన నమ్మకం 100%. అంటే మరి ఇప్పుడు ఎలా, నాకున్న 1% అంటే నీ ప్రయత్నం నువ్వు చేస్తూ ఉండు, గురువు నీకు సహకారం అందచేస్తాడు. నీ నమ్మకం ఎప్పుడైతే 100కి 100 అయ్యిందో అప్పుడు ఇంకా నీకు ఇంకా అసలు విశ్వాసం సంపూర్ణంగా అయినప్పుడు ఇంకేమీ లేదు, అదే ఫైనల్. ఇంకా అక్కడే నీకు ఇంకా ట్రూత్ రివీల్ అయిపోతుంది. ఇంకా నీకు ఇంకా ఏం అవసరం లేదు, పరికరం వచ్చేసింది ఇంకా. అంటే అప్పుడు అన్నాడంట, బానే ఉంది, పూర్తిగా తీరా నమ్మకం కుదిరిపోయిన తర్వాత చేయకపోతే నా పరిస్థితి ఏంటంట
అన్నాడంట.
అంటే అప్పుడు అప్పుడు అన్నారంట భగవాను, నువ్వు నిజంగా అంత నమ్మకం నీకు వచ్చేస్తే చేస్తాడా లేదే అనే డౌట్ కాదు కదా అసలు నీకు సృష్టిలో ఏ డౌట్ మిగలదు ఇంకా. ఎందుకంటే కంప్లీట్ గా ఆయనే చేస్తున్నాడన్న సంగతి నీ అవగాహనకి వచ్చేస్తుంది. అలా నమ్మకాన్ని పెంచి విశ్వాసాన్ని పెంచి ఆయన తప్ప ఏదీ లేదు అనేది ఆయన మనకి చూపించడం అనేది, అంటే ఆయన చేసిన పనిని భగవాన్ ఒప్పు పెట్టుకుని భగవాన్ మాటల్లో చెప్తూ ఉండేవారు అంటే.
అవునమ్మా, అవును కదా,
ఎంత వర్క్ అంటే అది, ఎంత వర్క్ చెప్పండి అంటే.
సరే, అలా అరుణాచల నుంచి వచ్చేస్తాంటే ఒక రోజు నాన్నగారు పొలమూరులోని ఒకరు నరసింహరాజు గారని మీటింగ్ ఏర్పాటు చేస్తానన్నారమ్మా. కళ్యాణ మండపం కట్టారు, కట్టి సరే అది వస్తాను నాన్నగారిని పిలిచారు. మొత్తం పెద్దలందరూ వచ్చారమ్మా, హరిచంద్ర ప్రసాద్ మూర్తిరాజు గారు మొత్తం అందరూ. మీటింగ్ వచ్చినప్పుడు నాన్నగారు భోజనానికి అంటే మా ఇంటికి ఎలా ఉండి మీ ఇంటికి నాన్నగారికి అన్నం పెట్టండి అన్నానమ్మా. మరి మా తాటాకిల సౌకర్యాలు లేవమ్మా, ఏదని టాటాకు తీసేసి పైన రేకేశారు కానీ ఏ సౌకర్యం లేదు నాన్నగారు వచ్చుకుని. పాపం వస్తున్నారు నాన్నగారు, మామూలు చూసి వెళ్ళిపోతున్నాను అన్నప్పుడు చాలా సార్లు భోజనం పెట్టలేదు. నిజంగా ఉష, నేను ఏడ్చిన ఏడుపు ఎంత ఉంటుందంటే, ఇంకో భక్తురాలు కూడా ఉన్నారు కృష్ణలీలా రక్కారుని, ఒకరింటి కట్టి ఒకరింటి కట్టి భోజనానికి వెళ్ళి అడిగేదాంట ఉష. గురువుకి కొంచెం వస్తారని మనసులో అనుకుని కొంచెం మీ ఇంటి కడ భోజనానికి ఏర్పాటు చేయండి, మీ ఇంటి కడ టీ ఏర్పాటు చేయండి అని అడిగేదాన్నమ్మ.
అయ్యో,
అడిగి ఎంత ఏడ్చేదానంటే ఉషా నిద్ర లేకుండా రాత్రుల్లో పగలని. నాన్నగారు నన్ను చూసాను, ఓ రామకృష్ణుడు వివేకానందుడి కోసం భిక్షమెత్తుతానన్నాడమ్మా అవసరమైతేనే చెప్పేవారు ఎక్కువగానే.
అవునా అండి,
అక్కడ గురువు ఇలా చేస్తున్నారు, నా గురువు వస్తా అంటే నేను ఇలా చేయలేకపోతున్నానని ఎంత బాధపడేదాన్ని అవునమ్మా ఉషా రాత్రులు. ఇప్పుడు నాన్నగారు ఏమన్నారో తెలుసమ్మా, నేను ఎవరింటికి వస్తే ఆ ఇల్లు నీదే అనుకోమ్మా రాజేశ్వరి. నేను అక్కడికి ఎందుకు వస్తానన్నాను, ఆ ఇల్లు చాలా పెద్ద అమ్మారు ఇద్దరే, నీ మండువాలు కదమ్మా, అందరు కూర్చుంటారు కదమ్మా, అందుకు వస్తున్నాను భోజనానికి అక్కడికి. నువ్వు నా దగ్గరే ఉంటావు కదమ్మా, నువ్వు ఎక్కడ ఉండవు కదా, నా దగ్గరే ఉంటావు కదమ్మా అన్నారమ్మా.
ఏ సందర్భంలో పేదల దేవుడు అన్నారంటే నాన్నగారు,
అది ఎదరమ్మా నిజంగా. అప్పుడు నాకు చాలా బాధ అనిపించింది ఉషా, అనిపించిన తర్వాత నాన్నగారు అన్నారు, మరి మీటింగ్ కి అన్ని ఏర్పాట్లు పాపం వాళ్ళకి తెలియదు కదా, నువ్వు చూస్తావా అని అడిగేవారం ఎప్పుడు. చాలా మీటింగ్ పెట్టుకుంటే అన్నాను నాన్నగారు, మరి మగవారు పెద్దోళ్ళందరూ రావాలి కదమ్మా గౌరవించడానికి, మరి నాన్నగారు అనుకున్నప్పుడు నేను భీమవరాన్ని రంగరాజు గారు ఉండేవారు మా పొలమూరే. నాన్నగారు కొంచెం మన భక్తులు కదా, నాన్నగారు కొంచెం సపోర్ట్ తీసుకుంటానంటే తప్పనిసరిగా తీసుకోమ్మా, వాళ్ళు చేస్తారు నీకు సాయం అన్నారమ్మా. నిజంగా రంగరాజు గారు భార్య కృష్ణలీలు కూడా నాకు చాలా సపోర్టింగ్ గా ఉండేవారమ్మా ఆ టైంలో. వెంటనే ఫోన్ చేసి అన్నయ్య నాన్నగారు వస్తున్నారు అన్నయ్య మనం చూసుకోవాలి, మరి స్పీకర్ కానించి అన్ని చూసుకోవాలి కదమ్మా మనం.
అవును అంటే, అవును అవును,
కానించీలు కూడా మనం అడిగినన్ని కూడా దగ్గర ఉండి వేయించుకోవాలి కదా మనం, వాళ్ళు వేసిన అయిపోయినని.
అవును అవును,
ముసలోడికి సరిగ్గా తెలియదు, అది వేరే పద్ధతి, మరి మనం చూసుకోవాలి కదమ్మా అన్ని.
అవును అవును,
అలా భక్తులు కూడా పాప నాకు పలుమూర్ల భక్తులు అందరూ కూడా సహకరించారమ్మా. నిజంగా రంగరాజు గారు కృష్ణదేవులు కూడా నేను నమస్కారం పెట్టుకుంటున్నాను, భక్తులు అందరికీ కూడా నమస్కారాలు చెప్పుకుంటాను, ఎందుకంటే సహాయం చేసేవారు పాప అందరూ.
అదే అదే ఆంటీ.
అలా నాన్నగారమ్మా వస్తూ వెళ్తూ ఉండేవారమ్మా ఎక్కువ పలుమూరు. చిన్నప్పుడు ఇంటికి కన్నమ్మ గారు ఎప్పుడు గొడవ పెట్టిస్తారు, స్థలం కొన్నారు ఈయన ఏమనంటే ఇల్లు కట్టుకోవాలి మీరు తప్పదు, పిల్లలతో ఉన్నారు పరా ఇంట్లో మీరు ఉండకూడదు, అభిమానవంతులు మనం ఉండలేమని చెప్పేవారమ్మా కన్నమ్మ. ఇగో పొరిగేళ్ళకి వెళ్తున్నారా దాని ఎప్పుడు ఎక్కడికి వెళ్ళను కన్నమ్మ అంటే ఇల్లు దాటి బయటకు వెళ్ళద్దు, వస్తే నాన్న ఇక్కడికి వచ్చే చిన్నారు ఇలా మీరు అమాయకురాలు లోకంలో ఎలా ఉండాలో మీకు తెలియదు అని కన్నమ్మ గారు చాలా బాగా చెప్పేవారమ్మా నాకు అవన్నీ.
అసలు కన్నమ్మ కూడా మిమ్మల్ని చాలా రామకృష్ణుడు శారదామాత చూసుకున్నట్టే చూసుకున్నారంటే మీ విషయంలో నాన్నగారు కన్నమ్మ
చాలా బాగా అన్న. తర్వాత ఇలా అప్పటికప్పుడు చూపిస్తే శంకుస్థాపన చేసే శ్మశానం ఓపెనింగ్ శ్మశానం ఓపెనింగ్ కి నాన్నగారు పిలిచారమ్మా మా ఊళ్ళోనే. పిలిస్తే నిజంగా బరియల్ గ్రౌండ్ లో మీటింగ్ మాదేనేమో అనిపించింది అమ్మా హైలైట్.
అవునండి చాలా కాలం అసలు ఇంకా ఐ మీన్ చాలా ఎమోషనల్ అయ్యారు అందరూ అక్కడ మీటింగ్ మాత్రం
చాలా. నేను వంటల దగ్గర ఉండిపోయానమ్మా, మరి భక్తులందరికీ భోజనం పెట్టుకోగలను.
అవును అవును
ఒక తుడుచుకుంటూ నీ ఇలాగే మనకి నాకు అలా తెలిసేది కదా ఏ గొడ్డు కట్టుకున్నానో చిరిగిపోయిందో లేదో కూడా తెలిసేది కదమ్మా. పరిగెత్తు చేతి తుడుచుకుంటూ వంట అయిపోయింది నాన్నగారు వచ్చేసారని తెలిసి పరిగెట్టుకుంటూ వెళ్ళి కూర్చుంటేనమ్మా వెనక్కి తిరిగి చూసారమ్మా నా వంక కళ్ళు మూసుకున్నాయినా ఒకరి ఇంట్లో కూర్చున్నారు ఇలా చూసి అమ్మ పని అయిపోయింది కదా నడు బయలుదేరదాం అన్నారా. అంటే ఊళ్ళో ఎవరు ఆడవాళ్ళు వెళ్ళకూడదని ముందు రోజు కవర్ చేస్తారు ఆయన పెట్టింది. నేను అన్నాను మా భక్తులు ఎవరు ఆగవండి మేము ఆడవాళ్ళు కాదండి అక్కడ
దేహధ్యాస ఉంటే కదా ఆడా మగ అది భేదం తెలియడానికి.
మాకు అసలు మీరు అలా కండిషన్ పెట్టద్దండి దయచేసి ఆడవాళ్ళు రావద్దని భక్తులు అందరూ వచ్చేస్తామండి ఊళ్ళో ఎవరినైనా రాలేము అన్నానమ్మా అని మొత్తం కుర్చీలు తెప్పించమ్మా శ్మశానం వేయించామ్మా. అప్పుడు నాన్నగారు వచ్చారు నిజంగా పొయ్యిలు చుట్టూ తిరిగినప్పుడు నాకు అనిపించింది మనం చచ్చిపోయినప్పుడు మనం ఎలాగే చూసుకోం కదా ఎక్కడ పెడతారన్నది.
అవును
గురువు ముందే చూపించేశారు అనిపించింది. తిరిగిన తర్వాత ఆ బరియల్ గ్రౌండ్ లో నిజంగా ఆడవాళ్ళమే హుషారు రోజు వేసేవాళ్ళు రోడ్ల మీద ఉన్నారు అంతా మొత్తం బాగా జరిగింది.
శ్మశానం మొత్తం మన 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 భక్తులే ఉన్నారా
చాలా నాగలక్ష్మి అందరు బాగా వచ్చారు భక్తులు అందరూ చాలా బాగా వచ్చారు.
అసలు మనకి అసలు ఇంకా నాన్నగారితో వెళ్ళడం అంటే అది కాశీ అయినా రామేశ్వరం అయినా లేకపోతే శ్మశానం అయినా ఇంకో చోటైనా ఇంకో చోటైనా అంటే నాన్నగారు ఎక్కడుంటే అక్కడే స్వర్గం. ఇంకా మనం అసలు మనం భూమి ఎక్కడ చూసాం.
అవునమ్మా
నాకు అదే అనిపిస్తుంది మనల్ని అసలు నేల మీద నడవనివ్వలేదు ఆయన ఒక ట్రాన్స్ లో పెట్టి జీవితం గడిపేశారు కదా అనిపిస్తుంది అంటే
గడిపిస్తారమ్మా
గడిపిస్తారమ్మా.
నాన్నగారు తర్వాత వెంటనే ఇలా ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నాము స్థలం కొనుక్కున్నాం కదా అంటే కన్నమ్మ గారు వెంటనే ఎప్పుడు కట్టుకుంటారు అంటే ఈయన మామూలుగా ఊరుకున్నారు ఎందుకు సడన్ గా ఎవరు సిద్ధాంతి కనపడితే ఇలా ఇల్లు వేసేసుకుంటాం పెంకిటిల్లు అన్నారంట. అనేసరికి వచ్చి చూసి లేదంటే డాబా అయిపోతుంది అన్నారంట సిద్ధాంతి. అని వెంటనే చూసి ఎల్లుండి శంకుస్థాపన చేసేయమన్నారంట. ఈయన వచ్చి ఇలాగ అంటున్నారు అంటే అవి దీన్ని నాన్నగారు చెప్పాలని పరిగెట్టుకుంటూ నాన్నగారి దగ్గరికి వెళ్తే నాకు చాలా సంతోషంగా ఉందమ్మా అని కొబ్బరికాయలు ఒడిపించి లోపలికి వెళ్ళి కన్నమ్మ గారికి కనపడమ్మా అన్నారు. కన్నమ్మ మాటిని అయ్యి బాబు నాకు ఎంత సంతోషం కవర్ చెప్పారమ్మా మీరు నేను మళ్ళీ నాన్నగారి దగ్గరికి వచ్చి కూర్చుని లోపల మా కన్నమ్మ గారు అయి తెలివి తక్కువ ఆవిడ ఇంటికి వెళ్ళి బోల్డ్ పని చేసుకోవాలి ఇక్కడ కూర్చుని ఉన్నారా అని మొత్తం పూజా సామాగ్రి అమ్మా అసలు కాశీ గంగ తోడు సహా సమస్తం వచ్చేసారమ్మా అక్కడ మొత్తం ఇంకా పెట్టేసి పెట్టెల్లోని సంచిలో పెట్టేసి కన్నమ్మ నాన్నగారి మటుకు 9 రూపాయలు పెడాలమ్మా ఇవి అందులో వేయండి అమ్మా అన్నారమ్మా. నాన్నగారు కొబ్బరికాయలు 2 ఇచ్చారమ్మా పట్టమని అయిపోతుందమ్మా అన్నారు. ఎంత వైభవంగా జరిగిందో రోజు ఎవరిని పిలవపోయిన తోడి మీద కనిపిస్తారు పెద్దోళ్ళు చిన్నవాళ్ళు.
అదే అదే ఇంకేముందంటే సాక్షాత్ ఈశ్వరుడే ఆశీర్వదించి షిరిడి సాయిబాబా ఇచ్చిన కాయిన్స్ ఇచ్చి ఇంకా అసలు ఇంతకన్నా ఐశ్వర్యం భూమి మీద ఎవరికి ఉంటుందండి?
పైగాని పట్టుబడ్డారు నాకేమో తీరా కన్నమ్మగారు అక్కడికి పేట మీద కూర్చున్నప్పుడు కట్టుకోమని కూడా ఇచ్చేసారా తల్లి. ఇంకా నాకు శరీరం తెలియలేదు, ఇంకా ఎవరిని పిలవాలని కూడా తెలియదు, పుట్టింటివాళ్ళు వస్తారు నాకు అయ్యేం తెలియలేదు.
ఇంకా ఈశ్వరుడే సర్వస్వం అయినప్పుడు ఇంకా పుట్టిల్లేముంది అత్తరిల్లేముందులేండి.
మధ్యలోనే నీకు ఒక మాట అప్పుడమ్మా ఆ టైంలో కొంచెం ముందు చెప్తున్నారు ఒక మాట, మాకు పరిస్థితులు కలిసి రావట్లేదని ఇంకా అందరు ఆలోచించి హైదరాబాద్ కాపురం వెళ్ళిపోమని గట్టిగా పట్టట్టారమ్మా ఇంతకంటే ముందు.
ఓకే ఓకే.
నాకు ఆపరేషన్ అవ్వకముందు వెళ్తేనే ఎందుకు అంటే ఇక్కడ పరిస్థితులు ఎలా కలిసి రావట్లేదు వెళ్ళిపోండి అంటే ఎప్పుడు ఒప్పుకోని అయినా ఈయన ఒప్పేసుకున్నారు వెళ్ళిపోదాం అని. ఆ రోజు జిన్నూరు మీటింగ్కి వెళ్తేనే 5-6 రోజుల ప్రయాణం అన్ని చేసుకోండి అని చెప్తారు అవతల వాళ్ళు ఫోన్ చేసి మామిడి తోటలు తీసుకుందాం అని. అనేసరికి ఇంతకీ ఎవరో చెప్తున్నారు నాన్నగారు మాకు ట్రాన్స్ఫర్ అయింది వెళ్తున్నాం అంటే టక్కన కూర్చుందని లేచి వెళ్ళిపోయి నాన్నగారు మేము 5-6 రోజులు వెళ్ళిపోతున్నాం అన్నాను ఎంతో చనువుగా. ఒక్కసారి నాన్నగారు ఆవిడతో ఎక్కడికి అన్నారమ్మా సడన్ గా హైదరాబాద్ లో ఎక్కడ మామిడి తోటలు తీసుకుంటున్నారు నాన్నగారు అక్కడికి వెళ్ళిపోతున్నాం అంటే ఒక్కసారి ఇలా చూసి ఎక్కడికి వెళ్తావు అన్నారు. నాన్నగారు ఇదివరకు ముందు ఆపేశారు కదా వెళ్ళొద్దని.
అవునవును అవును
అని అలా చూస్తున్నానమ్మా. చూస్తేనే నేను లెటర్ తెప్పిస్తాను కవరు ఒకసారి పెట్టి ఇది రాసి వేసేయి అన్నారు. అంటే నాన్నగారు అవతల వాళ్ళకి చాలా కోపం వచ్చేస్తుంది నాన్నగారు అన్నాను. నేను రాయమంటున్నాను కదా నేను రావట్లేదు ఒక ఉత్తరం రాసేసే ముందు అన్నారు. లెటర్ తెప్పించడానికి డబ్బులు కూడా ఇచ్చారమ్మా పక్క వాళ్ళకి. అంటే నాన్నగారు వాళ్ళు చాలా కోపపడతారు నాన్నగారు అన్నారు. నేను కావాలా నీకు వాళ్ళు కావాలా చెప్పి తెలుసుకో అన్నారు అక్కడ గదిలోని.
అయ్యో బాబోయ్
నాన్నగారు మీరే కావాలన్నాను అమ్మా వెంటనే. వాళ్ళు కోపం చూదిలేస్తారు అంతకంటే ఏం చేస్తారు నిన్ను అన్నారు.
బాగుంది ఇది సూపర్
అనేసరికి రా సరే బయటకు వచ్చాను రా బంధువులు కనబడ్డారు వెళ్ళిపోతున్నావా అంటే వెళ్ళలేదన్నారా. నిజంగా ఎన్ని తిట్టారు ఉషా మామూలుగా తిట్టలేదు ఇంకా.
అదేలేండి ఇంకా మానవ మానాలు దాటాలన్నారు కదా సో ఆయన ఉండగా దాటించేశారులేండి.
నువ్వు అసలు మనిషి పుట్టు పట్టలేదు అని తిట్టేశారు తెగ తిట్టేశారు ఇంకా అసలు ఎప్పుడు నేను పట్టించుకోన్నారా అందరూ మనం లోపల ఇప్పుడు వదిలేసుకున్నాం కదా మనం లోపల ఇప్పుడు వదిలేసుకున్నాం.
అదేలేండి అదే అంటే ఎంత ఇమ్మెన్స్ వర్క్ అండి నమ్ముకున్నోడి. అసలు ఇంకా ఈ మాట నమ్ముకున్నోడిది సొమ్ము అదే అదే ఆస్తి అంటే అదే అసలైన ఆస్తి. ఏముంది చనిపోతే ఇక్కడ ఆస్తులు ఇక్కడ పోతాయి ఈ ఆస్తి అసలు ఎవరు ఎవరు ఎవరికి దక్కుతుంది?
మర్చిపోయిన మాట అంటే ఉషా మాట చెప్పనమ్మా కొంచెం ఎందుకంటే ముందు ఒకసారి ఇల్లు అరిగి మీద కూర్చున్నారమ్మా పిల్లలు ఇంకా చిన్నపిల్లలు అప్పుడే బాగా కూర్చుంటే నీ ఆస్తి ఏంటమ్మా అన్నారు. నేను మాట్లాడలేదు. అరుణాచలేశ్వరుడే నీ ఆస్తి అమ్మా అన్నారు. నా ఊరుకున్నారు మళ్ళీ వెళ్ళినప్పుడు అన్నారు నీకు జ్ఞానం వస్తుంది రాదు అని చెప్పమంటావా నీకు జ్ఞానం వస్తుందని నేను ఏమైనా దస్తావేజులు నీకు రాసమ్మంటావా అని అడిగారమ్మా. నమ్మవా నువ్వు అన్నారమ్మా నాకు ఏంటో అర్థం లేదు నేను అడగలేదు అక్కడ జ్ఞానం ఇమ్మని తెలుస్తుంది
అంటే వీళ్ళనామా రాసేస్తున్నాను అన్నారా
నీకు దస్తావేజులు రాసమ్మంటావా అన్నారమ్మ. ఒకసారి పడిపోయిన రోజు చాలా భయం ఇస్తుందమ్మా.
అదే అదే అదే
అంటే ఇప్పటికైనా అందరికి అదేనమ్మా.
అంతే కదా అంటే అదే నా ఆస్తిలో మీరు వాటాదారులు అన్నదానికి ఇంకా ఇంకింతకన్నా ఐ మీన్ అంటే ప్రతి అడుగులోని హామీ ప్రతి అడుగులో హామీ.
అవునమ్మా అవునమ్మా. శంకుస్థాపన అయిపోయిందమ్మా ఇల్లు కట్టడం మొదలైపోయింది వెంటనే గృహప్రవేశం ఇంకా మళ్ళీ ఇల్లు ఉండగానే అది ముహూర్తం వచ్చేసింది. పరిగెత్తుకుని నాన్నగారి దగ్గరికి వెళ్ళి నాన్నగారు ఇల్లుండే అంటున్నారు నాన్నగారు అంటే అయ్యో అలాగమ్మా అప్పుడేనా అని నేను తణుకు హాస్పిటల్లో ఓపెనింగ్ అంటమ్మా పిలిచారు పేపర్లో వేయించారు చీరాలైతేనే వచ్చేద్దామ్మా అన్నారు. అయ్యో ఇదేంటి నాన్నగారు ఇల్లు పూర్తవ్వలేదు అది వద్దు నాన్నగారు అన్నాను. అంటేనే అన్నారు సరేనమ్మా అయితేనని రెండు కొబ్బరికాయలు ఒలిపించేసి చేతిలో పెట్టి సరిగ్గా టైంకి కొట్టేయమన్నారు అమ్మాయి.
ఓకే
కొట్టేయమంటే ఈ లోపల కన్నమ్మ గారికి పురమాయించేసినట్టున్నారు. కన్నమ్మ గారి లోపల అన్ని పూజ కడి అన్ని ఇంకా నేనేం చేసుకోలేదు ఎప్పుడు పూజ కడి
మొత్తం కన్నం సర్ది
మొత్తం కవర్ల సంచిలో స్వీట్లు కూడా పెట్టించేసారు చుట్టాలందరికీ. వచ్చేసామమ్మా సరిగ్గా గృహప్రవేశం టైం అయిపోయిందమ్మా ఉషా బంధువులు కొంచెం మందిని పిలుచుకున్నాం ఆయన దగ్గర వాళ్ళని ఏదో కొంచెం మందిని అలాగా పెద్ద ఫ్యామిలీ కదా కొంచెం మందిని బాగా పిలుచుకున్న తర్వాత అందరూ వచ్చేసారు. టైం సత్యనారాధన కూడా చేసుకోవాలన్నారు ఏదో చెప్పారు. నేను రెడీ అయ్యానమ్మా పొద్దున్న రెడీ అయ్యేసరికి నా శివగబాబు వచ్చి రెడీ బయలుదేరుతున్నావా అన్నారు. ఇదేంటి బ్రహ్మ కాలేదని మొత్తం క్యారంటైన్ లో ఉంచున్నారమ్మా చుట్టాలందరూనే. ఉంచుంటే లేదు బ్రహ్మలకి దెబ్బ తగిలిందంట, ఈయన ఇంకో తొడ వరమాయించుకున్నారు ఇంకో దాన్ని రారు అన్నారు. అందరూ అన్నారు మానేయండి వాళ్ళు బ్రహ్మలు లేకుండా వెళ్ళకూడదు అక్కడ పూజ అవ్వకుండానే వచ్చేస్తానంటే ఊళ్ళో మగ్గోరు పెద్ద పెద్ద నరసింహ తమ్ముడు అందరూ వచ్చి తరమ వాకట్లో ఉంచున్నారు. ఇద్దరి మధ్యన ఘర్షణ ఉంటున్నారు వాళ్ళందరూ.
అదేలేండి అదేలేండి
నేనేమనలేదు ఆయన్ని అలాగా అన్నాను. అంతే చుట్టాలు రకరకాలుగా మాట్లాడుతున్నారు కదా అక్కడ.
అవును
ఈయన కొంచెం అనిపించి నువ్వు వస్తావా రావా, నీకు నాన్నగారు కావాలి అంటే నా కూడారా లేదు బ్రేమలే కావాలి గృహప్రవేశం అంటే దీన్ని మొత్తం ఆపెత్తా నేను ఇంకెప్పుడు జిన్నూరు పంపనన్నారు.
ఓ సూపర్ గురువు గారే అనిపించారు.
అనేసరికి అగో నేను వచ్చేస్తాను నాకు జిన్నూరు కావాలి నాన్నగారు కావాలి వీళ్ళందరూ భయపడిపోతున్నారు అందరు అక్కడ ఏదో అయిపోతుందని.
ఆహా అంకుల్ ఆ మాట అనడం కూడా చాలా ఆశ్చర్యం.
అది నాన్నగారే అనిపించారేమో అనిపించిన
తర్వాత కేవలం నాన్నగారే అనిపించారు.
భగవాన్ ఫోటో వచ్చింది నాన్నగారి ఫోటో పట్టుకుని వెళ్ళిపోయామమ్మా లోపలికి. ఇంకా అసలు ఇంకేం లేవు బ్రాహ్మణ లేదు ఏం లేరు, నాన్నగారు రెండు కొబ్బరికాయలు ఇస్తే ఇద్దరు కొబ్బరికాయలు కొట్టిస్తామమ్మా అయిపోయింది. అది అయిపోయాక నాన్నగారు ఇంటికి మూడో రోజు వస్తే అన్నారు. అమ్మ గృహప్రవేశం బాగా జరిగిందా అంటే నాన్నగారు బ్రాహ్మలో రాలేదు నాన్నగారు మీ పిమ్మల్ని కలుసుకోమన్నారు వచ్చేస్తాం అంటే ఏంటమ్మని ధైర్యం అంతలా చేస్తావు అన్నారు ఒకసారి. అంటే ఇంకా నేను ఇంకేమనలేక ఏమో నాన్నగారు మీరు ఉన్నారు కదా నాకు ఆ బ్రాహ్మలం అంతలేండి నాన్నగారు అంటే నవ్వుకుని అమ్మ కళ్ళు మూసుకున్న అలాగ 5 నిమిషాలు భూలక్ష్మి వచ్చిందమ్మా అన్నారు. అవును నాన్నగారు ఆవును తిప్పారు ఆవు ఇల్లు తిరిగేసింది అంటే భోజనాలు అంటే ఎవరు వస్తే వాళ్ళకి పెట్టిస్తాం నాన్నగారు భోజనాలు అవేళ చెప్పినట్టు అయిపోయింది నాన్నగారు అన్ని శ్వాసానికి చాలా ఆశ్చర్యం వేస్తుందమ్మా నాకు అన్నారు మహిష ఒకసారి.
బ్యూటిఫుల్ అండి బ్యూటిఫుల్.
వెంటనే వచ్చేస్తాను నేను 4 రోజుల్లో వచ్చేస్తానమ్మా అన్నారు ఉష. తెలియదు నాన్నగారు ఇల్లు అవ్వలేదు అన్నాను. కొద్దిగా టైం పట్టింది. తర్వాత రామకృష్ణుడు పుట్టినరోజు అంటే ఆ రోజు నాకు తెలియదు నాన్నగారు వస్తానని చెప్పి పాలు పెట్టి వచ్చేసారమ్మా. చేసి ఇల్లంతా చూసారు. ఇంకా ప్లాస్టింగ్ గా కొంచెం వెనకాల అది ఉండిపోయింది అని చూసి మొత్తం మన ఇంటి కాడ వేళ మన భక్తులు ఉన్నారు చక్కగానే పాద పూజ చేయించుకున్నారమ్మా. ఇల్లు ఎవరిది రాజేశ్వరి అన్నారు. 9 రూపాయలు వేసి ఇల్లు అయిపోతుందన్నాయి ఆయనే కదా.
అవును అవును
చదువుప్పుడు కూడా ఏం కావాలమ్మా అంటే మీ దయ ఉంటే అప్పులోళ్లలో మీరు ఇప్పించండి నాన్నగారు అన్నాను ఉష ఒకసారి.
అయ్యి బాబోయ్
చూడు ఫీజు కట్టాలి అంటే వాళ్లే పంటలు ఇచ్చేస్తారు పట్టుకొచ్చి మగోరు అమ్మా ఏం చేతికి బాబా పట్టుకెళ్ళు అన్నయ్య పట్టుకెళ్ళి తమ్ముడు పట్టుకెళ్ళని వాళ్లే అప్పు పట్టుకొచ్చి ఇచ్చేసేవారు ఉష. 50,000 అయినా 40,000 అయినా ఇప్పుడు కూడా పంటలు ఇచ్చేయటం. అలా అంటే ఇప్పుడు పంటలు కూడా బాగున్నాయమ్మా ఈ పట్టు. అప్పుడు
అదేలేండి
అయిపోయిన తర్వాత నాన్నగారు మీ ఇల్లే అన్నారమ్మా సడన్ గా నువ్వు చెప్పింది అన్నారు అని చక్కగా భోజనం చేశారమ్మా. నాన్నగారు వెళ్ళారు మళ్ళీ శ్రీరామనామ కోసారి వచ్చారు.
ఇంటి పేరు కూడా ఆయనే పెట్టమన్నారు కదా.
ఆ ఇంటికి అప్పుడు ప్లాస్టింగ్ అవుతుందమ్మా వద్దాం మీ ఇంటికి పేరు పెట్టారా అని అడిగారు అమ్మ ఉషా. అంటేనే నాన్నగారు మాకు అలా ఒప్పుకోరు ఇంట్లో నీకు పేర్లు పెట్టుకోని నాన్నగారు మేము వెళ్ళకన్నానమ్మా తెలియక.
నిజమే కదా పెట్టుకోం కదా
పెట్టుకో అంటే అదేంటి పెట్టుకోరా పెట్టుకోరా అని అడిగారు. ఇంటికి వెళ్ళక నాన్నగారు ఇలా అన్నారు అంటే నీకు మధ్యలేదేంటి ఆయన అన్నారు నువ్వు పెడతావా అని ఆయన మీద కోపడిపోయారు. అది సరిగ్గా మనుషులు వచ్చాయకనమ్మా 4 రోజులకి నాన్నగారు పేరు అడిగారన్నావు కదా ప్లాస్టింగ్ అయిపోతుంది ఒకసారి నాన్నగారిని అడిగిరా అన్నారు.
ఆయనే మళ్ళీ
పంపించారు నాన్నగారు మీరు కూర్చుంటే నాన్నగారు ఇలా పేరు పెడతానన్నారు కదా మీరు అంటే ఒప్పుకున్నారమ్మా అన్నారు. ఒప్పుకున్నారు నాన్నగారు అంటే అమ్మ 10 పేర్లు రాశారు పెన్ పుచ్చుకుని పేపర్ మీద.
ఓకే
సెలెక్ట్ చేయని ఏది సెలెక్ట్ చేయని అక్కడ మన భక్తులు ఎవరో ఉంటేని ఏది బాగుంటుంది అని నాన్న విలాస్ అని అబ్బాయి కాఫీ హోటల్ పెట్టుకుంటారమ్మ ఇలా విలాస్ పేరు బాగోలేదమ్మా. అప్పుడు ఆఖరి శ్రీనామనిలయం బాగుందమ్మా అన్నారు. బాగుంది నాన్నగారు మీరు ఏది పెట్టినా పర్లేదు అంటే నేను వచ్చి దగ్గర ఉండి రాయించుకుంటాను ఒకవేళ వాళ్ళు పెట్టకపోతే అన్నారు. ఋషం మొన్నటి పెట్టకపోతే మొన్నటి పెట్టేశారు అనుకోమ్మ అలా నాన్నగారు దయతోటమ్మా 4-3 సార్లు వచ్చారమ్మ కొత్త ఇంటికి కూడా.
పాతింట్లో మీకు ఆల్మోస్ట్ పావులు మీద పడిపోయే స్టేజ్ లో ఉండేది కదా మీ ఇల్లు.
అమ్మ అట్లు మరి ఆ స్థానం అట్లదేనమ్మా.
అదే అంటే పావులు తిరుగుతున్న ప్లేస్ అది.
అవునమ్మా అవునమ్మా అప్పుడు ఒకసారి నాన్నగారమ్మ చించినాడు మీటింగ్ లో నేను ఏదో ఊరెళ్ళి వచ్చాను, ఎవరో పోయారని వస్తా ఉంటే మీటింగ్ అయిపోతుందని వెళ్తే పిలిచారమ్మ. అయిపోయాక పిలిచి ఫోన్ చేతిగానని, రాజేశ్వరి మీ ఇంట్లో పాములు వస్తున్నాయా అని అడిగారమ్మ. ఆ రోజు వాటిలో తిరుగుతూ ఉంటాయి నాన్నగారు అంటే ఏమి అనవామంటే ఏమి అనవో అంటే, అప్పుడు అన్నారమ్మ ఎప్పుడన్నా కాలు తగిలినా కానీ కంగారు పడకో, చల్లగా ఉంటుంది మెత్తగా ఉంటుంది అని చెప్పారమ్మ నాన్నగారు. అన్న 5 రోజులు అదే క్రియేట్ చేస్తారు.
ఓ తగిలింది
అయ్యబాబోయ్, దాని మీద అడిగేసేసాను రా నాన్నగారు మీటింగ్ నుంచి ఇంటికి వెళ్ళి.
అయ్యబాబోయ్
ఇక్కడగా ఉంది, పైన టవల్ ఆరేసారని గబగబా చిట్టు కడికి వెళ్ళి తీస్తున్నారమ్మా, కింద పడుకుని కొన్ని అడుగు దాని మీద పడిపోయింది రా పుల్లు కను.
మరి
మైండ్ ఆగిపోయింది నాకు,
మరి కరవలేదు తిరగలేదు
ఏం తెలియలేదు ఇంకా. ఏం చేసి ఉంటదమ్మా, చేసి ఉంటే అప్పుడు చేస్తే ఏదో అయిపోదు నువ్వు.
అదేలేండి అదేలేండి, మెల్లగా
తీసమ్మా. ఒకసారి మైండ్ అలా ఆగిపోయి వెనక్కి 2 అడుగులేసి నుంచి ఉంటేనమ్మా చాలా పెద్దదేమో స్లోగా పాగటం వినిపించిందమ్మా ఆకులు మించి.
ఓ
ఎంత చల్లగా ఉందంటే మన ఐస్ చేతిలో పెట్టుకున్నాం చల్లగా ఉందమ్మా పాము.
అయ్యబాబోయ్
మెత్తదనం అంటే నిజంగా అసలు అది మామూలు కాదమ్మా, అసలు ఎప్పుడు నీ అసలు జీవితంలో నేను అది అలాంటి మెత్తదనం చేతితో ముట్టుకోలేదు కూడా అసలు. ముందే నన్ను హెచ్చరించినట్టు అయిపోయిందమ్మా అది అలాగా.
ముందే చెప్పుంచారు,
ముందే చెప్పుంచారమ్మా. ఎలా
మెల్లగా మెల్లగా కాలు తీసుకున్నారు,
మెల్లగా తీసేసుకున్నానమ్మా.
అది
అయిపోయింది మా బాబులకు కూడానమ్మా. హాస్టల్ లో సీట్ కావాలంటే పాపం జయ పరిగెట్టుకుంటే వెళ్ళి హాస్టల్ లో ఇప్పించేవారమ్మా, నాన్నగారు సంతకం పెట్టేవారు. అప్పుడప్పుడు వెళ్ళి పిల్లల్ని చూసి వచ్చేవారమ్మా, నాకు మట్టుగా విశ్వాసం బాగుందమ్మా. వచ్చేవారు బాబు డిగ్రీ చదువుతున్నారు
అలా నాన్నగారు జయించి చాలా చోట్ల తిప్పేవారు ఈ భక్తులు చూసుకోవడానికి.
అవునమ్మా అవును అవునమ్మా. అప్పుడు మా బాబునమ్మ పట్ట మీద కొట్టి మీ తాతయ్య నీకు పోస్ట్ అయినారా అని అడిగారు. మేము వెళ్ళాం నాన్నగారు ఆయన దగ్గరికి అన్నాడు సడన్ గా. అంటే అది ఎందుకు ఇల్లు అడగాలని తెలియదా నాన్నగారు, మేము ఉన్నట్టు చదువుకుంటున్నాం కదా అని అడిగాడు.
అదే అదే
అనేసరికి మీ తాతయ్య చేసే పన్నే చేసి పెడతానమ్మా అన్నారు పొట్ట మీద కొట్టి. అప్పుడు వెంటనే డిగ్రీ అవుతూ ఉండగానే ఊళ్ళో ఏమో యూత్ లో 17 ఏళ్ళు వచ్చేసి యూత్ లోకి లాగేస్తా ఉంటే కాదని గొడవ పెట్టేసి హైదరాబాద్ నాన్నగారు అడిగారు కదమ్మా మీ అందరినీ అప్పుడు బాబును పంపించమ్మా అని అడిగారు నన్ను. జయ్యా నాగలక్ష్మి నిన్ను అందరినీ చెప్పారంటే మాకు తెలియదు, బాబుని ఫీజు కడతా ఉంటే మాకు అవసరం లేదు నాన్నగారు ఫీజు చదువుకోగలమన్నాడు.
అవును అవును అవును
రెండు తీసుకెళ్ళారు కదా వేళ.
అవును 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 అవును
వెళ్ళి పాపం ఇంద్రాంటి గారిలో 3 రోజుల నుంచి హాస్టల్ లో పెట్టి వాడు సీఏ చదువుతానంటే వద్దని చెప్పి అప్పుడు నేను అన్నాను నిన్న నాన్నగారికి అప్ చెప్పేస్తే నాకు ఇంకా సంబంధం లేదు సంబంధం అని చెప్పానమ్మా. నాన్నగారిని అడగమంటే వద్దు ఎంబీఏ చేసేయమను అడిగి బోళ్ళు జీతం రావాలి, నేనే తాతగారిని అన్న అవ్వారమ్మా అనేసరికి అప్పుడు చాలా బాగా చూసుకునేవారమ్మా నాన్నగారు అందరినీ ఫ్యామిలీని అన్నమాట నిలబెట్టుకున్నారమ్మా అన్ని విధాలా కూడా మా కుటుంబానికి ఆయనే ఆదర్శం అయ్యారు.
అయిపోయింది
పిల్లల పెళ్ళిళ్ళు ఇంకా నాదేం బాధ్యత లేదు, నేను అలా పనిముట్టుగా నుంచి చోట్ల అంతా ఇంకా నాన్నగారే పురమాయించేసేవారమ్మా ఇంక కబురు చేసి బస్సులు మాట్లాడమని ఇంత ఖర్చు పెట్టండి మీకు ఎంత అయిందని ఇల్లు తీరిదాకా ఉషా ఇంకా నాన్నగారు నిద్రపోయినట్టు కనిపించేవారు కదా అమ్మా, అప్పు తీరిందా వడ్డీ కట్టారా ఇంకెన్ని లక్షలు ఉంది ఇంకే ఇదేనమ్మా చెప్పేసేవారు. ఈ సంవత్సరం మీకు 2 లక్షలు తీరుతుంది, మళ్ళీ పంటలో మీకు 3 లక్షలు తీరుతుంది, మళ్ళీ పంటలో మీకు తీరుతుంది ముందు ఖచ్చితంగా చెప్పేసేవారు అమ్మా ఉషా.
అయ్యో అదేలేండి ఇంకా ప్రతిదీ ముందే తెలియచేయడం, ప్రతిదీ ముందు చెప్పి తర్వాత మీకు జరగడం
అమ్మా టైం అయిపోయింది.
అలా చూసుకుంటే మన జీవితం ఆయన జీవించారు మనకు చెబుతూ
బాగానమ్మా బాగా.
అంటే అంటే భక్తులకి భగవంతుడికి తాదాప్యం అది ఇంకా.
అవునమ్మా అప్పుడు చిన్న బాబు పెద్ద బాబు పెళ్ళైన వెంటనేనమ్మా నేను జిన్నూరు వెళ్ళానమ్మా. జిన్నూరు వెళ్తే నాన్నగారు పిలిచి మీ ఇంటి పేరు ఏంటమ్మా అని అడిగారు. మీ కుటుంబం ఏంటి అని అడిగితే నేను మాట్లాడలేదు, 4-5 భక్తులు ఉన్నామా విజయదశమి రోజు వెంటనే నాన్నగారు అన్నారు చెప్పవా అమ్మా అన్నారు. చెప్పాను చెబితే మిమ్మల్ని రమణ ఫ్యామిలీలో వేసేస్తున్నారమ్మా ఈ వేళ అన్నారు. పెట్టాను మరి మీ కుటుంబ సభ్యులు అందరూ అని అంటే నాన్నగారు ఎప్పుడో మనసులో చదివేసాను నాన్నగారు అన్నాను. భౌతికంగా తిరుగుతాము, మనసులో వదిలేసుకున్నాను నాన్నగారు అని చెప్పబోడని మళ్ళీ రమణ అది అందరికీ జరిగే పని అమ్మా అన్నారు నాన్నగారు.
అది కరెక్ట్ బాగా చెప్పారు.
అప్పుడు వెంటనే అన్నారు మా నాన్నగారు మిమ్మల్ని రమణా ఫ్యామిలీ వేసేసానమ్మా ఈ రోజు నుంచి మీకు ఇంకా రమణా ఫ్యామిలీ అమ్మా మీరు అన్నారు అని. ఒకసారి అందరు కదమ్మా అలా అంటూనే ఉండేవారు ఎప్పుడు
ఏదన్నా ఒకటి మొదలు పెట్టారంటే నెలలు నెలలు తలపెడతారు.
పేదల దేవుడు అన్నది ఎప్పుడంటేనమ్మా ఒకసారి నాన్నగారు భీమవరం వరం గారి ఇంట్లో ఉన్నామమ్మా ఉంటే ఎందుకు ఆ రోజు నేను అదే మాకు కొంచెం ఆటంకం వస్తే ఊరు వెళ్ళాము. ఊరు వెళ్ళి వచ్చేసరికి వాళ్ళు అక్కడ స్నానాలు చేసిరండి ముందు మీ ఊళ్ళో మైలు పట్టారు కదా అన్నారు నన్ను. ఇద్దరం ఇంటికి వచ్చామా స్నానం చేసేసరికి అంకుల్ అన్నారు ఇంట్లో అందుకు అలా కూర్చుని ఉంటావు నాన్నగారి దగ్గరికి వెళ్ళొచ్చు కదా అన్నారు ఆయన. వెళ్తే బాగోదేమో అంటే అదేంటి నువ్వు ఇంకా ఇలా చూడుతూ ఉంటే నువ్వు ఇంకా ఎదరికేం వెళ్తావు అన్నారు అని సరే ఆయన అన్నారు. నాకు తెలియదు ఆ విషయం అనేసరికమ్మా సరే అని పర్స్ పట్టుకుని భీమవరం ఉన్నారని తెలిసి భీమవరం వెళ్ళానమ్మా. వెళ్తే నీ తెల్లారి శివరాత్రి మనసు అందరి చుట్టూ భక్తులు ఉన్నారు. నేను లేటుకు వెళ్ళిన తర్వాత అమ్మ మీ ఊళ్ళో మీటింగ్ పెట్టి నరసింహరావు గారు పోయారు కదా అని అడుగుతూ పిలిచి అలా మొహంలో మొహం పెట్టి చూసి బహుశా అన్నారమ్మా రాజేశ్వరి నా గురించి నువ్వేమనుకుంటున్నావమ్మా అని అడిగారమ్మా. అంటే నాన్నగారు రమణ భాస్కర చాలా మంది చదువుతున్నారు మీ దగ్గరికి చాలా మంది భక్తులు వచ్చారు నాన్నగారు పొలమూరు తీసుకొచ్చేదాన్ని ఎందుకు అంటే అందరూ ఏ గురువు దగ్గరికన్నా వెళ్తే దక్షిణలు ఇవ్వాలి అది అందరికి అనుభవమే అప్పుడు ఇలా మేము ఇవ్వలేము మేము రాలేము అన్నారు వాళ్ళు. అంటే నేను అన్నాను మీరు ఏమి తేవక్కర్లేదు పండు కూడా తేవక్కర్లేదమ్మా మీరు చక్కగా మంత్రం పుచ్చుని వెళ్ళి ఇంటికి చెప్పించుకుని అన్నాను
అమ్మా.
అలా చాలా మందిని తీసుకొచ్చేదాన్ని నాన్నగారి దగ్గరికి. అప్పుడు నాన్నగారు రమణ భాస్కర చదువుతున్నారు నాన్నగారు డే టు డేలో ఎలా జీవించాలో మీరు ఎల్కేజీ కాంచి నేర్పిస్తున్నారు కదా నాన్నగారు మాకు అందరికీ అన్నానమ్మా చాలా బాగా చెప్పేవమ్మా అన్నారు అన్నా. కానీ అప్పుడు మరి ఎందుకు అన్నారో నాకు తెలియదు ఉషా మన పద్మావతి ఉన్నారు అయితే అక్కడ మొహం చూసి అన్నారు అసలు నా గురించి నీ ఉద్దేశం ఏంటమ్మా అన్నారు నాన్నగారు. నేను అందరికి పేదల దేవుడనే చెప్తాను నాన్నగారు అన్నానమ్మా. ఇంకా నాన్నగారమ్మ ఏంటమ్మా అన్నారు అడిగి మళ్ళీ మొహం చూసి అప్పుడు నన్ను కొంచెం ఎదురుకు రమ్మని కుడి చేతితో ఎడం చేయి చూపిస్తూ ఉషా చేయి చూపిస్తూ ఈ భూమి మీదకి శరీరం వచ్చినందుకమ్మా ఒక్క మాట చాలమ్మా నాకు అన్నారు అమ్మ ఉషా.
అబ్బా అబ్బా అబ్బా
చుట్టూ నీ భక్తులు ఉన్నారు చిక్కడపల్లి భక్తులు అయ్యి అందులో చాలా మంది ఉన్నారమ్మా. ఇంకా మళ్ళీ అన్నారు మా నాన్నగారు రెండు మూడు సార్లు అంటారు కదమ్మా మాట.
అవును
ఇప్పుడు అన్నారు నీ నోటంట ఈశ్వరుడు నాకు ఇలా అనిపించాడమ్మా ఈవేళ నువ్వు కాదమ్మా నీ లోపల ఉన్న ఈశ్వరుడు అమ్మా అన్నారమ్మా. రేపు పొద్దుటే నువ్వు నాకు పళ్ళు తెస్తా అప్పుడు పళ్ళు పట్టుకెళ్ళి రేపు పొద్దున్న వెళ్ళకూడదని పళ్ళు ఇవ్వాలి నువ్వు అన్నారు. ఇంకా అలాగే వెళ్ళానమ్మా వెళ్ళి పళ్ళు ఇచ్చాననుకో అసలు ఆ మాటకి ప్రేమకి చెప్తున్నానమ్మా ఉషా.
ఆయన ప్రేమ అంటే ఆయన దయ అంటే పువర్ పీపుల్ పట్ల ఆయనకున్న కంపాషను అంటే అక్కడ అంటే పావర్టీ అనేది అది భౌతికం అనుకోండి అంటే అయినా కూడా అంటే అంటే పేదరికాన్ని ఎంత ఎంబ్రేస్ చేసుకున్నారు ఆయన ఎంబ్రేస్
చేసుకున్నారు. అందరికి తండ్రిలా వచ్చారు నేను గురువులా రాలేదు కదమ్మా.
తండ్రిలా వచ్చారు అండ్ ఎక్కడ అసలు ఎక్కడ రవ్వంత వ్యత్యాసం ఒక భక్తులకి ఇంకో భక్తులకి చూపించలేదు అంటే ఆయన అంటే తల్లిదండ్రులకి పిల్లల పట్ల ఏమన్నా వ్యత్యాసం కనిపిస్తుందేమో కానీ అంటే సృష్టికి భగవంతుడు కదా ఐ మీన్ అంటే యూనివర్స్ కి ఫాదర్ కదా అసలు ఎక్కడ ఎవరికి ఈ విశ్వమంతా కూడా వాళ్ళని ఎక్కువ ప్రేమిస్తున్నారనే ఫీలింగ్ రాకుండా ఎవరికి వాళ్ళకే నా సొంతం అనిపించేలాగనమాట.
వచ్చాం కదమ్మా అందరం పడవలో ప్రయాణాలు అయినా అయినాయి కదమ్మా.
అవునవును ఆ ఫోటోలు కూడా చాలా బాగుంటాయా.
ఇప్పుడు ఇంటికి వచ్చేసిన తర్వాత ఎందుకో పిలిచి మోడర్న్ వద్దా అన్నారమ్మా. ఒక రోజు రెండు మూడు రోజులు ఇన్నాక ఇదే నాన్నగారు ఒక్క గుణం మాకు లేదు మీరు మోడర్న్ వద్దా అని పిలుస్తున్నారేంటి అన్నానమ్మా. తర్వాత అన్నారు మీ అందరికీ వాసనాక్షయం చేయాలని పెట్టుకున్నానమ్మా నేను మోక్షం ఏమనమ్మా వాసనాక్షయమే చేసేస్తానమ్మా అన్నారు.
ఓ అంటే అదే భలే చమత్కారంగా చేసేవారు మోడర్న్ బుద్ధ ఆయన అన్నట్టుగా చెప్పి ఇంక ఇలా కాదు మీకు వాసన క్షయం చేస్తానని చెప్తూ వచ్చారా.
వాసన అందరికి, ఇంకా అందరికి వాసన క్షయం చేయటానికి అమ్మా అన్నారమ్మా.
అదే అదే
అసలు ఎందుకంటే అటువంటి గురువు మనకి ఎక్కడ కనిపించరు కదమ్మా.
అంతే అండి, అంతే అంతే.
అమ్మ టైం అయిపోయిందంటరా?
పర్వాలేదు, ఇంకొక 10 నిమిషాలు ఇంకా ఎక్కువ ఉందా అంటే, ఎక్కువ ఉంటే పోనీ ఇంకొక సెషన్ చేద్దాము. ఒక 10 నిమిషాలు అవుతుందంటే పోనీ ఒక 5 మినిట్స్ ముగించండి అయితే.
శుద్ధజ్ఞాని గురువు అయితేనంటమ్మా ఆ వైభవం అసలు భూమి మీద వేరుగా ఉంటుందన్నారమ్మా. ఒకసారి కల్మషాన్ని ప్రేమతో కడిగేస్తానన్నారమ్మా ఒకసారి. ఇది ఒక రెండు మాటలు చెప్పేనమ్మా తొందర తొందరగా. సుమృక్షం మీటింగ్కి వెళ్ళామమ్మా, వెళ్ళేసరికి అక్కడ పూర్తిగా డెవలప్ అవ్వలేదు, తడిసిపోతున్నారు భక్తులు అందరూ, పరిగెత్తుకుంటూ వస్తున్నారు. వస్తా ఉంటే నాన్నగారు కూడా వర్షంలో వచ్చేసారు, ఇంతకు ముందు వచ్చేసారు, ఆ రోజు బాగా వర్షం అనమ్మా. వచ్చేసరికి మేము తడుచుకుంటూ పరిగెట్టుకుంటూ వెళ్తున్నాను, వెళ్ళేసరికి నాన్నగారు వచ్చేప్పుడు కిందే కూర్చునేవారు అమ్మా, నాన్నగారు కుర్చీలో కూర్చునేవారు కాదు, స్టేజ్ మీద కూర్చుంటే ఎదురు వచ్చి కూర్చున్నారమ్మా, తడిసిపోతున్నారు. అందరం దగ్గరికి వెళ్ళి ఉంచుంటాం కదమ్మా వెళ్ళిపల్లి చూడడానికి, అది అమ్మా అమ్మా తడిసిపోయారా అని అడిగి, మీరు ఎన్ని బాధలు పడి పరిగెట్టుకుంటా వస్తున్నారమ్మా అన్నారు. అప్పుడు ఒక్క మాట అన్నారమ్మా, దయతో అందరం ఇంకా చూస్తానే అమ్మా, మీకు పుట్టింటి వాళ్ళు డబ్బులు ఇచ్చినా, భర్త ఇచ్చినా, పిల్లలు ఇచ్చినా, ఎవరిచ్చినా డబ్బులన్నీ మీటింగ్లకే ఖర్చు పెడుతున్నారమ్మా భక్తులు. బట్టలు కొనుక్కోరు, గాజులు లేవు, బొట్టు లేవు, ఇంకా మీకు దేహవాసన ఎంత కరిగిపోతుందో మీకు తెలియట్లేదమ్మా, ఈ విధంగా మీకు దేహవాసన తీసేస్తున్నాడమ్మా అన్నారమ్మా.
అద్భుతం
అని మాట అన్నారమ్మా. ఏమనంటే మీకు లోకవాసన కూడా ఎలా తీస్తున్నాడంటేనమ్మా, మీ వీధికి బస్ స్టాండ్కి ఎంతమంది ఉంటారు, అందరూ రోజు మిమ్మల్ని తిట్టుకుంటా ఉంటారమ్మా. ఇంకా ఉంటారు, ఇంక ఇంట్లో వాళ్ళు కరెక్ట్ తప్పదు ఇంకా, అది బంధువులు కూడా మిమ్మల్ని అంటూ ఉంటారమ్మా. ఎందుకు అంటున్నా అనిపిస్తున్నాడంటేనమ్మా, మీరు ఇంకెప్పుడు వాళ్ళు జోలికి వెళ్ళకండి అనమ్మా, మీకు ఇంక లోకవాసన కూడా తీసేస్తున్నాడమ్మా అన్నారు.
మనకి శాస్త్రం ఎలాగూ లేదు, లోకము దేహం ఏడ్చింది కదా, రెండు అలా పొడగొట్టారనమాట.
పొడగొట్టేస్తున్నామమ్మా, మీకు తెలియకుండా మీరు పరమ పవిత్రులు అయిపోతున్నారమ్మా అన్నారమ్మా రోజు.
బ్యూటిఫుల్ అండి, బ్యూటిఫుల్.
ఇంకా లాస్ట్ లో ఒక మాట అమ్మా, ఎలా అంటే నాన్నగారు ఒక మాట అన్నారు, ఏమనంటే ఇప్పుడు మనం వచ్చేస్తున్నాం, మన అడ్రస్ ఏంటి, కేర్ ఆఫ్ అడ్రస్, నాన్నగారు అరుణాచలం.
అవును,
ఇక్కడ దొరకమే ఎవరికి. అప్పుడు మనల్ని అంటమ్మా విరోధంతో కూడా ఎంతో మంది తలపెట్టేస్తున్నారంట మహుషా.
మా అయితే ఆ ధ్యాస మనకు లేదులేండి.
అలా తలపెడుతున్నారంట అరుణాచలం నాన్నగారిని. అప్పుడు ఎలాగంటే ఊళ్ళో వాళ్ళు సరే, చుట్టాలు సరే సరే, స్నేహితులు బంధువులు విరోధులు కాకుండా దారి పొడికి ఉన్న వాళ్ళు అందరూ నాన్నగారి దగ్గరికి వెళ్తున్నారు, అరుణాచలం వెళ్తున్నారు అని తలపెట్టుకుంటూనే ఉంటారంట మనల్ని. వాళ్ళకంట ఈ అరుణాచలేశ్వరుడు పేరు తలపని పట్టిలాగి మన సంగతి తెలియదు కదా పాపం, వాళ్ళందరూ కూడా పవిత్రులు అయిపోతున్నారంట మహుషా.
ఓహో, అంటే వీళ్ళందరూ వెళ్ళిపోతున్నారని వాళ్ళు విమర్శిస్తూ ఉన్న వాళ్ళు పవిత్రులు అయిపోతున్నారా పేరు తల పెట్టుకుని?
పెట్టుకునింటమ్మా.
సూపర్ అండి.
మామూలుగా ఎవరైనా జ్ఞానం పొందితే 7 తరాలు 9 తరాలు అంటారు కదమ్మా.
అవునవును,
ఇప్పుడు మనం ఒక్కళ్ళ వాళ్ళనంటమ్మా 100,000 మంది తరించేస్తున్నారంట.
ద్వేషించినా కూడా,
ద్వేషించినా కూడా హిరణ్యకేశి స్కూల్లో తిట్టినా మిమ్మల్ని పర్లేదమ్మా అన్నారు.
ఎందుకంటే దేవుని తల పెట్టుకుంటున్నారు ఆ వంపుని. ఆంటీ అసలు ఇంకా అసలు ఈ పాయింట్ సరిపోతుంది ఏంటి అంటే, మళ్ళీ ప్రేమించినా లేకపోతే ఇంకా ఎక్కువ మంది ద్వేషించినా ఏదైనా కూడా అన్ని మళ్ళీ ఈశ్వరుడి వైపు తిప్పడానికే తప్ప ఇంకేం మిగలలేదు.
ఇంకేం లేదమ్మాయి, ఆయన మామూలుగా సునామీ కింద వచ్చేసారు కదమ్మా మరి.
అంతే అంతే అంతే,
అది వాడా కాదు పడవా కాదు కదమ్మ మరి.
అవును,
సునామీ వచ్చేసింది అన్నారమ్మ ఒకసారి అయితే నాన్నగారు.
అన్నారా?
ఓ పెద్ద సునామీ వచ్చేసిందమ్మా అన్నారు మోపట్టు. అంటే పెద్ద వరద వచ్చినప్పుడు అన్ని కొట్టుకుపోయినట్టుగా ఇప్పుడు నాన్నగారి ప్రవాహంలో అందరూ కొట్టుకుపోవలసిందేనమ్మా ఇంకా.
అంతే అంతే అండి, అంతే.
ఇంకొక మాట అమ్మా, అది ఐబీఎం వరంలో ఒకసారి నాన్నగారు చెప్పారమ్మా, మీ విశ్వాసం నిజమైతే మీ తల్లిగా తండ్రిగానమ్మా, కొడుకుగా కూతురుగా, వైద్యుడిగా, అవసరమైతే మీ ఇంటి పని మనిషిగా కూడా మీ గురువు రావడానికి సిద్ధంగా ఉన్నాడమ్మా అన్నారు.
అబ్బా అసలు ఇంకా ఇంకేం మాట అంటే అది ఇంకిది ఫైనల్ అంటే.
నాలుగు రోజులు నిద్ర పట్టలేదమ్మా ఉష్ణాకి అయితే అప్పుడు చాలా. అప్పుడు ఒకసారి మా నాన్నగారు చెప్పారు ఫస్ట్ మొట్టమొదటి మీటింగ్ లో శ్రీకృష్ణ చైతన్య భక్తులు కలకత్తా నుంచి పూరి వచ్చేవారంటమ్మా చూడటానికి వస్తా ఉంటే అని టైం అయిపోయిందని గురువు గారికి తెలిసింది. తెలిసి అన్నారంట మీరు ఇంత కష్టపడి డబ్బులు ఖర్చు పెట్టుకుని వస్తున్నారు నా కోసం, నేను సన్యాసిని మీకేమి ఇవ్వలేకపోతున్నాను, నా శరీరం పడిపోతే ఎవరైనా కొంటే కనుక ఈ శరీరాన్ని అమ్మేసి మీరు అందరు కడుపు నిండా తినండి అన్నారంటమ్మా. అంటే గురువు అలా ఉంటాడు అంటున్నారమ్మా నాన్నగారు.
అంటే ఇంకా అదేనండి, అంటే ఊహకు అందదా అంటే అది ఇంకా అసలు మన ఊహ మనం చెప్పుకోవడానికి అందదు అది
అసలు అందదమ్మా. ఇంకా చెప్పేస్తున్నాను ఇంకా లాస్ట్ లో ఒకటి నాన్నగారు మీటింగ్ లో చెప్పిన మాట అమ్మా, మనం ఎవరికైనా ఉపకారం చేస్తే తిరిగి చెయ్యాలని అనుకుంటాం కదమ్మా, సహజంగా చేస్తారని అనుకుంటాం.
అవును అవును,
అంటే మామూలుగా వచ్చేస్తుంది లోపలంటమ్మా అది
తెలియకుండానే సూక్ష్మంగా.
అప్పుడు నాన్నగారు అన్నారమ్మా మీ తెలియకుండా మీ ఆలోచన ఎలా ఉంటుందంటే మీరు అవతలోడు కష్టం వచ్చిందని సాయం చేశారు, అవతలోడు ఎప్పుడు చేస్తారు మీకు
కష్టం వచ్చినప్పుడు,
అంటే మీకు తెలియకుండా మీరు కష్టాన్ని కోరేసుకుంటున్నారమ్మా అన్నారమ్మా.
అసలు ఎంత సూక్ష్మమో చూడండి, ఇది
అసలు అర్థం కాదు కదా తల్లి, ఇది
అసలు అది ఊహకు అందదంటే ఇది అసలు నిజంగా అంత అంత సూక్ష్మం. అందుకే అండర్స్టాండింగ్ ఇట్సెల్ఫ్ ఇస్ యోగా అని మొత్తుకుంటారు, ఎందుకంటే నువ్వు సహాయం చేసేటప్పుడు నువ్వు ఏదన్నా లోపల సూక్ష్మంగా కోరుకుంటున్నావు అంటే నువ్వు నీకు తెలియకుండా నువ్వు కష్టం కొని తెచ్చుకుంటున్నావు.
చూసావమ్మ అసలు అది ఎంత బాగుందన్నమాట.
చాలా చాలా
మనం పెద్దలంటమ్మా, మనం ఎవరైనా ముష్టోడు వచ్చాడనుకోమ్మా నారాయణులు అన్నాళ్ళని, కానీ బియ్యం వేసినప్పుడు రామార్పితం కృష్ణార్పితం అని ఏమైనా ఇవ్వరమ్మా చిన్నపిల్లలప్పుడు మనల్ని అందరినీ మమ్మల్ని అంటేనంటమ్మా రామా నాన్నగారు అన్నారమ్మా ఎంత తెలివి తక్కువ మన పెద్దోళ్ళు అంటే మనల్ని కూడా అలా తయారు చేశారు. కృష్ణ నాకు మళ్ళీ జన్మకి ఈ బియ్యం అన్ని దాచిపెట్టి ఉంచమని అడగడం అంటమ్మా, అది తెలియకుండా జన్మ కోరేసుకుంటున్నాను చూడమ్మా అక్కడ.
అంటే అంత సూక్ష్మంగా మనకి తెలియకుండా అలా ఉంటుంది.
అప్పుడు మనం అంటమ్మా ఆళ్ళ బియ్యమే మన ఇంట్లో పెట్టుకున్నారని వేసామనుకో ఏ సమస్య లేదు కదమ్మా. నాన్నగారు అలా చెప్పారమ్మా. అప్పుడు ఊహ మనకంటమ్మా మనకి వెయ్యాలని తలంపు వస్తే వాళ్ళు ఎప్పుడో మన దగ్గర ఉంచుకున్నారు పట్టుకెళ్ళి ఇచ్చేద్దామని రావాలంటమ్మా.
ఓ అంటే ఇంకా మనం అంటే కర్తృత్వం ఇంకా అసలు ఎక్కడా తలెత్తకుండా.
ఎక్కడనమ్మా
అంటే అదే అదే ట్రూత్, మనకి తెలియక ఇది అనుకుంటాం.
అవునమ్మా అవును తల్లి. ఇంకొక మాట, నాన్నగారు హై స్కూల్లో చదువుకున్నారంటమ్మా పాలకుల్లోని, ఒకసారి కొజిన్నూరు వెళ్తే హై స్కూల్కి వెళ్దామని తీసుకెళ్లారమ్మా. అది మీటింగ్ అమ్మా, చాలా మంది స్టూడెంట్స్ ఓల్డ్ ఓల్డ్ నా పెద్ద పెద్ద ముసలోళ్ళు పెన్షన్ వాళ్ళు అందరు మీటింగ్ అది అక్కడ. నాన్నగారమ్మా మమ్మల్ని కూర్చోమని లోపలికి వెళ్ళారమ్మా, చూసి రూమ్ చూసి వచ్చి అంటున్నారు బూజులు పట్టేసి చీపురు కనపట్టలేదు అంటున్నారు ఉష అక్కడ. ఆయన చదువుకున్న గది ఆయన తుడుచుకుందామని చూసావమ్మా, అసలు నాకైతే ఎంత అనిపించింది గురువు ఏ స్టేజ్ లోకి వచ్చారమ్మా మన కోసం.
ఓ చీపురు కోసం అడిగారా,
అటు ఇటు తిరుగుతున్నారు ఏంటా అని వెనకాల వెళ్తే ఇక్కడ చీపురు కనపట్టలేదమ్మా, కొంచెం పైన బూజులు ఉన్నాయి కింద అంతా దుమ్మును తుడిసేసుకుంటానమ్మా నేను చదువుకున్నానమ్మా ఈ గదిలో అన్నారమ్మా.
అంటే ఎలా నేర్పి అంటే ఎలా నేర్పించాడంటే ప్రతి ప్రతి ప్రతిక్రియ
అయ్యబాబు అసలు నాకు నిజంగా ఏంటి ఇంత కిందకి దిగి వచ్చేయ అమ్మా అసలు ఏంటమ్మా మాటలు మరి ఉష.
అవును అవును అంటే
మళ్ళీ లాస్ట్ లో నాన్నగారు చెప్పిన మాటలమ్మా, భక్తులందరూ నన్ను మన్నించడం మరి చదివేస్తున్నాను, ఎదర చీకటి రోజులు వచ్చేస్తున్నాయి అందరికి, అదే మామూలుగా ఎదర చీకటి రోజులు వస్తున్నాయి, మీరెవ్వరు కాలాన్ని వృధా చేసుకోవద్దు, జాగ్రత్తగా ఉండండి అమ్మా, మిమ్మల్ని మంచం పెడితే ఎవరో చూడరమ్మా, మీ సేవలు చేసేవాళ్ళు ఉండరు అందుకని నేను పరమేశ్వరుడితోటి మీ అందరు మంచం పట్టకూడదని కోరుకుంటున్నానమ్మా అన్నారు ఉష. అసలు నిజంగా అసలు ఆ మాట ఎవరు కోరుకుంటారమ్మా.
అవును అవును
మళ్ళీ తర్వాత ఒక రోజు నేను మధ్యాహ్నం వెళ్ళి కూర్చుంటే అన్నారమ్మా, భక్తులకి ఏం చెప్తున్నాను అనుకుంటున్నావు అమ్మా, రాజేశ్వరి మీరు అందరూ కూడా భక్తులందరూ కూడా ఒక తాటి మీదకి రండమ్మా, మీకు ఏ కష్టమైనా వచ్చినా మీకు ఏదన్నా పరిస్థితులు బాగోపోతే ఈ లౌకికులు గుమ్మాల పక్కనే కూర్చుని ఉంటారమ్మా, లౌకికులు అంట మా దగ్గర కాచుకుని కూర్చుంటారంటమ్మా, ఎందుకు అంటే మనల్ని సన్నంగా మన భక్తిని లాగేస్తారంట, మళ్ళీ విశ్వాసాన్ని పోగొట్టేస్తారంటమ్మా. అసలు ఆ మాట ఎంత బాగుందో అసలు
చాలా, అంటే అంటే ఎంత జాగ్రత్తగా ఉండాలి భవిష్యత్తు అనేది కూడా చెప్పేశారు
అమ్మా. అవును తల్లి, ఇకని అసలు గురువు నోట్లోంచి వచ్చిన మాటలు అంటమ్మా నోబుల్ థాట్స్ అని చెప్పారు నాన్నగారు. మరీ మరీ మీటింగ్లు తిరుగుతున్నారు, ఇలా తిరుగుతున్నాం అనుకుంటున్నారు, ఒక్కటి కూడా వృధా చెయ్యి పోదమ్మా ఇందులో అని చెప్పారమ్మా. అప్పుడు ఒకసారి నాన్నగారు, నేను నాన్నగారు నేను ఏం చేయలేకపోతున్నాను ఏం చేయమంటారు అని అడిగానమ్మా. అంటే రిమమ్మీ అన్నారమ్మా, అది కూడా జీవుడు చేయలేదు నాన్నగారు అన్నాను. అంటే అప్పుడు అన్నారమ్మా, మీరు చేయించుకోవాలి నాన్నగారు అంటే నన్ను మర్చిపోకుండా ఉండటం చాలమ్మా సాధన అన్నారు ఉష. అసలు మాట ఎంత బాగుంది చూడమ్మా,
చాలు రిమెంబరెన్స్ ఇస్ ఎనఫ్ అన్నమాట. ఇంకా
ఇంకా అసలు సరిపోతుంది అనిపించింది అమ్మ నాకైతే నిజంగానే,
సరిపోతుంది అండి రిమెంబరెన్స్ ఇస్ ఎనఫ్. ఎందుకంటే ఆయన రిమెంబరెన్స్ లో ఉంటే ఇంకా ఆయన తప్ప ఇంకేం కనపడదు, ఇంకా అంతకు మించిన సాధన ఏముంటుంది
ఉండదమ్మా. చాలా టైం అయిపోయినట్టు తల్లి.
అలాగే అంటే మళ్ళీ ఇంకో సెషన్ ఇప్పుడు ఒక 1-2 మంత్స్ తర్వాత చూద్దాము, ఎందుకంటే ఇంకా సబ్జెక్ట్ కూడా మీరు సత్సంగ్ టీచర్ కూడా కదా, సో సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా కూడా మళ్ళీ ఒక సెషన్ చెప్తారు. కానీ థ్యాంక్ యూ సో మచ్ అది నాన్నగారిని దింపేశారు ఆ హార్ట్ లోకి.
తప్పులు చదివితే కొంచెం మన్నించండి అమ్మా భక్తులందరూ.
తప్పులు ఏముందండి, అంతా ఆయన వైభవమే కదా. ఓకే థ్యాంక్ యూ సో మచ్
అమ్మా. అలాగే తల్లి అమ్మా.